வித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. அர்ஜுனுடு மத்ஸ்யந்திரம் சேதிஞ்சி భీముడి యొక్క సహకారంతో ద్రౌపదిని తీసుకుని తల్లి దగ్గరకు వచ్చి రోజులాగే అమ్మా మేము ఈరోజు ఒక భిక్ష తెచ్చాం అన్నారు. ఆవిడేమనుకుంది, మా పిల్లలు ఈ మధ్యకాలంలో భిక్షాటనతో జీవిస్తున్నారు, యాయివారంతో జీవిస్తున్నారు కదా, వాళ్ళ ఆహారం తీసుకొచ్చి నాకు అప్పగించి అమ్మా మేము భిక్ష తెచ్చామనడం, నేను వాళ్ళందరినీ పంచుకోమనడం ఇది సహజమైనటువంటి ఒక ప్రక్రియ అనుకుని అర్జునుడి వెనక ఉన్నటువంటి ద్రౌపదిని చూడకుండానే ఆవిడ రోజులో ఏమందట, తాం యాజ్ఞసేనీం పరమ ప్రతీతౌ భిక్షేత్యథా వేదయతాం నారాగ్ర్యౌ కుటీగతాసాత్వనవేక్ష్యపుత్రౌ ప్రోవాచ భుంక్తేతి సమేత్య సర్వే. పరమపతివ్రత మాటంటే ఆ మాట పొల్లుపోకుండా యావజ్జీవితం వాక్కుని పరిపాలించినవిడ కుంతీదేవంటే. సాధారణంగా మానవులు ఏదైనా మాట అంటే ఆ మాటలన్నీ చల్లాలనే నియమం ఎక్కడుంది, కానీ ద్రౌపది ఏమంటే అది తీరాలి, కుంతీదేవి ఏమంటే అది తీరాలి. కుంతికి భగవంతుడు ఆ వరం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆవిడ నిరంతర సత్యవాక్య పరిపాలనా ధురంధరురాలు గనక. కుంతి తన జీవితంలో ప్రాణం పోయేదాకా ఎప్పుడూ అసత్యం ఆడలేదు. అందువల్ల దేవతలు ఆవిడ నాలుక మీద చేరి నువ్వు ఏమంటే దయిపోగాక అన్నారు. అటువంటి కుంతి రోజులాగే అర్జునుడు ఏదో భిక్ష తెచ్చాడు అన్నం తెచ్చాడు అనుకుని, నాయనలారా మీ ఐదుగురు సమానంగా పంచుకోండి అంది. ప్రోవాచ భుంక్తేతి సమేత్య సర్వే, సర్వే సమేత్య అందరూ కలిసి అనుభవించండి స్వీకరించండి. ఈ భుంక్తేతి అనే శబ్దానికి రెండు అర్థాలు, అన్నం అయితే తినండి అని అర్థం, స్త్రీ అయితే అందరూ కలిసి ఆమెతో కాపురం చేయండి అని అర్థం. అంత అపూర్వమైన వాట తెలియకుండా ఆవిడ నోట్లోంచి వచ్చింది. ఆ తర్వాత అర్జునుడు తెల్లబోయి ఇదిగోనమ్మా మేము తెచ్చిన భిక్ష అన్నాడు. ఆవిడ నెత్తి నోరు ముట్టుకొని ఇదెక్కడ గొడవరా బాబు, రోజులాగే మా పిల్లలేదో అన్నం తెచ్చారనుకున్నాను, భిక్ష తెచ్చారనుకున్నాను, భిక్ష కదా పంచుకోమన్నాను, తీరా చూస్తే కోడళ్ళు తీసుకొచ్చారు వీళ్ళు, ఇప్పుడు ఈ కోడలు ఎవరికి భార్య అవ్వాలి, తొందరపడి నా నోటి వెంబడి ఐదుగురు అనుభవించండి అనే మాట వచ్చింది, ఇది ఎలా చెల్లుతుంది అని లబలబలాడిపోయింది. ఇంతలో ధర్మరాజు అక్కడికి వచ్చాడు. ధర్మరాజు, నకులుడు, సహదేవుడు అందరూ వచ్చారు ఈ భీమార్జునుల వెంటే. వెంటనే ఆవిడ ధర్మరాజు చేతులు పట్టుకుని, ఓ ధర్మమూర్తి, ఇంతవరకు ఏనాడు పలికి బొంకను నేను, ఈరోజు పొరపాటును అర్జునుడిని చూచి ఈ భిక్షను అందరూ పంచుకుంటున్నాను, తీరా చూస్తే ఈమె స్త్రీ, ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నది. ఆయన చిరునవ్వు నవ్వి, వచ్చిన ప్రతి మాట సత్యం అవ్వాలంటే ఎలాగమ్మా, ఒక్కోసారి క్రోధంలోనో లేక ఉద్రేకంలోనో ఆవేశంలోనో ఏవో అంటాం, అన్నీ అలా సత్యం అవుతాయి. పైగా మేము ఐదుగురం ఒకటే కనుక మా ఐదుగురు బదులు అర్జునుడు పెళ్లి చేసుకుంటాడు, మాకు ప్రాణం ఒకటే, ఐదుగురు అనుభవించండి అంటే అందులో ఒకడు అనుభవించినా ఐదుగురు అనుభవించినట్టే వస్తువు అయినా. కాబట్టి అర్జునుడు మత్స్యంత్రం కొట్టి ఈ ద్రౌపదిని తీసుకొచ్చాడు కనుక అతడు పెళ్లి చేసుకోవడం ధర్మం. నాయన నువ్వు వివాహం చేసుకో అన్నాడు ఆయన. అర్జునుడు అన్నయ్య గారు ఉండగా ఆయనకి నివేదించకుండా నేనేమీ స్వీకరించను నువ్వే స్వీకరించన్నాడు. ఇలా ఒకళ్ళకొకళ్ళు అంటున్నారే కానీ చిత్రంగా ఐదుగురి మనస్సు ద్రౌపదికి అంకితం అయిపోయిందిట. ఒకేసారి ఈ సృష్టిలో ఇంత పూర్వం ఎవరికి అలా జరగదు. అందులో పాండవులు పరమధర్మమూర్తులు, మాటవరసకు కూడా ఆమె తమకి చెందకపోతే అటువంటి స్త్రీ మీద వాళ్ళకి వ్యామోహం ఉండదు, కామం ఉండదు. కానీ వాళ్ళ ఐదుగురికి ఆవిడ మీద మనస్సు లగ్నమైంది. ఆ లలితాంగియందు హృదయంబులు దృష్టులు నిల్పి పాండుభూపాల తనూజ పంచకము పంచశరాహతి పొంది ఒక్క తల్ బాలిక తొల్లి ఏ ఊరకు భామినిగా సృజిల్చియున్న అయ్యాలరి బ్రహ్మ చేది పరమార్థముగా కదియేల ఉండగు. హఠాత్తుగా ఆ సుందరీమణిని చూచి వరసగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఐదుగురు కూడా ప్రేమని పొందారు. మన్మథుడు పంచబాణాలు ఐదుగురి మీద వేశాడు, దాంతో వాళ్ళు తీవ్ర కాముకులయ్యారు. అప్పుడు వాళ్లలో వాళ్ళు అనుకున్నారట, ఒక్క స్త్రీ మీద మన ఐదుగురికి ఇలా ప్రేమ పుట్టడం ఏమిటి, ఐదుగురుము ఆమెను వివాహం చేసుకోవాలనుకోవడం ఏమిటి. సందేహం లేదు, ఆ బ్రహ్మదేవుడి యొక్క పరమార్థ చర్య ఏదో ఉంది. బ్రహ్మగారు ఒకే స్త్రీని ఐదుగురికి భామినిగా భార్యగా సృష్టించాడు, అంటే దాని వెనకాతలు ఏదో ఒక కారణం ఉన్నది. పరమార్థం అంటే గొప్ప ప్రయోజనం, మంచి ఉద్దేశ్యం ఏదో ఉంది. లేకపోతే ఒక్క స్త్రీ మీద మన ఐదుగురికి ప్రేమ కలగడం అసంభవం అనుకున్నారు. సరిగ్గా సమయానికి శ్రీకృష్ణుడు, బలరాముడు తమ తమ సోదరులతో పరివారంతో వచ్చారు. వచ్చి ధర్మరాజుని, ధర్మరాజా ఎలా ఉన్నావు, చాలా కాలమైంది మిమ్మల్ని చూసి. ఎప్పుడో మానసికంగా చూడడం తప్ప, మీ గురించి మీ ఆకారముల గురించి వినడమే తప్ప ప్రత్యక్షంగా చూడడం జరగలేదు అనగానే ధర్మరాజు గెలబోయి, బ్రాహ్మణ వేషాల్లో ఉన్నాం కదా, మమ్మల్ని ఎలా గుర్తించావు అన్నట్టయిన కొంచెం అమాయకంగా అడిగాడనమాట. ధర్మరాజు కూడా అప్పుడప్పుడు నాలాగా అమాయకుడు, నోట్లో వెళ్ళితే వరకలినట్టుగా ఉంటాడు. ఒక్కొక్కసారి మహాత్ముడైన చాలా రాజనీతిజ్ఞుడు, ధర్మవేత్త అయినా మమ్మల్ని ఎలా గుర్తించావంటే, శ్రీకృష్ణుడు ఎవరన్నాడో తెలిసిన, నిప్పుని నిప్పుని ఎవరన్నా చెప్పాలా, ఆకాశంలో సూర్యుడు ధగ ధగ వెలిగిపోతూ ఉంటే ఈయన సూర్యుడండి అని ఎవరికైనా చెప్పాలా, అలా చెప్పాల్సి వస్తే ఆ చెప్పించుకున్నవాడు పూర్వజన్మ పాపం అది. ఎవడన్నా పనికిమాలిన వాడు సూర్యుడంటే ఈయన అండి అని అంటాడా, అన్నాడు, అన్నాడంటే నిజంగా వాడు పనికిమాలినవాడు. మీరు సూర్యుల వలె ధగధగా వెలిగిపోయే మహాత్ములు, అగ్నిహోత్రుడి వంటి తేజస్సు కలిగిన వారు, అటువంటి మీరు ఏ వేషంలో ఉన్నా నేను కనిపెడతాను, ఇంతకీ నేనే కృష్ణుణ్ణి అనగానే నువ్వు కృష్ణుడిని వేరే చెప్పాలా, నీ తేజస్సు నీ రంగు చూశాక నువ్వు జగద్గురువు అని మాకు తెలుసు, ఎందుకంటే మీకు ముందే చెప్పాను, ఇదే మొదటిసారి చూడ్డం. ద్రౌపదీ స్వయంవరం వరకు కృష్ణుడు పాండవులు ఒకరినొకరు చూసుకోలేదు. ఈ చూసుకున్నారు, కబుర్లు చెప్పారు, లేకపోతే శ్రీకృష్ణుడు వచ్చి మత్తు వదలరా పాటలు పాడాడని చెప్పేదంతా సినిమా కథలు, కల్పిత కథలు, ఎక్కడ భారత భాగవతాదుల్లో ఆధారం ఉండదన్నమాట. అందువల్లే తొలిసారి చూచినప్పటికీ శ్రీకృష్ణుడి గురించి వాళ్ళకి తెలుసు గనక, పైగా ఆయన చూడకుండానే కుంతి ద్వారా విని ఉపాసించారు గనుక వాళ్ళంతా పరమాత్మ నువ్వేనని నమస్కరించారు. బలరాముడికి ప్రత్యేక నమస్కారాలు చేశారు. ఆ ఇద్దరు వీళ్ళని కౌగిలించుకున్నారు. అర్జునుణ్ణి దగ్గరికి తీసుకున్నాడు కృష్ణుడు. ఈలోపు దృష్టజ్యుమ్నుడు మారువేషం వేసుకుని, అసలు ఈ మత్స్యయాత్ర కొట్టినవాడు ఎవడు, ఈ బ్రాహ్మణ వేషంలో వచ్చినవాడు ఎవడు, మా చెల్లెల్ని పట్టుకుపోయాడు, ఎక్కడికి పట్టుకెళ్ళాడో చెప్పడంలా, ఏమైనా కాబోయే బావగారు ఎటువంటి వాడో తెలుసుకోవాలని రహస్యంగా ఇదంతా పరిశీలిస్తున్నట్ట. పూర్వం పిల్లనిచ్చే ముందు చాలా పరిశీలనలు చేసేవారు, దిక్మాల ఫోనుల్లోనో చాటింగ్ చేసి చీటింగ్లో పడిపోయేవారు కాదు. ఇప్పుడంతా లేనిపోయిన కూడా వచ్చింది, వాడెవడో ఫోన్లో మెసేజ్ పెడతాడు, ఇక ఇక్కడి నుంచి అమ్మాయి నువ్వే నా దైవం అండం, రెండు రోజులు పోయిన తర్వాత నువ్వే నా దయ్యం అండం. ఎందుకు వస్తుందంటే వెనక ముందు పరిశీలించట్లా, కుటుంబం గురించి ఆలోచించరు, మనిషి కనబడ్డాడా లేదా, సినిమాకి తీసుకెళ్లాడా లేదా, ఓ బైక్ ఉందా లేదా, ఆ తర్వాత వాడు బతికేమైనా పర్వాలా, వాడు పెట్రోల్ అమ్ముకుని దొంగతనం చేసేవాడైనా పర్వాలా, ఆ తర్వాత మొదట్లో ప్రేమ, ఆ తర్వాత పెటాకు. కానీ చాలా జాగ్రత్తగా వంశ మర్యాదలను, కుటుంబాన్ని చూసుకుని ఈ వంశంలోకి వెడితే ఈ పిల్ల సుఖపడుతుంది, ధనము కంటే ప్రవర్తన ముఖ్యం అనుకునేవారు. అందుకే ఈ పాండవులు మత్స్యంతరం కొట్టినప్పుడు వాళ్ళ సంపద, వాళ్ళ కులం గురించి అడగల, కానీ అసలు వాళ్ళు ఎవరు, ఏమిటి వాళ్ళ ప్రవర్తన, ఏమిటి తెలుసుకోవడానికే దృష్టజీవుడు వచ్చాడు. కుమ్మరివాడి ఇంటిలో ఉన్నటువంటి పాండవుల్ని గుట్టు కనిపెట్టాడు. వీళ్ళు చాలా చిత్రంగా ఉన్నారే, అసలు ఇటువంటి మనుషులు నేను తొరుగు ఎప్పుడు చూడలేదు, విప్రులలో ఈ తరహా విప్రులు ఉండరే అనుకుంటూ ఒక 5 రోజుల పాటు పరీక్షించాట. ఈ 5 రోజులు పాండవులు ఆ కుమ్మరివాడింటిలో ద్రౌపదితో కలిసి ఉన్నారు. శ్రీకృష్ణ బలరాములు వీడికి వీడుకోలు చెప్పి మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారు. ఇప్పుడు దృష్టజ్యుమ్నుడు రేయింబవళ్ళు జాగరూకుడై వారి ప్రవర్తనంతా కనుపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, విచిత్రమైన ప్రవర్తనతో ఉన్నటువంటి మన కాబోయే అల్లుండి చూశాను, మత్స్యంతరం కొట్టినవాడు చాలా అందంగా ఉన్నాడు, వాడితో పాటు ఒక 4 సోదరులు ఉన్నారు, ఆ 4 సోదరులలో ఒకడే చెట్టు పీకి శల్యుణ్ణి పడగొట్టినవాడు, వీళ్ళ 5 గుంభనంగా మాట్లాడుకుంటున్నారు, ఎప్పుడు చూచినా వీలున్నంత వరకు యుద్ధాలు, వ్యూహాలు వీటి గురించి మాట్లాడుతున్నారు, ఆయుధాల యొక్క చర్చ చేసుకుంటున్నారు, వేదాల గురించి చర్చ చేస్తున్నారు. ఇంత గొప్ప చర్చ చేస్తున్నారంటే, ఆయుధ చర్చ, వ్యూహ చర్చ చేస్తున్నారంటే వీళ్ళెవరో మహావీరులు, యోధులు అనిపిస్తోంది. నాకెందుకో పాండవులు ఈ మారువేషంలో ఉన్నారేమో అని కూడా అనిపిస్తోంది, కానీ పూర్తిగా చెప్పలేనన్నట. అప్పుడు ద్రుపద పురోహితుడిని ద్రుపదరాజు గారు పంపాడు. పురోహితుడు చాలా జ్ఞాని, పండితుడు, ఆరితేరినవాడు, అందుకని ఆ వ్యక్తులు ఎవరో కనిపెట్టమని పంపితే పురోహితుడు కూడా పాండవుల దగ్గరకు వచ్చి, నాయనలారా, మీరెవరు, మీరెవరైనా మా రాజుగారు మిమ్మల్ని అల్లుడుగా భావిస్తాడు, కానీ మీరెవరు అనగా వాళ్ళు మర్మంగా, ఏమండి పురోహితుల వారు, మేము ఎవరం అంటే ఏం చెబుతాం, మేము కూడా ద్విజులం, అంటే ఉపనయన అర్హత కలిగిన వాళ్ళం, మీరు పెట్టిన పోటీ పౌరుషానికి పరాక్రమానికి పెట్టిన పోటీ, ఆ పోటీలో పాల్గొనేవాడికి బలం ఉంటే చాలు, మేము బలం ప్రదర్శించాం, పోటీలో నిజ్ఞం, ఈ ద్రౌపదిని, కృష్ణని స్వీకరించాం, ఆనాడు మీరెవరు అని మీరు మమ్మల్ని అడగలేదు, ఇప్పుడు అడిగినా ప్రయోజనం లేదన్నారట. మళ్ళీ పురోహితుడు వెళ్ళి, వీళ్ళు నర్మగర్భంగా మాట్లాడుతున్నారండి, అయినా సరే వాళ్ళ మాటల్లో ఎక్కడో ఏదో నాకు కొంత తెలిసిపోతోంది, సందేహం లేకుండా ఆ పెద్దవాడు ధర్మరాజేమో అనిపిస్తోంది, ఆ నీలంగా ఉన్నవాడు అర్జునుడు అనిపిస్తోంది, మీరే స్వయంగా వెళ్ళండి అనగా చివరికి ద్రౌపదుడు పాండవుల దగ్గరికి వెళ్ళి, మహానుభావులారా, నన్ను పీడించక మీరెవరో చెప్పండి అన్నట. అప్పుడు వాళ్ళు చిరునవ్వు నవ్వి, మహానుభావులు మీ దగ్గర అసత్యం ఎందుకండి, మేమే పాండవులం అనగానే ఆయనకి మతిపోయింది, లక్క ఇంట్లో మీరు తగలబడలేదా అన్నాడు. మేము తగలబడడం అంత తేలిక కాదు, మీ ఉద్దేశం ఏమిటి, మేము తగలబడాలనే కాదుగా, మీ కోరిక మా అర్జునుడు మీకు అల్లుడవడం, అదే భగవంతుడు నెరవేర్చాడు, ఏదో విధంగా దైవానుగ్రహంతో ఒక మహానుభావుడి యొక్క కటాక్షంతో, ఆ మహానుభావుడు ఎవరో చెప్పట్లా, కానీ ఒక మహానుభావుడి కటాక్షంతో మేం అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డాం అనగానే ద్రౌపదుడు సంతోషపడిపోయి, అమ్మయ్య, భగవంతుడు నన్ను అనుగ్రహించాడు, నేను యజ్ఞము చేసి అర్జునుడికి భార్య అయ్యేటటువంటి కూతురు కావాలని కోరాను, అటువంటి సుందరి పుట్టింది, తీరా సుందరి పుట్టాక అర్జునుడు లేదనుకున్నాను, అర్జునుడు సమయానికి వచ్చాడు, ఇది ఈశ్వర కటాక్షం, అర్జునుడికి ఇచ్చిన కూతుర్ని పెళ్లి చేస్తానడగానే ధర్మరాజు వచ్చి, మేము 5 ఆమెను కామించాం, 5 పెళ్లి చేసుకుంటాం అన్నట్ట. ఆయన నెత్తి నోరు మొత్తేసుకున్నాడు, లవలవలాడిపోయాడు. ఏకస్య బహ్వ్యో విహిత మహిష్య కురునందన నైకస్య బహవ పుంసః శ్రూయతే పతయ క్వచిత్. ఎక్కడైనా లోకంలో ఒక మనిషి 5-6 పెళ్లి చేసుకోవడం విన్నాం మగాళ్ళు, కానీ స్త్రీ 5 పెళ్లి చేసుకోవడం నేను వినలేదు. నా కూతుర్ని చూస్తూ మీ 5 ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాను, ఇంతవరకు ఎప్పుడు కని విని ఎరగని వింత విచిత్రం మీరు మొదటిసారిగా నాకు చూపిస్తే ఎలాగా, ప్రయోగం నా మీద చేయడం ఎందుకు, కావాలంటే కలియుగంలో ప్రయోగం చేసుకోండి, ఎక్కడికైనా వెళ్లి చేసుకోండి, నా మీద ప్రయోగం వద్దన్నాడు ఆయన. అలా అన్నాడో లేదో టక్ పక్కన వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, మహర్షి సమయానికి మీరు కూడా వచ్చారు. ఈ ద్రుపద మహారాజు, మేమైదుగురం ఈ ద్రౌపదిని కామించి వివాహం చేసుకుంటాము అంటే ఇది అధర్మము, వద్దు అంటున్నాడు. ఇంతవరకు ఒకసారి నేను పలికిన పలుకెప్పుడు బొంకు కాలేదు, అసత్యం నా నోటి వెంబడి రాదు. అసత్యం మామూలుగా కాదట, అసలు వేళాకోళానికి కూడా రాదు. కొంతమంది ఎంత ధర్మాత్ములైనా కనీసం ఏప్రిల్ ఫూల్ అని అంటారు, నేను అలా కూడా అనను. నమే వాగన్రుతం ప్రాహ నా ధర్మే ధీయతే మతిహి వర్తతే హి మనోమేత్ర నైషో ధర్మ కథంచన. వేళాకోళమునకు కూడా నా నోటి నుంచి అసత్యము రాదు, నా బుద్ధి అధర్మం జోలికి వెళ్ళదు. అంటే నేను ఎప్పుడు అధర్మమును అనుసరించను, అసత్యం పలకను. ఇంకా మనస్సులో వేరే పిచ్చి ఆలోచన రమ్మన్నా రాదు. ఒక్కొక్కసారి మనస్సులో కూడా రావచ్చట ఆలోచన. కొంతమంది పైకి ఎన్ని కబుర్లు చెప్పినా మానసికంగా ఎలా ఉంటారో ఎవరికి తెలుసు. నేను మహాత్ముడి అండి అంటాడు, లోపల కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఉండొచ్చు. నేను ఎప్పుడూ పరస్త్రీ కేసి కన్నెత్తు చూడను అంటాడు, కన్నెత్తు చూడకపోవచ్చు కానీ లోపల మాత్రం దుర్బుద్ధి ఉండొచ్చు. అలాంటి శిష్యులు అప్పుడప్పుడు వచ్చి అంటారు, గురువుగారండి ఏం చెప్పనండి, మీరు ఇచ్చిన మంత్రం చేసుకుంటానండి, సరిగ్గా ఆ సమయానికి నాకు రమ్యకృష్ణ కనపడింది అండి అన్నాడు ఒక. నేనేం చేయని కర్మ నిజంగా జరిగింది ఈ మధ్యన, ఏనాడో రిటైర్ అయిపోయినా ఇప్పుడు కనబడేమిటి కర్మ, సినిమా ప్రభావం. కాబట్టి ఇలాగ తెలియకుండానే ఈ దౌర్భాగ్యపు లక్షణాలు వస్తాయి. కానీ నా మనస్సులో మాట వరసకు కూడా అటువంటి దురుద్దేశం రాదు. నేను చెప్పింది ధర్మం, దానికి నన్నయ్య గారు అందమైన పద్యం రాశారు, నగియున్ను బొంకు నందు వచనంబు అధర్మువు నందు చిత్తము తగులదు నాకు ఎన్నడును ధర్మం అవశ్యము అట్లు కావున వగవక మాకు నేవురకు వారిజలోచన కృష్ణ ఈదగున్ తగదను ఈ విచారములు దక్కి వివాహ మొనర్పు మొప్పుగల్. నవ్వులాటకి కూడా హాస్యమునకు కూడా వేళాకోళమునకు కూడా నా మాటలో అబద్ధం ఉండదు, నేను అసత్యం ఆడను. ఇంకా హృదయం హాస్యమునకు కూడా అధర్మం కేసి వెళ్ళదు. ధర్మమే ఈ చరాచర జగత్తుని నడుపుతోంది, ధర్మం అవశ్యం. కాబట్టి నేనేం చెబితే అది ధర్మం. ఈ దీనికి సాక్షి జగద్గురుడైన కృష్ణుడు, ఈ వేదవ్యాసుడు. కాబట్టి ఓ మహారాజా, వ్యాసుని సమక్షంలో మళ్లీ నీకు చెబుతున్నాను, కాదు అవును అనే మేమాంస విడిచిపెట్టి మా ఐదుగురికి కృష్ణనిచ్చి పెళ్లి చేసి, ద్రౌపదినిచ్చి పెళ్లి చేసి అనగానే ఆయన ఇంకా వెర్రిమొహం వేస్తున్నట్ట. ఇంకా ఒక మాట చెబుతున్నా విను, పూర్వం గౌతమ మహర్షికి ఒక కూతురు పుట్టింది, ఆమెకి జటిల అని పేరు. ఆ జటిల ఏడుగురు ఋషులకి భార్య అయ్యింది. ఆ రోజుల్లో గౌతమి అయిన జటిల సప్త ఋషుల్ని పెళ్లి చేసుకోలేదా. దక్ష ప్రజాపతికి కూతుళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో ఒక కూతురు పేరు దాక్షాయణి. ఆవిడ ప్రచేతస్సులు 10 మందికి భార్య అయింది. మీకు తెలుసుగా ప్రచేతస్సులు అనే పేరుతోటి కొంతమంది ఋషులు ఉన్నారు, ఆ మహానుభావులు వరుణస్వరూపులు. ఆ 10 మందికి దాక్షాయణి భార్య, అందులో ఒక ఆవిడికి పుట్టినవాడే వాల్మీకి మహర్షి అంటే. అందుకే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన, ప్రాచేతస్సుని ద్వారా రామాయణం భూలోకానికి వచ్చింది, అది వేదము అని మనకు రోజు చెప్పుకుంటున్నామే. ఆ ప్రాచేతస్సుడు ఎవడు? ప్రచేతస్సులు కొడుకు. ప్రచేతస్సులు 10 మంది, ఈ 10 మంది దక్షుడు కూతురు దాక్షాయణిని పెళ్లి చేసుకున్నారు. దాక్షాయణి ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడుకు పుట్టాడు. ఏడాదికి ఒకరు దగ్గర ఈ దాక్షాయణి భారీగా ఉండేది. అందులో మధ్యముడైనటువంటి ప్రచేతస్సునికి దాక్షాయణి ద్వారా ప్రాచేతస్సుడు అనే పేరుతో వాల్మీకి మహర్షి పుట్టాడు, రామాయణం రాశాడు. ఈ విధంగా పూర్వకాలంలో కూడా ధర్మ ప్రకారంగా ఒక స్త్రీ ఎక్కువ మంది వివాహం చేసుకోవడం ఉంది. పైగా మేము కారణజన్ములం కనుక దోషం లేదు అనగానే అప్పుడు వ్యాసుడు లేచి, మీరందరూ పక్కకెళ్ళండి, నేను ద్రుపదునికి ఏకాంతంగా కొన్ని రహస్యాలు చెబుతాను, మీరెవ్వరూ వినకూడదు అని అందరినీ పంపేసి ఒక్క ద్రుపదుని ఒక ప్రదేశానికి తీసుకెళ్లాడు. ద్రుపద, నీ కూతురు నీ కూతురు అనుకుంటున్న ద్రౌపది నీ కూతురు కాదు, ఆవిడ ఒక మహాత్మురాలు. చాలా కాలం క్రితం 3 అమ్మవార్లు కలిసి, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కలిసి తమ తమ తేజస్సులను, అంటే తమలో ఉన్న కొంత కాంతిని బయటికి తీసి ఆ కాంతిని ఒక ముద్ద చేసి నాలాయని అనే ఒక అందగత్తెగా సృష్టించారు. ఆ నాలాయనికి ఇంద్రసేన అని కూడా పేరు. ఆవిడ పరమ సౌందర్యవతి. ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణుస్వరూపము, ఈశ్వరస్వరూపము, బ్రహ్మస్వరూపం అంటే ఈ ముగ్గురులో ఉన్న తేజస్సుతో ఒక ఋషి పుట్టాడు భూలోకంలో. ఆయన త్రిమూర్తి ఆత్మకుడు, దత్తాత్రేయుడిలాగే ఆయన కూడా త్రిమూర్తి ఆత్మకుడు. ఆయన పేరు మౌద్గల్యుడు. ఈ మౌద్గల్యుడికి ఏ జన్మకర్మమో కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగికి ఈ త్రిమూర్తి ఆత్మక అయిన అంటే త్రిమాతృస్వరూపిణి అయిన నాలాయననిచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి నాలాయన ఇంద్రసేన, ముగ్గురు అమ్మవార్ల అంశ, భర్త ముగ్గురు అయ్యవార్ల అంశ. ఈయన త్రిమూర్తి ఆత్మకుడు, ఆవిడ త్రిమాత్రాత్మకురాలు. ఈ ఇద్దరికి పెళ్ళయింది. మౌద్గల్యుడికి భయంకరమైన కుష్ఠవ్యాధి. వేళ్ళు బాగా మొండైపోయి రసి కారిపోయేది, ముక్కు తప్పడైపోయింది, జుట్టంతా ఊడిపోయింది, పొట్ట విచిత్రంగా అయిపోయింది, చర్మం పాడైపోయింది. కుష్ఠరోగం ఎక్కువైపోతే ఏమవుతుంది, లెప్రసీ పేషెంటు ముదిరిపోతే వాడిని చూడలేము మనం. అంత జుగుప్సాకరంగా తయారయ్యాడు. అయినా ఈ ఇంద్రసేన నాలాయని పరమ పతివ్రత అయి భర్తని సేవించింది. ఆయనకున్న పుళ్ళు తుడిచేది, మెత్తని గుడ్డతోటి ఆయన్ని ఒత్తేది, స్నానం చేయించేది, అప్పుడప్పుడు చక్కగా నూనె రాసేది ఒంటికి, సంపంగి నూనె, కడుపు నిండా భోజనం పెట్టేది. ఆయన భోజనం చేశాక ఆ ఎంగిలి విస్తరాకులు మిగిలింది, తను తినేది. ఒకనాడు ఆయనకు అన్నం పెడుతూ ఉండగా నేను కలుపుకు తింటానని వాడు అన్నం తింటూ ఉంటే వాడి బొటన వేలు ఊడిపడిపోయింది అందులో. అంటే అంత పాడైపోయింది వాడి శరీరం. కుడుచు నెడ వాణి పెనువ్రేలు కూటిలోన తునిసిపడియున్న వ్రేల్పుచ్చి తోయజాక్షి యవగింపక ఉచ్చిష్టమిష్టలీల తగిలి కుడుతుచున్నంత అత్తరుణి జూచి. భోజనం చేస్తున్న మౌద్గల్యుని యొక్క బొటన వేలు అందులో ఊడిపడిపోయింది. వాడు చూసుకోకుండా బయటికి వెళ్ళి చేయగడుక్కున్నాడు. కాసేపు నాకు అయిపోయి నా వేలు అంటాడ. కుష్ఠరోగులకి స్పర్శ తెలియదు, అందుకే వాళ్ళ చేతులు వేళ్ళు పోతున్నా కాలిపోతున్నా తెలియదు పాపం వాళ్ళకి, కానీ అవయవాలన్నీ పోతాయి. ఇంతలో రోజులాగే వాడు తిని లేచాక ఎంగిలాకులో భోజనం చేసే ఈ పతివ్రత అందులో విరిగి పడిపోయిన వేలును చూసి అసహ్యించుకోకుండా ఆ వేలు పక్కకి తోసి రోజులాగే పరమాన్నం అని తిన్నది. దాంతో మౌద్గల్యుడు ఆశ్చర్యపోయి, ఓ భార్యామణి, భూలోకంలో ఎంతో మంది భార్యాభర్తలను చూచాను, ఇంత పాతివృత్యం కలిగి భర్తను అసహ్యించుకోకుండా సేవించే మరొక స్త్రీని ఇంతవరకు నేను చూడలేదు, మెచ్చుకున్నాను నిన్ను చూచి, నీకేం కావాలో కోరుకో వరమిస్తానన్నాడు. అయితే మీరు పెళ్ళైనప్పటి నుంచి ఇదే రోగంతో ఉన్నారు గనక నాకు దాంపత్య సుఖం లేదు, మీరు సుందర పురుషుడిగా మారి నాకు దాంపత్య సుఖం ఇవ్వండి అంది. టక్కన మౌద్గల్యుడు ఒక మహా అందగాడిగా సుందరుడిగా మారిపోయాడు. వెరిదానా, నిన్ను పరీక్షించడానికి కుష్ఠరోగం నటించాను, నా తపశ్శక్తి ముందు ఈ రోగం ఎంత, దాని బతుకెంత, నన్నేం చేస్తుంది, నేను అనేక మహిమలు కలిగిన వాడిని, ఊరికే నిన్ను రోగి రూపంలో పరీక్షించాను, నువ్వు కూడా నన్ను చూచి ఏమాత్రం యావగించుకోకుండా సేవ చేశావు, ఆ సేవకి మెచ్చుకున్నాను, ఇదిగో నేను అందగాడిగా మారిపోతున్నాను అని సుందరుడిగా మారిపోయి ఏకధాటిన ఆవిడ్ని 1000 సంవత్సరాల పాటు విమానాల్లో తిప్పాడు, ఉద్యానవనాల్లో తిప్పాడు, ముల్లోకాల్లో తిప్పాడు, స్వర్గలోకానికి పట్టుకుపోయాడు, ఇంద్రుడి యొక్క నందనవనం వంటి వనాలకి తీసుకెళ్లి అనేక భోగాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఏమన్నాడు, ఇక నాకు భోగాల మీద కోరిక పోయింది, నీకోసం భోగించాను, ఇక నేను తపస్సు చేసుకుని బ్రహ్మలోకానికి పోతున్నాను, నువ్వు కూడా తపస్సు చేసి మోక్షం పొందు అనగానే, ఏమండి ఇంకా నాకు భర్త కావాలని ఉందండి, మీలాంటి పరమ మహాత్ముల్ని ప్రేమించి తీరాలి, భర్త కంటే భార్యకి దిక్కులేదు కదా అంటే, తప్పదు ఇక ఈ జన్మలో నేను మోక్షం పొందాలి, నువ్వు కూడా తపస్సు చేసి ముక్తి పొందు అన్నాడు ఆయన. అని వెంటనే తన తపశ్శక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ నాలాయిని, అయ్యయ్యో నా భర్తకి దూరం అయిపోయాననే ఉద్దేశంతో శివుడి కోసం హిమాలయ పర్వతాలకు వెళ్ళి మహాతపస్సు చేసిందిట. పూర్తిగా 100 సంవత్సరాల కాలం అన్నం విడిచిపెట్టి, మంచినీళ్లు విడిచిపెట్టి ఓం నమశివాయ ఓం నమశివాయ అని ఈ నాలాయని ఇంద్రసేన శివపంచాక్షరి జపం చేస్తూ ఈశ్వరుణ్ణి మెప్పించింది. ఈశ్వరుడు హిమాలయ పర్వతాల్లో ఆవిడికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఏమన్నాడు వెంటనే, అమ్మాయి ఇంతవరకు ఆడవాళ్లలో ఇంత కఠోర దీక్షతో తపస్సు చేసిన వాళ్ళు ఎవరూ లేరు, మొదటిసారిగా నీ దీక్షను చూచాను, మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకో అనగానే ఈవిడ కంగారులో నా భర్త లేకపోతే ఉండలేను అనడం కోసమని పతి పతి పతి
పతి పతి అందిట ఐదు సార్లు. తథాస్తు ఇక చాలు, ఐదు సార్లు కంటే ఎక్కువ అనకు. నువ్వు తొందరపడి ఐదు సార్లు పతి 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 అన్నావు కదా, అంచేత నీకు పంచపొత్తులు చేరతారు. ఈ జన్మలో ఆ కోరిక తీరదు. ఓ నారాయణి, ఓ ఇంద్రసేన, ద్వాపర యుగంలో యజ్ఞగుండం నుంచి అయోనిజిగా కృష్ణ అనే పేరుతో పుడతావు, లక్ష్మీకళతో పుడతావు. అప్పుడు నీకు ద్రౌపది అని కృష్ణ అని పేర్లుంటాయి. పాంచాలరాజు కూతురివై పాంచాలి అవుతావు. నువ్వు కోరుకున్నట్టే నీకు ఐదుగురు భర్తలు అవుతారనగానే ఈవిడ కంగారు పడి నాకెందుకు వచ్చిందండి, నేనేదో కంగారులో పతి 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 అన్నాను తప్ప ఐదుగురు భర్తలుంటే బాగుంటుందా, ఒక్కడ చాలు బాబోయ్యంది. నువ్వు అవునన్నా కాదన్నా ఇది ధర్మం, దీని వెనకాతల మాకు సంబంధించిన ఒక మహామహిమ ఉన్నది. నేను నా ఈశ్వర కళతో ఇంద్రుణ్ణి ఐదుగురిగా మార్చాను. ఐదు ఇంద్ర రూపాలని తయారు చేసి ఒక ఇంద్రుణ్ణి స్వర్గ సింహాసనంలో పెట్టాను, మరో నలుగురు ఇంద్రుల్ని ఒక చోట దాచుంచాను. ఈ ఇంద్ర శరీరాలని భూలోకంలో పాండవులనే పేరుతో సృష్టిస్తాను. వాళ్లల్లోకి వరుసగా కొంతమంది మహానుభావుల్ని జొప్పిస్తాను, వాళ్ళు కారణజన్మలు అవుతారు. ఆ ఐదుగురు నా స్వరూపమే, వాళ్లకు నువ్వు భార్య అవుతావు, కాబట్టి ఇందులో నీకు అధర్మం ఉండదు. సరే, ఇప్పుడు నేను చెప్పిన పని ఒకటి చెయ్యి. ఇక్కడికి దగ్గరలో గంగానది పుట్టిన స్థలం ఉన్నది. అక్కడ ఆకాశం నుంచి కిందకి దబ్బ కింద పడి ఆ గంగ ఏకధాటిగా ప్రవహిస్తూ ఉంటుంది. లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటమై వెడుతూ ఉంటుంది. అటువంటి గంగానది దగ్గరికి వెళ్ళి కాసేపు ఎదురుచూడు, అక్కడికి ఇంద్రుడు వస్తాడు. ఆ ఇంద్రుడికి నేను రమ్మన్నానని చెప్పి ఆహ్వానించి ఇక్కడికి తీసుకురా అనగానే, మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడే వెడుతున్నానండి, నేను వచ్చేదాకా మాత్రం ఇక్కడ ఉండండో ఏదిట. నువ్వు వచ్చేదాకా ఉండడానికి ఎక్కడ ఉంటానన్నాను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఈ హిమాలయాలలో ఎక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి ఆ ఇంద్రుని తీసుకురా అన్నాడు ఈశ్వరుడు. అప్పుడు ఇంద్రసేన ఇంద్రుని తీసుకురావడానికి గంగ పుట్టినటువంటి ప్రాంతానికి వెళ్ళింది. గంగ పుట్టిన స్థలం ఎవరికీ కనబడదు, కానీ అది పుట్టి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నీరు ప్రవహిస్తోంది. అది మంచు నీరు, చల్లని నీరు, పరమ పవిత్రమైన నీరు, పెద్ద పెద్ద శబ్దంతో మృదంగధ్వని చేసుకుంటూ ప్రవహిస్తుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, గంగోత్రి అంటే అది గంగోత్రి దగ్గర పుట్టల, ఇంకా గంగోత్రికి పైన ఎక్కడో 14 మైళ్ళు లోపలికి వెళ్ళాలి. అక్కడికి మానవ మత్తులను వెళ్ళలేం, ప్రయత్నించిన అలాంటి వాళ్ళు కూడా కొంత దూరం వెళ్ళి చిన్నప్పుడు రోజులు కాబట్టి వెళ్ళొచ్చేసాం. ఆ రోజుల్లో తపస్సు చేసే ఓపిక ఉంది కనుక, ఇప్పుడైతే వెళ్లాలన్నా కష్టమే. ఆ గంగోత్రిలో కనుక స్నానం చేస్తే శరీరం స్తంభించిపోతుంది, మీకు తెలిసే ఉంటుంది కదా, నాతో పాటు యాత్రలకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి తెలుస్తుంది. అందులో స్నానం చేస్తే ఓ అరగంట దాకా శరీరం కోలుకోదు, అంత మంచు అంత చలి, శరీరం అంతా ఒక రకమైన బిగుసుకుపోతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే కోల్డ్ బర్నింగ్ అంటారు దాన్ని, చలితో శరీరం ఎముకలు కొరికేసినట్టు అయిపోతుంది. అటువంటి ఆ ప్రాంతం దగ్గరికి ఈ నారాయణి వెళ్ళింది. ఆ సమయంలో ఏం జరిగింది, భూలోకంలో నైమిషారణ్యంలో యమధర్మరాజు గారు పూర్తిగా 1000 ఏళ్ళు యజ్ఞం చేశాడు. ఆ 1000 ఏళ్ళు యజ్ఞదీక్షలో ఆయనే కూర్చున్నాడు కదా, అందుకని ఈ 1000 ఏళ్ళు యజ్ఞం పూర్తయ్యేదాకా ప్రాణుల ప్రాణములు తీయను, అంటే ఆయువు తీరిపోయినా వాడిని చంపనన్నట్ట. దాంతో ఏమైపోయింది, చాలామందికి ఆయువు తీరిపోయింది. 1000 ఏళ్ళు ఎక్కడ బతుకుతారు, ఈ 1000 ఏళ్లలోపు చాలామంది రైలు కింద పడినవాడు కూడా బతికి లేవడం, ఏనుగు తొక్కేసిన వాడికి ఏమవడంలా, సింహం మింగేసింది వాడు మళ్ళీ యథాప్రకారంగా అయిపోతున్నాడు. మళ్ళీ అలాంటి యజ్ఞం చేస్తే బాగుండు అన్నాడు మొన్న ఎవడో కుర్రాడు ఈ కథ విని. ఇప్పుడు వద్దు బాబు అన్నాను, ఇప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం వద్దు. ఆయన 1000 ఏళ్ళు మొత్తం మీద ప్రాణుల ప్రాణం తీయలేదు. దాంతో భూమండలంలో విపరీతం అయిపోయింది జనాభా. ఆ జనాభాను చూసి తట్టుకోలేక ఇంద్రుడు వణికిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి భూలోకం అంతా జనం విపరీతంగా పెరిగిపోతున్నారు, యముడు ప్రాణాలు తీయడం లేదు, ఇలా అయితే దేవతలకి మానవులకి తేడా ఉండదు, ఈ మానవుల్లో చాలామంది చావు లేదు గనక మహాపాపాలు చేస్తున్నారు, చావంటూ ఉంటే భయంతో కొంచెం జాగ్రత్తగా ఉంటాడు, చావు లేదు రోగం లేదనుకోండి ఇక వీళ్ళ పాపాలను ఎవడన్నా అడ్డుకోగలడా. అందువల్ల ఈ జనాలు ఎలా చస్తారు అంటే, ప్రస్తుతానికి మనం ఏమీ చేయలేము, ఈ 1000 ఏళ్ల పాటు యమధర్మరాజు గారు యజ్ఞదీక్షలో ఉండి ఎవడి ప్రాణం ఎప్పుడు పోయిందో తెలుసుకోడు, వాడిని చంపడం, దానివల్ల జనం పెరుగుతారు. ఈ పెరిగిన జనమందరినీ చంపడం కోసం భూలోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరిస్తాడు. ఆయనకి సాయం చేయడానికి కొంతమంది మహానుభావులు ఉంటారు, ఆ మహానుభావుల్లో నువ్వు కూడా ఒకడు అవుతావు. మీరంతా కలిసి భూలోకంలో మానవ రూపాల్లో పుట్టి అధర్మాన్ని నాశనం చేసి ఎంత పెరిగారో అంతకుమందిని హతమార్చేస్తారు, ధర్మాత్ములు కొంతమందిని అట్టే పెడతారు, నువ్వు బెంగ పెట్టుకోకు అన్నట్ట. వెంటనే ఇంద్రుడు, పోన్లే తర్వాతైనా జన నష్టం అవుతుంది కదా, భూమికి భారం తగ్గుతుంది కదా, లేకపోతే భూదేవి తట్టుకోలేక ఏడుస్తోంది అన్నట్ట అని గంగానది దగ్గరకు వచ్చాడు. ఎప్పుడైనా ఇతరుల చావు కోరుకున్నవాడు పాప ప్రాయశ్చిత్తానికి గంగా స్నానం చేయాలి. ధర్మ ప్రకారం చావు కోరుకున్నప్పటికీ చావు అనే మాట అన్నాడు గనక దానికి ప్రాయశ్చిత్తానికి గంగా స్నానం చేయాలట. అందుకని నైమిషారణ్యం నుంచి ఇంద్రుడు కూడా 10 మందిని చంపమని బ్రహ్మని కోరాను కదా. ఎవడన్నా బ్రహ్మ కనబడితే ఇతరులు చావు కోరుకుంటాడా? నా కర్మగారు అలా కోరుకోవాల్సి వచ్చింది లోకశ్రేయస్సు కోసం. ఈ పాప ప్రాయశ్చిత్తానికి అభ్రంక శశుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ ఈ గంగలో స్నానం చేద్దామని గంగ దగ్గరికి వచ్చాడు. ఆయన గంగలో స్నానం చేస్తుంటే బంగారపు తామర పూలు కొట్టుకురావడం మొదలెట్టాయి గంగలో. ఆయనకి మతిపోయింది. అహో, ఎక్కడో ఆకాశంలో ఉండేటటువంటి మందాకినిలో కూడా ఇలాంటి బంగారపు తామర పూలు కొట్టుకురావట్లా, అక్కడ సరస్సులో ఉంటాయి తప్ప. అటువంటిది భూలోకంలో ఈ గంగానదిలో బంగారపు తామర పూలు కొట్టుకొస్తున్నాయా, కారణమేమిటి అనుకుని స్నానం చేసి ఆ కొట్టుకొస్తున్న తామర పువ్వులకేసి వెళ్ళాడు, అంటే యగువుకి వెళ్ళాడు. ఇంకొంచెం ముందుకెళ్ళగానే అక్కడ ఒక స్త్రీ కూర్చుని, ఎప్పటికి ఇంద్రుడు వస్తాడో, ఎప్పటికి ఇంద్రుడు వస్తాడో, శివుడు చెప్పిన పని ఎప్పుడవుతుందో అని ఏడుస్తోందిట. శివుడు ఒక పని చెప్పాడు, ఆ పని అవ్వడం లేదని ఏడుస్తుంది అనమాట. ఆ ఏడ్చినప్పుడు ఆవిడ కన్నీళ్లు వచ్చి ఆ నీళ్లలో పడుతున్నాయి. ఈ కన్నీటి బిందువులు గంగలో పడగానే పడిన బిందువుల్లో ఒక బంగారు తామర పువ్వు అయిపోతుంది. వీడికి మతిపోయింది ఇంద్రుడికి. సుందరి, నువ్వెవరు అన్నాడు. నేనెవరినో తర్వాత చెప్తాను కానండి, మీరు నిజంగా చెప్పండి, ఇంద్రుడేనా అంది. అవును, నేనే ఇంద్రుడిని అన్నట్ట. అమ్మాయి బతికిపోయానండి, నా పేరు నారాయణి, ఇంద్రసేన అంటారు. ఈశ్వరుడు కొన్ని కారణముల చేత ఇక్కడికి ఇంద్రుడు వస్తాడు, అతన్ని నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. ఆ ఇంద్రుడు ఎప్పుడు వస్తాడానని ఇక్కడ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇంతకాలం రాకపోవటం వల్ల నా తపస్సు పాడైపోతోంది, అటు ఈశ్వరుడికి దూరం అయిపోయాను అనే బెంగతోటి ఏడుస్తున్నాను. ఆ ఏడుపు వల్ల మరి ఏం శక్తి వచ్చిందో తెలియదు కానీ కన్నీళ్ళు వచ్చి ఆ కన్నీళ్లలో ఒక దివ్యశక్తి ప్రవేశించి ఆ కన్నీటి బిందువులు గంగలో పడగానే బంగారు తామర పువ్వులు అవుతున్నాయి అందుటే. వాడు ఆశ్చర్యపోయి, ఇంద్రుడు, నువ్వు శివుడి కోసం మహాతపస్సు చేసి ఉంటావు, శివుడి కోసం తపస్సు చేసి శివదర్శనం పొందిన వాళ్ళు ఏడిస్తే ఆ కన్నీళ్లు బంగారు తామరలు అవుతాయి, అంటే అంత తపస్సు చేయాలి. అలా తపస్సు చేయకుండా ఊరికే 2 రోజులు నమశివయ్యానని మీరు ఏడ్చి నీళ్లు కింద పడ్డాయండి, మాకు బంగారు తామర పువ్వులే అవ్వలేదంటే బంగారు తామర పువ్వులు లేదు, ఇనప తామర పువ్వులు కూడా అవ్వవు. అంటే ఏమో మీలో అలాంటి శక్తి ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం, కానీ నా కోసం చెప్పుకుంటున్నాను నేను. ఎంతో నిష్ఠతో తపస్సు చేస్తే ఈశ్వర సాక్షాత్కారం అయితే అటువంటి వాడు ఏడ్చినప్పుడు వచ్చే కన్నీటి బిందువులు నీళ్లలో పడగానే అవి తామరలవుతాయి. ఎక్కడ శివుడు అన్నట్టు ఈయన, ఇక్కడే ఉన్నాడు రెండంది. వెంటనే ఈయన నారాయణతో పాటు శివుడు ఉన్న చోటుకి వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ శివుడు లేడు, మంచి అందంగా ఉన్న ఒక పాతికేళ్ల కుర్రాడు అక్కడ ఉన్నాడు. ఆ కుర్రాడు తొడ మీద ఒక అందగత్తి కూర్చునుంది. ఆ కుర్రాడు, ఏమాయ్ ఇంద్ర బాగున్నావా అన్నట్ట. ఇంద్రుడికి అహంకారం వచ్చేసింది, పళ్ళు పటపట కొరికాడు. త్రిమూర్తులు కూడా నేను వస్తే గౌరవిస్తారు, అటువంటిది ఎవడెవరాను, చూస్తే పాతికేళ్ల కుర్రాడివి, ఇంత చిన్న వయస్సులో నాలాంటి మహానుభావుడు త్రిలోకాధిపతి ఇంద్రుడు వస్తే లేచి నిలబడక గౌరవించక అతిథి సత్కారాలు చెయ్యక కాలు మీద కాలేసి కూర్చుంటావా, తొడ మీద పైగా అందగత్తెను కూర్చోబెట్టుకుంటావా, ఏమో ఇంద్రాని నన్ను ఏకవచనంతో సంబోధిస్తావా, జాగ్రత్త ఏమనుకుంటావో, నేను ఇంద్రుణ్ణి లేచి నిలబడి నమస్కరించానట. ఒరే బోడి ఇంద్ర, నీకు దండం పెట్టినన్నాడు ఆయన. దాంతో ఇంద్రుడికి మండిపోయి వజ్రం ఎత్తి దీంతో నీ తల పగల కొడతానన్నట. అలా అనగానే ఆయన ఏం చేశాడు, ఓ నారాయణి నీకు శక్తి ఇస్తున్నాను, వాడు జుట్టుచ్చి ఈడ్చుకొచ్చిన కాళ్ళ మీద వారేయ్య అన్నట. ఈ పురుషుడు, ఈ పాతికాళ్ల పురుషుడు ఇంద్రుడి అక్కడికి తీసుకొచ్చిన ఆ నారాయణికేసి అలా చెయ్యత్తగానే, శక్తి ఇస్తున్నాను అనగానే ఆ పురుషుడి చేతిలోంచి ఒక అపూర్వ శక్తి ఈ నారాయణిలో ప్రవేశించింది. ఆవిడ వెంటనే మహాకాళిగా మారిపోయింది. ఇంద్రుడి దగ్గరకు వచ్చి, ఆ మహానుభావుడిని లేచి నిలబడమంటావా, నోటికొచ్చినట్టు మాట్లాడతావా, ఆయన మీదకి వజ్రం ప్రయోగిస్తావా, రారా, అప్పటిదాకా ఇంద్రారా అని తీసుకొచ్చిన మెత్తని మనిషి ఇప్పుడు పళ్ళు పటపట కొరుకుతూ భద్రకాళిలా మహాకాళిలా మారిపోయి వాడు జుట్టు పుచ్చుకుని గొర్ర 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 ఈడ్చుకొచ్చి ఆ కూర్చున్న యువకుడి కాళ్ళ మీద పారేసింది. ఇంద్రుడు స్పృహ తప్పిపోయినంత పని అయిపోయింది, అలా ఉండిపోయాడు. ఎన్నైనా నేను లేచి నిలబడనా అన్నట్ట. నోట్లోది మాట వస్తేగా ఇంద్రుడికి అందుకని అన్నట్టు చేతులూపి. ఇప్పుడు అర్థమైందా, నువ్వెవరివి అంటే అతి కష్టం మీద, నేనండి ఇంద్రుణ్ణి అన్నట్ట. ఇప్పుడు అర్థమైంది కదా, నీ ఇంద్ర శబ్దం కూడా నోట్లోంచి రావడంలా. నేనెవరునో ఏమిటో అనే విచక్షణ పక్కన పెట్టి ఆ పక్కన ఒక పెద్ద కొండ గుహ కనపడుతోంది చూసావా, ఆ కొండ గుహని నేను పెద్ద బండరాయితో కప్పాను. నీకు చేమ ఉంటే ఆ బండరాయిని పక్కకి తొలగించి లోపలికి వెళ్ళి అక్కడున్న విచిత్ర దృశ్యం చూడు అన్నాడు ఆ పురుషుడు. అనగానే ఇంద్రుడు అలాగే అని తలూపి ఆ బండరాయి దగ్గరికి వెళ్ళి కొండ గుహకు అడ్డంగా ఉందట పెద్ద బండరాయి, దాన్ని కదిలించబోయాడు, అది కదలలేదు. ఎంత ప్రయత్నించా ఇంద్రుడు ఏం చేయలేకపోయాడు. అప్పుడు ఈ పక్కనున్న మహాకాళి రూపం ధరించినటువంటి నారాయణి మళ్ళీ యథాప్రకారంగా సుందరిగా మారిపోయి, మహేంద్ర నీ బలంతో దాన్ని ఏం చేయలేవు, నమశివాయ అంటూ ఒక్క తోపు తొయ్యారు ఆయనంది. వెంటనే ఈయన ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఓం నమశివాయ అంటూ ఆ బండరాయిని ఒక తోపు తోశాడు. ఆ బండరాయి పెటిల్లుమని పగిలిపోయింది. అప్పుడు ఆయన ఆ రాయి పగిలిన తర్వాత ఏర్పడిన రంధ్రం గుండా గుహలోకి వెళ్ళాడు. ఆ గుహలో నలుగురు మహాపురుషులు ఉన్నారు, వాళ్ళు నిలబడి నిద్రపోతున్నారు, తాడి చెట్టు అంత పొడుగున్నారు. ఇంద్రుడు వాళ్ళకే చూసి తెల్లబోయి, నాలాయని ఈ నలుగురు అచ్చన్న అలాగే ఉన్నారేమిటి, డిటో డిటో అన్నట్టుగా ఉన్నారేమిటి అంటే, డిటో కాదు నువ్వే ఈ రూపాల్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది అంది ఆవిడ. దాంతో ఇప్పుడు ఇంద్రుడికి ఏం అర్థం కాక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, బాబు మహాపురుష యువకుడా నీవెవరివి అన్నట్ట. టక్కన యువకుడు కాస్త, చిత్రం వట తరోరుమూలే వృద్ధ శిష్య గురు యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. మేధా దక్షిణామూర్తిగా మారిపోయాడు ఆయన. సాక్షాత్ పరమేశ్వరుడు, పరమేశ్వరుడు ఒక గొప్ప గురువు, దక్షిణామూర్తి రూపంలో ఉంటాడు ఆయన. ఎప్పుడు కుర్రాడే, కాలు మీద కాలేసుకుని మౌనంగా చూస్తాడు శిష్యులకేసి. గురువుగారేమో యువకుడు, శిష్యులు రిటైర్ అయిపోయిన వాళ్ళు, మళ్ళీ మామూలు రిటైర్ కాదు ఓవర్ రిటైర్ అయిపోయిన వాళ్ళు అనమాట. అలా తెల్లబడిపోయిన జుట్టుతో ఉన్నటువంటి వాళ్ళు, కళ్ళదోళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు, వృద్ధులు శిష్యులు, గురువుగారు యువా యువకుడు. గురువుగారు పోనీ ఏమన్నా నాకు వల్లే రెండు వైకులు పెట్టుకుని ఉపన్యాసం చెబుతాడా, గొంతు చెంచుకుని ధైర్యంగా వచ్చి కూర్చుని మీకు ఏ సందేహాలున్నాయి తీరుస్తాను అని ఏమండట. గురువుగారు ఏ ఉపన్యాసం చెప్పకుండా అలా మౌనంగా చూస్తాడు, అయినా శిష్యుల సందేహాలు తీరుతాయి. అటువంటి దక్షిణామూర్తి కేవలం ఇతని కోసం ఆ కుర్రవాడి రూపంలో దక్షిణామూర్తి రూపాన్ని ఉపసంహరించుకుని కనబడ్డాడు. ఇప్పుడు ఇంద్రుడికి అర్థమైపోయి పాదాల మీద పడితే అప్పుడు అన్నాడు ఆయన, నాయన లయకారకుడైన రుద్రుణ్ణి నీ ద్వారా భూలోకంలో ధర్మ సంస్థాపనకి దుష్ట శిక్షణకి ఒక ప్రయత్నం చేస్తున్నాను. నీలాంటి ఐదుగురు ఇంద్రుణ్ణి నేను సృష్టించాను, నిన్నేమో ఇంద్రసింహాసనం మీద కూర్చోబెట్టాను, మిగతా నలుగురిని కొండగుహలో పెట్టాను. వాళ్ళు ప్రస్తుతానికి నిద్రపోతూ ఉంటారు. కొద్ది రోజులలో భూలోకంలో మీరు ఐదుగురు వరుసగా యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు, ఈ ఐదుగురు అంశాలతోటి భూమి మీద పుట్టండి. యమధర్మరాజు అంశ ఈ ఐదుగురు ఇంద్రుల్లో ఒక ఇంద్రుడికిలో అవహిస్తుంది, అతడు ధర్మరాజు అనే పేరుతో పుడతాడు. వాయుదేవుని అంశ ఈ ఐదుగురు ఇంద్రుల్లో రెండో వాడిని పట్టుకుంటుంది, వాడు భీముడు అనే పేరుతో పుడతాడు. మూడో ఇంద్రుడు నీ అంశతో అంటే ఇంద్రాంశతో అర్జునుడనే పేరుతో పుడతాడు, ఆయన విష్ణువులో సగభాగం నరుడు. ఇంకా తక్కిన ఇద్దరు ఇంద్రులు నకులుడు సహదేవుడు అనే పేరుతో అశ్వినీ దేవతల యొక్క తేజస్సులు పుచ్చుకుని పుడతారు. ఈ విధంగా మీ ఐదుగురిని నేను సృష్టించాను, మీ ఐదుగురు కారణ జన్మలు, ధర్మ సంస్థాపన కోసం పుట్టారు. మీ ఐదుగురిలోనూ మౌద్గల్య మహర్షి యొక్క శక్తి ఉన్నది, అందుకే ఆ మౌద్గల్యుని భార్య అయిన ఈ నారాయణి నా కోసం తపస్సు చేసి పతి 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 అని ఐదుసార్లు అన్నది. మీ ఐదుగురు ఒకే రూపం, ఐదుగురు రూపాల్లో ఉంటారు, ఐదు రూపములు ధరించిన ఒక్క శరీరం మీది, ఒక్క ఆత్మ మీది మీ ఐదుగురికి ఈమె భార్య అవుతుంది. ఈమెను అవమానించడం ద్వారా పాపాత్ములు కలిపురుషుడంశతో ఉన్న రాక్షసులు నాశనమైపోతారు, వాళ్ళని నాశనం చేసి మీ ఐదుగురు రూపాలు తిరిగి ఉపసంహరించుకోండి అని ఈశ్వరుడు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా ద్రుపద రాజా, ఆనాడు ఆ కొండ గుహలో ఇంద్రుడు చూచిన నలుగురు ఇంద్రుడు ఐదుగురే ఈశ్వరాంశ సంభూతులు, వాళ్లే నీకు కాబోయే అల్లుళ్ళైన పాండవులు. ఆనాడు నారాయణిగా ఇంద్రసేనగా ప్రసిద్ధికెక్కిన ఆ సుందరీమణియే యజ్ఞగుండం నుంచి ఇవాళ ద్రౌపది అనే పేరుతో నీకు కూతురుగా పుట్టింది. అటువంటి కూతురికి పెళ్లి చేయడానికి నువ్వెవడవి, పుచ్చుకోవడానికి వాళ్ళెవరు, వాళ్ళకి అప్పుడో పెళ్ళైపోయింది, నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి, ఇంకా కావాలంటే నీకు అనుమానం తెరకపోతే చూడు అని చక్షుహు దివ్యం ప్రదదౌ తాంశ్చ సర్వాన్ రాజా పశ్యత్ పూర్వదేహైర్యథావత్ తతో దివ్యాన్ హేమ కిరీటమాలినః చక్ర ప్రఖ్యాన్ పావకాదిత్యవర్ణాన్ బద్ధాపీడాన్ చారు రూపాంశ్చ యోనః వ్యూఢోరస్కాన్ తాళమాత్రాన్ దదర్శ.
వేదవ్యాసుడు దివ్య నేత్రాలు ఇచ్చాడు, ఇక్కడి నుంచే చూడన్నట్ట. వ్యాసుడిచ్చిన దివ్య నేత్రములతో చూశాడు మహారాజు గారు. ద్రౌపదుడు ఎక్కడికి చూశాడు? హిమాలయ పర్వత గుహలలో ఉన్న ఐదుగురి రూపములలో ఉన్న ఇంద్రులను చూశాడు. తాడి చెట్టంత పొడుగున్నారు వాళ్ళు, ఆజానుబాహులు, మహాసూర్యుల వలె వెలిగిపోతున్నారు. అటువంటి ఐదుగురిని చూశాడు. ఆ తర్వాత ఆ ఐదుగురు ఎలా ఉన్నారంటే నెత్తి మీద కిరీటాలు పెట్టుకున్నారు, అగ్నిహోత్రుడిలా వెలిగిపోతున్నారు, అచ్చం ఇంద్రుడిలాగే ఉన్నారు. వీళ్లతో పాటుగా పరమసుందరీమణి అయిన నాలాయని ఇంద్రసేన ద్రౌపది యొక్క పూర్వరూపం చూశాడు. అక్కడున్న శివుణ్ణి, శివుడి తొడ మీద కూర్చున్న పార్వతిని చూశాడు. ఆ ప్రాంతమంతా కళ్ళకు కనబడింది. ఒక్క క్షణకాలం పాటు ఏదో తెలియని అపూర్వమైన అనుభూతికి గురైపోయాడు ద్రౌపదుడు. పులకించిపోయాడు, ఆశ్చర్యపోయాడు. వేదవ్యాసా నీకు నమస్కారం, దివ్య దృష్టి ఉపసంహరించు. ఆ రూపాలను చూస్తూ ఉంటే నా కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి, అన్ని కోట్ల సూర్యుల కాంతితో ఉన్న మహాత్ముల్ని నేను చూడలేకపోతున్నాను అన్నట. నిజంగా దివ్య దృష్టి భగవంతుడు మనకి ఇస్తే కూడా దివ్య దృష్టితో కూడా భగవత్ స్వరూపాలు చూడలేము. ఆ రూపం అంత కాంతివంతంగా ఉంటుంది. అర్జునుడు కృష్ణుడి యొక్క దివ్య రూపం చూసి నేను చూడలేకపోతున్నాను, నీ రూపాన్ని ఉపసంహరించుకున్నాడా లేదా? కాబట్టి భగవంతుడి రూపాన్ని ఆయన అనుగ్రహించి ఇచ్చినప్పటికీ మనం చూడలేం. ఆ విధంగా ఇక ఈ రూపాలని చూడలేను, దివ్య నేత్రాలు ఉపసంహరించు అనగానే వ్యాసుడు ఆ దృష్టి తీసేశాడు. ఇప్పుడు సందేహం పూర్తిగా పోయింది ద్రౌపదుడికి. కారణజన్ములైన వీళ్ళకి నేను పెళ్లి చేయటం ఏమిటి, నిమిత్తమాత్రుణ్ణి అని అప్పటికప్పుడు చంద్రుడు రోహిణితో కూడిన పవిత్ర దినన్నాడు. చంద్రుడు రోహిణితో ఉన్నాడు, అటువంటి లగ్నం నాడు ద్రౌపదికి వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ఇది ధర్మబద్ధమైన వివాహం అన్నాడు. బలరాముడు తథాస్తు అన్నాడు. ఎంతమంది ఒప్పుకున్న ఆ పెళ్లి అపూర్వ రీతిలో ద్రౌపదుడు చేశాట. ఒకరి తర్వాత ఒకరు ఐదుగురు పీటల మీద కూర్చుని ఐదుగురు మంగళసూత్ర ధారణ చేశారు, ఐదుగురు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆ పెళ్లికి ద్రౌపద మహారాజు గారు వివిధమైన కానుకలు ఇచ్చాడు, ఏనుగులు ఇచ్చాడు, గుర్రాలు ఇచ్చాడు, రథాలు ఇచ్చాడు, దాసదాసీ జనం ఇచ్చాడు. ఇంకా కృష్ణుడైతే పులకించిపోయి 10,000 గుర్రాలు, 5,000 రథాలు, 500 ఏనుగులు ఇవన్నీ ఇచ్చాట. పూర్వం అలా ఏనుగులు ఇచ్చేవారు. ఇప్పుడు గనక ఏ మామగారికైనా తెక్కొచ్చి అల్లుడికి ఒక ఏనుగు ఇస్తే ఈ మామగారి దెబ్బకి ఒక్క ఏనుగు పుచ్చుకున్న అల్లుడు పీనుగు అయిపోతాడు. ఆ రోజుల్లో ఏనుగులను అలా పోషించేవారు. ఆ సంపద వేరు, ఆ మహారాజుల యొక్క టీం వేరు. ఇవన్నీ ఇచ్చాట. హాయిగా సంవత్సర కాలం సుఖంగా గడిపారు అక్కడ. ఎంత అదృష్టవంతులు, గొప్ప మామగారు, బలవంతుడైన మామగారు దొరికాడు. యజ్ఞగుండం నుంచి వచ్చిన భార్య దొరికింది. యజ్ఞగుండం నుంచి పుట్టిన దృష్టజుమ్నుడు బావమరిది. భగవంతుడు శ్రీకృష్ణుడు బలరాముడు ఏడాది వాళ్ల దగ్గర ఉన్నారు పెళ్లి జరిగినంతసేపు. వ్యాసుడు దగ్గరుండి పెళ్లి జరిపించాడు. అందుకే పెళ్ళయిన తరువాత సంవత్సర కాలం వాళ్ల జీవితంలో పర్వదినాల్లో గడిచేయట, అంత పండగగా గడిచిందనమాట. ఈలోపు ఎక్కడికక్కడ గోడచారులు పెట్టుకున్నాళ్ళండి. CBCID పెట్టుకున్నాడు దుర్యోధనుడు. వాడికి మామూలు వాడు కదా కదా, ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో ఆ రోజుల్లో మహారాజులు తెలుసుకోవాలి. వాడి చారులు ఈ జరిగిందంతా వెళ్ళి ఒక రోజున దుర్యోధనుడి దగ్గర చేరవేశారు. దుర్యోధన మహారాజా, పాండవులు చచ్చిపోయారని నువ్వు అనుకున్నావు, ఆనాడు కర్ణుడితో పోరాడింది అర్జునుడు, శల్యుణ్ణి విసిరి అవతల పారేసిన వాడు భీముడు, ద్రౌపదిని వాళ్ళు హాయిగా పెళ్లి చేసుకున్నారు, ఏమి కానుకలు, ఏమి ఏనుగులు, ఏమి కట్నాలు, వారి బాబా ఏం భోజనాలు, హాయిగా ఆవకాయతో, గోంగూర పచ్చడితో, మంచి పప్పుతో, నెయ్యితో సుఖంగా తినేసి పడుకుంటున్నారు వాళ్ళు అనగానే దుర్యోధనుడు గిజగిజలాడిపోయాట. మామూలు దుఃఖం కాదు. ఆహా, ఈ దేవుడికి ఎంత పక్షపాతమా, ఈ పాపాత్ముల్ని లక్క ఇంటిలో పెట్టి తగలబెట్టేశాను అనుకున్నాను, ఎలా బతికి పట్టగట్టారు అంటే ఆనాడు చచ్చిపోయిన ఆడదీన్ని, ఆ ఆడదానితో ఉన్న ఐదుగురు పాండవులు కాదా, కేవలం నా మిత్రుడు పురోచనుడు ఒకడే చచ్చిపోయాడా, నాకు ఉపకారం చేసే మిత్రుడు చచ్చిపోయాడా, శత్రువులు బ్రతికారా, రామరామ ఏం చెయ్యాలి అని దుఃఖించేశాడు. ఆ తర్వాత ఏం చేశాట, శకునిని, కర్ణుణ్ణి, దుశ్శాసనుణ్ణి వెంట పెట్టుకుని మనం ఏం చేద్దాం, అసలే పాండవులు బలవంతులు, ఇప్పుడు ద్రౌపదుడి బలం వాళ్ళకి చేరింది. పాండవులతో పాటుగా ద్రౌపదుడితో పాటుగా కృష్ణుడు బలరాముడు అక్కడే ఉన్నాడు. తద్వారా యాదవ సైన్యం వాళ్ళకి స్నేహం. సరే, కుంతీదేవి అంటే చాలా భక్తి శిశుపాలుడికి, ఎందుకంటే కుంతీదేవి సొంత చెల్లెలు, సాత్వతి కొడుకువాడు. నిజంగా చెప్పాలంటే శిశుపాలుడికి కృష్ణుడి మీద కోపం కానీ పాండవులంటే ఇష్టమే. అందుకేగా రాజసూయాగానికి వచ్చాడు వాడు. అందుకని శిశుపాలుడేమో మొదటి నుంచే పాండవ పక్షపాతి. పాండవులకి ఇప్పుడు బలం పెరిగిపోయింది. ఓ పక్కన శిశుపాలుడు, మరో పక్కన కృష్ణుడు, బలరాముడు, ఇది కాకుండా దృష్టకేతుడు, చేకితానుడు, వీళ్ళందరూ కూడా చేరారు. ఇప్పుడు ద్రుపదుడు చేరాడు. ఇంకా శల్యుడు మొదటి నుంచి ఎలాగో వాళ్ళకి బంధువే. రేపు పొద్దున ఇంకా మనలో కూడా చాలామంది వాడి వైపు తిరుగుతారు. మన వైపు ఉంటాడు కానీ విదురుడు ఎప్పుడూ అటే ఉంటాడు. ఈ భీష్ముడు ద్రోణుడు నమ్మడానికి లేదు. మన మాట అవునంటారో కాదంటారో తెలియదు. ఏదో రకంగా తగాదా పెట్టో, లేక మళ్ళీ విషం పెట్టో, లేక లక్క ఇంట్లో అంటే ఇల్లు ఇంకోటి ఏదైనా తయారు చేసి చంపడమో చేస్తే బాగుంటుందేమో అంటే కర్ణుడు అన్నాడు, మహారాజా ఇంకా పెచ్చా, ఇంకా లక్క ఇల్లు, ఇంకా తుక్కి ఇల్లు, ఇటువంటి వాటితో వాళ్ళు చావరని నీకు ఈపాటికి అర్థమైపోయింది కదా. మన ప్రయత్నాలకి దైవ అనుగ్రహం లేదు. ఎందుకు ఈ పిచ్చి పనులు? నువ్వు అను చావోరేవో తెలుసుకుందాం, యుద్ధానికి పోదాం, నా పరాక్రమం ముందు అర్జునుడు ఎంత అన్నట్ట. అమ్మో, అర్జునుడిని నువ్వు చంపగలవనుకో, కానీ భీముడి సంగతి, పైగా పక్కన కృష్ణుడున్నాడు, బలరాముడున్నాడు, మా గురువుగారు, ఇవన్నీ ఎలాగా అనేలోపు ఈ వార్త విన్న విదురుడు పాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారనే విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పి, మహారాజా నువ్వు అదృష్టవంతుడివి, నీకున్న కళంకం పోయింది, నువ్వే తగలబెట్టించి పాండవుల్ని చంపించావు అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ సమయంలో శుభవార్త ఏమిటంటే పాండవులు బ్రతికి బట్ట కట్టారనే వార్త. వాళ్ళకి ద్రౌపదితో పెళ్ళయిందిట. నువ్వు ఆలోచించి వాళ్ళని ఇక్కడికి రప్పిస్తే నీ పరువు నిలబడుతుందన్నట. అలాగే అన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ అర్ధరాత్రి దుర్యోధనాదులు రెండో కంటివాడికి తెలియకుండా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళు రాత్రిపూట రహస్య సమాలోచన అయ్యారు దుర్యోధనుడితో, ధృతరాష్ట్రుడితో. వెళ్ళి ఏమన్నారు? మహారాజా, మా మనస్సులో ఉన్న మాట చెబుతాం, ఇప్పుడైనా నువ్వు విని, మమ్మల్ని సమర్థిస్తే మేము బ్రతుకుతాం, లేకపోతే మాకు చావు తప్పదు అనగాని ఏమిటన్నాడు ధృతరాష్ట్రుడు. రేయును పగలును విదురుడు నీ యొద్దన ఉనికి చేసి నేరము పలుకల్ మా ఇష్టం బెరిగం పగధీయుత ఎడగంటి మిన్ని దివసం బుల్లకు. ఎప్పుడు చూచినా ఆ విదురుడు నీ కూడా ఉంటాడు. రాత్రి పగలు నీ దగ్గరే ఉండి నీకేదో ధర్మం అనేది ఉపదేశిస్తూ కొడుకులకు దూరం చేస్తున్నాడు. ఎప్పుడూ విదురుడు నీ దగ్గరే 24 గంటలు ఉండడం వల్ల మా మనస్సులో ఉన్న కోరిక నీకు చెప్పలేకపోతున్నాం, మా ఇష్టం చెప్పలేకపోతున్నాం, ఎన్నాళ్ళకి అదృష్టవశాత్తు రాత్రిపూట నువ్వు నాకు సమయం ఇచ్చావు గనక ఈ మాట చెప్పగలుగుతున్నాను. మేం పాండవులను బ్రతకనివ్వలేం, వాళ్ళు బ్రతికితే మేం బ్రతకలేం. నా మనస్సులో సోలం గుచ్చినట్టుగా ఉంటుంది ఆ పాండవులు బ్రతికారనే మాట. ఏం చేద్దాం, వాళ్ళని ఎలా చంపుదాం, నువ్వేదైనా ఆలోచన చెయ్యి, అవసరమైతే యుద్ధానికి పెడదామా, లేక రహస్యంగా చంపుదామా, పాండవుల యొక్క పరివారం మధ్యలో యుద్ధం పెడదామా, అన్నదమ్ముల మధ్యలో తగాదా పెడదామా అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, రే ఇక్కడ ఎవరూ లేరు కదా అన్నట్ట, మేము తప్పెవరూ లేరు, తలుపులు వేసేసాం అన్నట్టు వాళ్ళు. కొడుకా, నా మనస్సు నీ మనస్సు ఒకటేరా, నువ్వేమో తొందరపడి తేలిపోతావు, నేను తేలిపోను, నా మనస్సులో కూడా ఎంత బాధపడుతున్నాడు నీకేం తెలుసు, విదురుడి కోసం, భీష్ముడి కోసం పాండవులంటే ప్రేమ నటిస్తున్నాను, వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఆవరిచినట్టు అరిచానే, అది అరుపు కాదు, దొంగ నాటకం, నాకు నంది అవార్డు ఇవ్వచ్చు, కాకపోతే నీకు వల్లే నేను బయటపడను, నువ్వేమో సంతోషం వ్యక్తపరుస్తావు, నేను అలాగా అవ్వకూడదు, నేను మహారాజుని కదా, పక్షపాతం లేకుండా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు బతికారని తెలిసాక ఎంత ఏడుస్తున్నానో నీకేం తెలుసురా, వాళ్ళు బ్రతికిన వార్త గోఢచారుల ద్వారా విని అన్నం సహించలేదు, గజగజలాడిపోతున్నాను, ఇష్టభోగాల మీదకి దృష్టి వెళ్ళడంలా, ఇప్పుడు ఏం చేద్దాం అనగా, అయితే ఒక పని చేద్దాం, మనకి ఎవరు ఆత్మీయులు ఎవరు వ్యతిరేకులు రేపే తెలిసిపోతుంది, రేపు సభ చేద్దాం, నేనేమో పాండవుల మీదకి యుద్ధానికి వెడదామంటాను, అప్పుడు ఎవరేమంటారో తెలిసిపోతుంది, అవకాశం ఉందా పాండవుల మీదకి వెళ్ళి వాళ్ళు అంతం చూద్దాం అన్నాడు దుర్యోధనుడు. సరేనాయనా, ఏమైనా నువ్వు మాత్రం కంగారు పడకు, సమయం చూసి వాళ్ళని ఎలా చంపాలో నేను కూడా నీకు సాయం చేస్తాను, నువ్వు మాత్రం తేలిపోకే అని కొడుక్కి నచ్చ చెప్పాడు. మర్నాడు ఉదయం సభ జరిగింది. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, పాండవులు ఎలాగో బ్రతికొచ్చారు, వాళ్ళు ఎందుకు తెచ్చారో ఎలా బ్రతికారో తెలియదు, కానీ నాకు వాళ్ళు శత్రువులు, వాళ్ళు ఉన్నంత వరకు నేను సుఖంగా ఉండలేను, వాళ్ళ మీదకి దండయాత్రకి వెడదాం అనుకుంటున్నాను, మీరంతా నాతో వస్తారా అనగానే భీష్ముడు లేచి, నాకు కౌరవ పాండవులు సమానం, ఈ ఇద్దరూ కూడా రెండు కళ్ళల్లాంటి వాళ్ళు, ఒక కన్ను నా వేలుతో నేను పొడుచుకుంటానా, మీలో మీకు హాని జరిగినా పాండవులకి హాని జరిగినా అది నాకే హాని, ఇది కుదరదు, పైగా వాళ్ళు ధర్మాత్ములు, ఇప్పటికే వారికి ఈ దుర్యోధనుడి వల్ల చాలా అపచారాలు జరిగాయి, ఆ అపచారాల్ని ఇక నేను క్షమించను, వాళ్ళ రాజ్యం వాళ్ళకి అవ్వడం ధర్మం అన్నాడు. వెంటనే ద్రోణుడు లేచి, భీష్ముడు చెప్పింది నిజం, మీ వంశనాశనం కోసం యుద్ధం కోరుకుంటున్నారు, అర్జునుడు అంటే వేళకోళమా, నా శిష్యుడు వాడు, ద్రుపదుండే బంధించిన వీరుడు, అటువంటి వాడితో యుద్ధం వద్దన్నాడు. వెంటనే కర్ణుడు పటపట పళ్ళు కొరికి, ఈ దౌర్భాగ్యుడికి, ఈ ద్రోణుడికి, ఈ పిచ్చబ్రాహ్మడికి ఎవరండి ఉద్యోగం ఇచ్చింది, ఇలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇస్తే వీళ్ళు మంచి బదులు చెడ్డ చెబుతారు అని కర్ణుడు రెచ్చిపోయాడు. దాంతో ద్రోణుడు ఆగ్రహించి, మూర్ఖుడా, నీలాంటి మెరమెచ్చు మాటలు పలికేవాళ్లే రాజుల్ని పాడు చేస్తారా, నువ్వేమో పెద్ద వీరుణ్ణి అనుకుంటున్నావు. గట్టిగా అర్జునుడితో తలపడితే అప్పుడు తెలుస్తుంది, అర్జునుడి దాకా ఎందుకు, మాలో ముసలాళ్ళు ముసలాళ్ళు అంటున్నావు, ఏదో ఒకసారి చేయగలుపు తెలుస్తుంది అన్నాడు ద్రోణుడు. ఇప్పుడు విదురుడు లేచి, మీరంతా నోరు మూసుకోవచ్చండి దుర్యోధనాదుల్లారా, పెద్దలైన భీష్మద్రోణుల మాట ఎప్పుడూ కాదనకూడదు అని, మీ మాటకేం లే ధృతరాష్ట్ర, నువ్వు పుట్టుకతో గుడ్డివాడివి, ఇప్పుడు కొడుకు మీద ప్రేమతో మానసికంగా కూడా గుడ్డివాడివి కాకు. కళ్ళున్న గుడ్డివాళ్లు కొందరైతే కళ్ళు లేని గుడ్డివాళ్లు కొందరు, నువ్వు కళ్ళు లేని గుడ్డివాడివి, దుర్యోధనుడు కళ్ళున్న గుడ్డివాడు, ఇప్పుడు మనస్సుని చంపుకుని మానసికంగా కూడా గుడ్డివాడి అయ్యావా, ఇక పతనం మొదలవుతుంది. పాండవులకి చెయ్యరాని అపచారాలు చేశారు, వారు బలవంతులు, అన్నిటికీ మించి శ్రీకృష్ణ పరమాత్ముడి అండ ఉన్నది, అటువంటి వాళ్లని నువ్వు నీ దగ్గరికి పిలిపించుకుని వారికి ఇవ్వవలసిన వాటా ఇచ్చావా, నీ పరువు దక్కుతుంది. నీ కొడుకులు కూడా పాండవులు నిన్ను చూసే అంత ప్రేమగా చూడరు, నాకు ఆ నమ్మకం ఉంది. నీ కొడుకు దొంగనాటకం ఆడతాడు, వాడికి ప్రేమ లేదు నీ మీద, అసలు ప్రేమ ధర్మరాజుకే ఉందనగానే, అబ్బే నీ మాట కాదంటానా విదురా, పెద్దల మాట కాదంటానా, ఎందుకు వచ్చింది ఆలస్యం, వెళ్ళి పాండవులు ఇక్కడికి తీసుకురండి, వాళ్ళ రాజ్యం ఇచ్చేస్తానన్నాడు. ఆ పని ఇంకోళ్ళు ఇంకోళ్ళు కాదు, నువ్వు చేస్తేనే బాగుంటుంది, విదురా ధర్మమూర్తివి, నువ్వే స్వయంగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళు అనగానే విదురుడు అప్పటికే హుటాహుటిన బయలుదేరి ద్రౌపదుడి యొక్క సభలో చేరి, ద్రౌపద మహారాజా, నేను దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు పంపగా రాలా, ధృతరాష్ట్రుడి తరపున వచ్చాను. ధృతరాష్ట్రుడు ఎప్పటికీ ధర్మమూర్తి, చిన్న చితగా లోపాలున్నా ఆయన పాండవుల్ని తీసుకురమ్మన్నాడు, వాళ్ళకి వాటా ఇస్తానన్నాడు, అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. అనగానే ఇదివరకోసారి ఇచ్చారుగా అర్ధరాజ్యం, వారణాసికి పంపారు, ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వవలసిన రాజ్యం బాగా ఇచ్చారు, అలాగే ఇప్పుడు మళ్లీ పిలిచి ఈసారి ఇంకో చోట ఇంకో లక్క ఇల్లు ఇంకో బొక్క ఇల్లు చెక్క ఇల్లు పెట్టి అందులో తగలబెడితే ఎలాగా అన్నాడు పాపం ఆయన. ద్రౌపదుడికి ఇప్పుడు అల్లుళ్ళు కదండి మరి, అందుకని బెంగ కొద్ది ఎలా పంపను అన్నాడు. అప్పుడు పక్కనున్న శ్రీకృష్ణుడు, ఇక్కడ ఎవ్వరు ఏమనుకున్నా ఒక రహస్యం చెబుతున్నాను, పాండవుల మీద ఏగవాలకుండా చూసే మహానుభావుడే ఈ విదురుడు. ఎవ్వరును ఏమి చేయుదు రివ్విదురుడు, పాండవులకు హితమునరింపను నివ్వగ నుండుదలంపకుడి వీరులకు అభీష్టమిది మొదలుంగాన్. ఈ విదురుడనే ఒక మహానుభావుడు పాండవులకి ఎప్పుడు మేలే చేస్తాడు. విదురుడి తెలివితేటలు, విదురుడి యొక్క పవిత్రత అండగా ఉన్నంతకాలం ఈ పాండవులని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, వాళ్ళ గురించి భయపడవలసిన అవసరం లేదు, స్వతసిద్ధంగా వాళ్ళు వీరులు కాబట్టి వాళ్ళకి అభీష్టం అవుతుంది. శుభసూచకం ఏంటంటే విదురుడు ఇక్కడికి రావడం, అందువల్ల నిశ్చింతగా పాండవులు విదురునితో వెళ్ళవచ్చు అన్నాడు. ఇదే మాట బలరాముడు అన్నాడు, ఎవరిని చెప్పినా అన్నిటికంటే ధర్మరాజు గారికి కృష్ణుడంటే నమ్మకం కదా, అందుకని ఏమన్నాడో తెలిసిన, కురుముఖ్యులు ధృతరాష్ట్ర విదుర భీష్ములు గురులు మాకు, మాకు ధృతరాష్ట్రుడు, విదురుడు, భీష్ముడు ఈ ముగ్గురు కురుముఖ్యులు, వీళ్ళు నాకు గురువులు, వీళ్ళకంటే గొప్ప తండ్రులు మరెవరూ లేరు. ఎవరెవరు వరసగా ధృతరాష్ట్రుడని ముందే చెప్పాడు, తర్వాత విదురుడు, భీష్ముడు. ఇది కొంత రాజనీతి కూడా, ధృతరాష్ట్రుడు అంటే ఈయనకి నిజంగా ప్రేమ ఉన్నది, ఆయన ఎన్ని రకాలుగా ఆలోచించినా మా తండ్రే, ఆయన ఈ విదురుడు భీష్ముడు మాకు గురువులు, ఇక ఇప్పుడు మామగారు కాబట్టి ద్రుపద ప్రభుడు గురుడు, ద్రుపద మహారాజు గారు కూడా మాకు గురువు. ఇక్కడ గురు శబ్దానికి తండ్రి అని అర్థం, మామగారు కూడా తండ్రితో సమానం. మురాంతకుడు మురాంతకుడు జగద్గురుడిందరమతమునను నగు శుభయుక్తులు, వీళ్ళంతా గురువులే, కానీ ఈ పక్కనున్నాయనెవరు, జగద్గురుడు ధర్మరాజు వాడిన పదం, మురాంతకుడు జగద్గురుడు అన్నాడు. అప్పటి నుంచి అందరూ కూడా కృష్ణం వందే జగద్గురువు అంటాం మొదలెట్టారు, అంత పూర్వం కృష్ణం వందే జగద్గురువు అని ఎవరు అనలా. మొట్టమొదట ధర్మరాజు గారు జగద్గురువు కృష్ణుడు అన్నాడు. ఆ పదం ఆయన వాడాక, ఆ ధర్మాత్ముడు నోటి వెంబడొచ్చాక వేదవ్యాసాదులు కూడా ఉపయోగించారు. అంటే దాన్ని బట్టి ధర్మరాజు ఎంత గొప్పవాడు కాకపోతే వ్యాసుడు ఆ మాటని అప్పటి నుంచి ఉపయోగించాడు ఆలోచించండి. జగద్గురువు అయిన కృష్ణుడు మాకు ప్రమాణం, ఆయనంతటి వాడు మాకు అండగా ఉండగా మాకు శుభమే కలుగుతుంది. నిజానికి అప్పటిదాకా కృష్ణుడు ఒక్క మహిమ చూపించాడా పాండవులకి, ఇంకా ఏం చూపించలేదే. అయినా కృష్ణుడు పరమాత్మ అని గ్రహించిన జ్ఞాని ధర్మరాజు. అందుకనే నాకు జగద్గురువు అయిన కృష్ణుడు ఉన్నాడు చాలు, మాకు శుభం కలుగుతుంది అనగానే ద్రుపదుడు సంతోషంగా శుభముహూర్తంలో వీళ్ళని పంపాడు. పాండవులు హస్తినాపురానికి వెళ్లారు, బలరామకృష్ణులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ద్వారకకి. మేము వెనుకగా వస్తాం, మేము కూడా హస్తినికి వస్తాం కానీ మీతో కలిసి కాకుండా ప్రత్యేకంగా వస్తాం అన్నట్టు వాడు. ఈ విధంగా సుహృద్భావంతో శ్రీకృష్ణుడు ఆశీర్వదించగా, పెద్దలు పంపించగా పాండవులు హస్తినికి వచ్చారు. ఎంత ఆనందపడిపోయాడు ధృతరాష్ట్రుడు. కౌగిలించేసుకున్న ఆయనలారా, మీరు చచ్చిపోయారనుకున్నాను, లక్క ఇల్లు మిమ్మల్ని వదిలేసింది పాపం అని కౌగిలించుకుని, రండి యథాప్రకారంగా మీ భవనాల్లో ఉండండి అన్నాడు. ఒక్క ధృతరాష్ట్రుడే కాకుండా దుర్యోధనాదులు కూడా మంచి తెలివితేటలతోటి, అయ్యో ధర్మరాజా మీకేదో అన్యాయం జరిగింది అనుకున్నాం, చూసారా పైన దేవుడున్నాడు సుమా అనగానే భీముడు, ఓ ఖచ్చితంగా ఉన్నాడు మాకు దేవుడు, నువ్వు మంచివాడివి కదా సద్బుద్ధితో ఆ దేవుణ్ణి మా కోసం ప్రార్థించి ఉంటావు అన్నట్ట. అంటే లోపల ఏమున్నా దుర్యోధనుడు భీముడు కాసేపు కౌగిలించుకున్నారు, రాజకీయ నాయకులు. ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు ఎంతో ప్రేమతో కౌగిలించుకున్నారు, యథాప్రకారం చేరారు. 5 సంవత్సరాలు హాయిగా ధృతరాష్ట్రుడి యొక్క ఏలుబడిలో పాండవులు ఉన్నారు. 5 ఏళ్ల తర్వాత ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడికి వచ్చాడు. కృష్ణుడు ఉండగా ఓ పెద్ద సభ తీర్చి ధృతరాష్ట్రుడు అన్నాడు కదా, సర్వలోక కర్మ సాక్షి కృష్ణుడు, సర్వలోక కర్మ సాక్షి కృష్ణుడు, సాక్షిగామీకు సకల వృద్ధ రాజులొద్ద అర్ధరాజ్యమిచ్చితి పాండురాజ విభవమెల్ల రమణగొనుడు. నాయనలారా, సకల లోకాలకి కర్మసాక్షి కృష్ణుడంటే, ఆ విషయం నాకు విదురుడు చెప్పాడు, మా తండ్రి వేదవ్యాసుడు చెప్పాడు. అటువంటి మహానుభావుడు సాక్షిగా, ఇక్కడున్న సభాసదుల సాక్షిగా ఈరోజు నుంచి మీ వాటా మీకు ఇస్తున్నాను. మీ తండ్రి కష్టపడి ఈ అఖండ సామ్రాజ్య స్థాపన చేశాడు, అందులో కొంత భాగం మీకు పంచిస్తున్నాను, అది మీకు అర్ధరాజ్యం. కాకపోతే హస్తినాపురం మాదే రాజధాని, దీన్ని బాగా డెవలప్ చేశారుగా మీరు, అందుకని డెవలప్ చేయబడినటువంటి క్యాపిటల్ సిటీ మాకే ఉండాలి, పిటీ సిటీ మీకు ఉండాలి, క్యాపిటల్ సిటీ మాకు ఉండాలి. మీరు వెళ్ళి అక్కడ కాండవ ప్రస్థమని ఉంది, అక్కడికి వెళ్ళి కొత్త రాజధాని నిర్మాణం చేసుకోండి, మీరు సుఖంగా ఉండండి అన్నాడు ధృతరాష్ట్రుడు. గుడ్డాడనుకున్నాము, వాడికన్నా తెలివితేటలేవు. ఏళ్ల తరబడి ఎంతో మంది కష్టపడి అపూర్వ సంపదలతో అద్భుతంగా తయారు చేశారు హస్తినాపురాన్ని, ఇది నాది, ఈ సామ్రాజ్యం అంతా నాది, దీన్ని విడదీసేశాను ఈ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్రం మీకు ఇచ్చా, దానికి రాజధాని మీరు కట్టుకోండి, ఆ రాజధానికి మీకు కాండవ ప్రస్థం ఇచ్చాను. ఇంత కాండవ ప్రస్థం అంటే ఏంటనుకుంటున్నారు, పెద్ద అడవి, ఆ అడవి కొండలు, కొండలు అడవి పొలాలు గొట్టలు తప్ప అక్కడ మాట వరుసకు ఒక బిల్డింగ్ లేదు, ఎప్పటికి కడతారో తెలియదు, రాజధాని లేదు, ఇది మీ రాజ్యం అన్నట్ట ధృతరాష్ట్రుడు. అయినా సరే ధర్మరాజు ఒక్క ముక్క మాట్లాడలేదు. ఆహా ధృతరాష్ట్ర, నువ్వు మాకిచ్చింది స్వర్గ సామ్రాజ్యంలా భావిస్తున్నాం, ఈ వాసుదేవుడి సహకారం ఉంటే చాలు మాకు అని వాసుదేవుణ్ణి వెంట పెట్టుకుని కాండవ ప్రస్థానికి వెళ్ళాడు. ఎంత అన్యాయం, కొద్దిమంది పౌరులు తప్ప అక్కడ ఒక్క భవనం లేదు, ఏవో పూరి గుడిసెలు 4 ఉన్నాయి ఆ కాండవ ప్రస్థంలో. అప్పుడు కృష్ణ, ఇదిటి నా సామ్రాజ్యం, రాజధాని ఏది, నగరం ఏది, భవనాలేవి, ఎలా పరిపాలించాలి, అంతా నీదే భారం అనగానే, వాసుదేవో జగన్నాథః, వాసుదేవో జగన్నాథః చింతయామాస వాసవం మహేంద్రః చింతితో రాజన్ విశ్వకర్మాణమాదిశత్. వాసుదేవుడు జగన్నాథుడు పరంధాముడు ఒక్కడున్నాడు కదండి, ఆయన ధర్మరాజా నువ్వేం భయపడకని ఆ క్షణమే ఇంద్ర రమ్మన్నాడు. వెంటనే ఇంద్రుడు అక్కడికి వచ్చేశాడు. ఇంద్రుడు వచ్చి, నీ మనస్సులో ఊహ నాకు తెలుసు, నీకోసం నేను చేయవలసిన పని చేస్తాను అని కృష్ణుడేమో ఇంద్ర అనగానే ఇంద్రుడు ఏం చేశాడనమాట, విశ్వకర్మ ఇలారా అన్నట్ట. ఈయనేమో ఆయన్ని పిలిచాడు, ఆయనేమో విశ్వకర్మని పిలిచాడు. వెంటనే విశ్వకర్మ వచ్చాడు. పరమాత్మస్వరూపుడైన కృష్ణుడికి, మా అందరికీ ప్రభు అయిన ఇంద్రుడికి నమస్కారం,
మా కర్తవ్యం ఏమిటి అనగానే మహేంద్రుడు అంటే అన్నాడు తెలుసా, విశ్వకర్మల్ మహాప్రాజ్ఞ అద్య ప్రభృతి తత్పరం ఇంద్రప్రస్థమితి ఖ్యాతం దివ్యం రమ్యం భవిష్యతి. ఓ విశ్వకర్మ, నా ఆజ్ఞతో ఈ కొండల్ని గుట్టల్ని సదును చెయ్యి, వీటిని బాగా తయారు చెయ్యి, విశాలమైన మార్గములు వెయ్యి, అన్ని వైపు నుంచి రింగు రోడ్డు వెయ్యి, ఆ తర్వాత ఇక్కడ అద్భుతమైన భవనాలు కట్టాలి. ఈ రోజు నుంచి నా పేరుగాది ఇంద్రప్రస్థం అని పిలువబడుతుంది. అందుకే మహాభారతం ఎప్పుడు సజీవమే, అప్పటికెప్పటికీ మహాభారతం లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇంద్రప్రస్థమితి ఖ్యాతం దివ్యం రమ్యం భవిష్యత్, ఇంద్రప్రస్థం అని పిలువబడుతుంది అనగానే విశ్వకర్మ మూడే మూడు రోజులలో ఆ ప్రాంతాలన్నీ అద్భుతంగా తయారు చేసేసి మంచి విశాలమైన రాజమార్గాలు వేసి ఆకాశాన్నంటే భవనాలు ఏర్పాటు చేసి మనకి విశ్వకర్మ లేకెళ్ళి అదగులడ్డం. కానీ నిజంగా విశ్వకర్మ లాంటి వాళ్ళు ఉండాలి, మహానుభావులు, అప్పుడప్పుడు దేవతల అనుగ్రహం ఉండాలి. అద్భుతమైనటువంటి ఒక రాజధాని తయారు చేశాడు, దానికి ఇంద్రప్రస్థం, ఇంచేత ఇంద్రుని ద్వారా అది తయారు చేయించబడింది గనక. ఏం అందమైన నగరం అండి, ఆకాశాన్నంటుతున్న మేడలు, సువాసనతో కూడినటువంటి ఉద్యానవనాలు, మంచి దిగుడు బావులు, గొప్ప గొప్ప కొలనులు, ఎంత వర్షం నీరు పడినా భూమిలోకి ఇంకి మళ్ళీ ఆ భూమిలో నీరు చెరువుల్లోకి ఊరేటటువంటి ప్రక్రియ పెట్టారట. అంటే జలం అంత అవసరమైందని గుర్తించారు ఆ రోజుల్లో. ఎక్కడ జలానికి లోటు లేకుండా చేశారు, అందమైన పద్మాకరాలు ఏర్పాటు చేశారు, ఇలా ఎన్నెన్నో రకాల విచిత్ర వస్తువులతో కూడిన నగర నిర్మాణం చేసి దూరంగా ఉన్న ఖాండవ వనాన్ని మాత్రం విడిచిపెట్టారు. ఈ విధంగా ఖాండవ ప్రస్థంలో సగభాగాన్ని, కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాన్ని ఒక నగరంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన మహామహిమతో ఈ పాండవుల్ని, పౌరుల్ని ఎవరిని ఏ భవనంలో దించాలో అందులోకి దించాడు. అంటే వాళ్ళేం విడుదలలోకి రావడం, గృహప్రవేశాలు చేయడం కష్టం లేదు, ఇలా సంకల్పం చేశాడో లేదో కృష్ణుడు, ధర్మరాజు గారు ఓ భవనంలో చేరిపోయాడు. ఇంద్రుడు అనుగ్రహంతో ఇంద్రపుత్రుడు అర్జునుడు ఒక భవనంలో చేరాడు, భీముడు ఒక దాంట్లో చేరిపోయాడు. ఇలా పౌరులందరికీ ఇళ్ళు వచ్చేసాయి. అసలు ఇళ్ళు ఎప్పుడు వచ్చాయో, ఇళ్లలోకి ఎలా చేరారో తెలియలేదు. మేమంతా ధర్మరాజుతో కలిసి అడవిలో కొండల్లో గుట్టల్లో ఉన్నాం, ఇంకా నగర నిర్మాణం అవుతుంది, గృహప్రవేశం చేయాలనుకున్నాం, ఈ వెడ్డింగ్ కార్డులు, ఇన్విటేషన్ కార్డులు వేయక్కర్లేకుండా టక్కన ఇళ్లలో చేరామనుకున్నారట వాళ్ళు. అది ఆ సర్వజగన్నాథుని అనుగ్రహం. ఈ విధంగా కించిత్ కాలంలో, కొద్ది కాలంలోనే అందరికీ అపూర్వమైనటువంటి గృహాలు నిర్మాణం చేయించి, వారి చేత గృహప్రవేశం చేయించి, వారిని ఆయా గృహాలలో చేర్చి కృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు. ఆ వెళ్లే ముందన్నాడు, మీకు అపూర్వమైనటువంటి నగరం వచ్చింది, ఈ నగరాన్ని జాగ్రత్తగా పరిపాలించుకోండి. మీకు పరిపాలనకి సంబంధించి సుఖంగా బ్రతకడానికి నారద మహర్షి వచ్చి కొన్ని సలహాలు ఇస్తాడు, ఆయన ఎలా చెబితే అలా వినండి అన్నట్ట అని వెళ్ళాడో లేదో కృష్ణుడు, వీళ్ళు ఈ భవనంలోకి చేరారో లేదో నారద మహర్షి వచ్చాడు. తెల్లని రంగుతో, కపిలవర్ణంలో ఉన్నటువంటి జుట్టుతో, తులసీమాలలు వేసుకుని మహతి అనే వేణమీటుకుంటూ నిరంతరం ఓం నమో నారాయణాయ అనే నారాయణ స్మరణ అష్టాక్షరీ మంత్ర జపం చేసుకుంటూ వచ్చాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో ధర్మరాజు గారు నారదునికి నమస్కరించి తన సింహాసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా, శ్రీకృష్ణుడు నువ్వు వస్తావని, మాకు హితోపదేశం చేస్తావని, ధర్మోపదేశం చేస్తావని చెప్పాడు. మా అదృష్టం ఏమిటంటే నగరంలోకి అలా ప్రవేశించామో లేదో, జగద్గురువి, హరినామస్మరణ పరాయణుడివి, ధర్మమూర్తివి, ముల్లోకాలు తిరిగేవాడివైనా నీవు ఇక్కడ అడుగుపెట్టావు, నీ పాదం వల్ల ఇంద్రప్రస్థం ఈ రోజు నుంచి పవిత్రమవుతుంది, కూర్చో, మమ్మల్ని అనుగ్రహించనగానే నారదుడు కాసేపు మెల్లగా శృతి చేసి మహతి పాండవుల ఐదుగురిని కూర్చోబెట్టి, నాయనలారా, ఇప్పుడు ప్రస్తుతం నేను మీకు పెద్ద పెద్ద బోధలు చేయను, ఒక చిన్న సూచన చేయడానికి వచ్చాను. మీ అదృష్టవశాత్తు శ్రీకృష్ణుడనే ఒక జగద్గురువు మీకు బంధువయ్యాడు, ఆయన అనుగ్రహం వల్ల అపూర్వమైన ఈ నగరం వచ్చింది, నగరం వల్ల సామ్రాజ్యం అభివృద్ధి చెందుతుంది, సంపదలు పెరుగుతాయి, ఇవన్నీ పెద్ద గొప్ప విషయాలు కావు, ఉన్నదల్లా మీకు భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే ఒక్కే ఒక్క విషయం, అది స్త్రీ విషయం. ఈ లోకంలో ఎంత గొప్పవాళ్లైనా స్త్రీ విషయంలో యుద్ధం చేసి చచ్చిపోతూ ఉంటారు. మీరు ఐదుగురు వీరులు, పరమసుందరీమణి ద్రౌపది, ఈ ద్రౌపది వాళ్ళ దగ్గర ఎక్కువ రోజులుంది, ఇక్కడ తక్కువగా ఉంది అని మీలో మీకు ఎప్పుడైనా వాదోపవాదాలు వచ్చాయంటే మీ ఐకమత్యం పోతుంది. గొప్ప గొప్ప వాళ్ళు కూడా అందగత్తె వెంటపడి భ్రష్టులై చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విషయంలో మీకు ఒక కథ చెబుతాను, అది విన్నాక మీకు ఏది తోస్తే అది చెయ్యండి. చాలా కాలం క్రితం హిరణ్యాక్షుడి వంశంలో సుందుడు, ఉపసుందుడు అని ఇద్దరు అన్నదమ్ములు పుట్టారు. వాళ్ళు భయంకర రాక్షసులు, సుందోపసుందులు.
ఈ సుందుడు ఉపసుందుడు చావు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశారు. దితిపుత్రుడు హిరణ్యకశిపుడు, ఆ హిరణ్యకశిపుడి వంశంలో నికుంభుడు అనేవాడు పుట్టాడు. ఆ నికుంభుడి కొడుకులు అన్నమాట ఈ సుందోపసుందులు. వాళ్ల తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మ ప్రత్యక్షమై మీకేం వరం కావాలో కోరుకోమంటే మాకు చావు లేని వరం ఇమ్మన్నారట వాళ్ళు. అది మాత్రం కుదరదు, ఇంకో రకంగా కోరుకోండి అంటే అయితే మాకు ఇతరుల వల్ల చావు లేకుండా వరం ఇయ్యి అన్నారు వాళ్ళు. తథాస్తు, మీకు ఇతరుల వల్ల చావు ఉండదు, ఎప్పటికైనా చావు అంటూ వస్తే మీలో మీరు కొట్టుకుంటేనే ఒకరి వల్ల ఒకరు చచ్చిపోతారు. ఈ సుందుడు ఉపసుందుణ్ణి, ఉపసుందుడు సుందుణ్ణి పిడికిలి బిగించి ముక్కు మీద కొట్టుకుంటే చస్తారిద్దరు, ఇంకొకళ్ళ వల్ల మీకు చావు ఉండదు అని వరం ఇచ్చాట ఆయన. వాళ్ళు ఎంతో ఐకమత్యంతో ఉంటారు కదా, అందుకని వాళ్ళు పక్కపక్కనవి మా జీవితంలో మేము కొట్టుకోం, ఎట్టి పరిస్థితుల్లో ఒకే కంచం ఒకే మంచం, అందువల్ల మేమెక్కడ చస్తాం, మాకు చావు లేదని విర్రవీగారు. ఇంకేముంది వీళ్ళని ఎవరూ బయట వాళ్ళు చంపలేరు గనక విజృంభించి సమస్త లోకాలని ఆక్రమించారు, ముందు దేవతల మీద పడ్డారు, సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరినీ జయించి అల్లకల్లోలం చేసేశారు. వీళ్ల కాలంలో ఆడవాళ్లు వీధుల్లో తిరగడానికి భయపడిపోయేవారట. దాంతో లోకాలు అట్టుడికి పోయాయి. ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు, బ్రహ్మదేవ కొంప ముంచేశావు, ఇటువంటి వరాలు ఎవరైనా ఇస్తారా? ఆ దుర్మార్గుల్ని బయట వాళ్ళు ఎవరూ చంపలేరు, వాళ్లలో వాళ్ళు కొట్టుకు చావరు, వాళ్ళ ఐకమత్యంతో ఉంటున్నారు, వాళ్ళ ఐకమత్యంతో మేం చచ్చిపోతున్నాం, మమ్మల్ని రక్షించు బాబు అని మొరపెట్టారట బ్రహ్మ దగ్గర. అప్పుడు బ్రహ్మ నవ్వి, ప్రతి దానికి విరుగుడు ఉంటుంది, పాము వంటి విషానికి కూడా భయంకరమైన విషం కలిగిన పాము కాటు కూడా విరుగుడుంది. పాము వంటి దానికే విరుగుడు ఉంటే ఈ పాపాత్ములకు విరుగుడు ఉండదా? మీకెందుకు, వాళ్ళని ఎలా చంపాలో నేను చూస్తాను అని వెంటనే కళ్ళు మూసుకుని తన తపశ్శక్తి అంతా వినియోగించి ఒక అపూర్వ నవ లావణ్యవతిని సుందరిని సృష్టించాడు ఆయన. ఏమందగత్తండి ఆవిడ, ఈ ప్రపంచంలో ఉన్న అందమంతా ఒక ముద్ద చేస్తే కూడా ఆవిడ కాలి గోరికి పనికిరాదట, అంత అందంగా ఉంది. విశాలమైన నేత్రాలతో, ఒత్తైన నల్లని జుట్టుతో, చక్కని శంఖం లాంటి మెడతో, అందమైన బంగారపు రంగుతో, ఉందా లేదా అనిపిస్తున్న నడుముతో, సమున్నత వక్షస్థలంతో, పొడవైన చక్కని గోళ్లతో, సంపెంగ పువ్వుల్లాంటి చక్కని పువ్వులని మాలకా గుచ్చి ఆ మాలని జడలో పెట్టుకుని ఘుమఘుమలాడించుకుంటూ నేల మీదకి కొంగు దార్చుకుంటూ బ్రహ్మ దగ్గరికి వస్తే బ్రహ్మ నాడు కళ్ళు మూసుకుని నువ్వు నా దగ్గరికి రాకే బాబు అన్నట్ట. సృష్టించిన బ్రహ్మకే మతిపోయిందనమాట. నువ్వు ఎదురుగుండా వస్తే నేనే నేను సృష్టించిన తండ్రిని నేను మర్చిపోతున్నాను, ఓరి బాబాయ్ నీ లావణ్యం కన్న తండ్రికే ఆశ్చర్యం కలిగిస్తోందంటే ఇంకా సామాన్యుల్ని ఆకర్షించకుండా ఉంటుందా? అందులో కలియుగ మానవులైతే అంతే సంగతి. అందుకనే తిలోత్తమ్మ మనకు కనబట్ల, గుర్తుపెట్టుకోండి, చాలా ప్రమాదం వచ్చేది. పురాణం ఎవడు వింటాడు, ఆవిడ కనపడితే ఈ హక్కు రణమే పురాణం పోయి. అందుకని ఓ తిలోత్తమ, ఈ క్షణమే నీవు హిమాలయ పర్వత ప్రాంగణంలో ఉన్న ఋషుల తపస్సుని యజ్ఞాన్ని పాడు చేస్తున్న పరమ దుర్మార్గులు సుందోపసుందుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపు, వాళ్లలో వాళ్ళు కొట్టుకు తెచ్చేలా చేసావా, ఆ తర్వాత నీకు మంచి బిరుదిస్తానన్నట్ట. అప్పుడు ఆ తిలోత్తమ, అందుకే తిలోత్తమ అప్సరస కాదు, ఊర్వశి తిలోత్తమ వీళ్ళిద్దరూ అప్సరసలు కారు. వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు బ్రహ్మ ద్వారా, మరొకళ్ళేమో విష్ణువు ద్వారా సృష్టింపబడిన వాళ్ళు. తక్కిన వాళ్ళంతా అప్సరసలు. ఇంతకీ అప్సరస అంటే అప్పంటే నీరు. పాల సముద్రాన్ని చిలికారుగా సముద్ర జలము నుండి పుట్టారు గనక రంభ మొదలైన వాళ్ళంతా కూడా అప్సరసలు. ఘృతాచి, రంభ, హరిణి, హేమ, వరుధిని వీళ్ళంతా నీళ్లలోంచి పుట్టారు. అప్పంటే నీరు, నీటి నుంచి పుట్టడం వల్ల అప్సరసలు. కానీ తిలోత్తమ నీటి నుంచి పుట్టలేదు, అందుకని అప్సరహ కాదు, ఆవిడ బ్రహ్మ నుంచి పుట్టింది. ఊర్వశో నారాయణుని యొక్క ఊరు తొడ నుండి పుట్టింది. తక్కిన వాళ్ళంతా నీళ్లలోంచి పుట్టారు, ఇద్దరు మాత్రం విడిగా పుట్టారు. అటువంటి తిలోత్తమ సుందోపసుందుల దగ్గరికి వచ్చిందిట. అప్పటిదాకా ప్రాణానికి ప్రాణంగా ఉన్నటువంటి సుందోపసుందులు ఆ సుందర చూడగానే నన్నే చూచి నవ్విందోయ్, నన్నే చూచి నవ్విందోయ్ అని వెంటబడ్డారట. ఇద్దరు వెంటబడగానే ఆవిడ ఇటు చూసింది, ఇటు చూసింది, ఇటు నవ్వింది, ఇటు నవ్వింది. ఎవరిని చూసావు నవ్వావు, ఎవరిని చూచి ప్రేమిస్తున్నావు సుందరి అన్నారట. సుందరి మా ఇద్దరలో ఇందెవ్వరి వలతు చెప్పు మీ వనవుడు, పూర్ణేందుముఖి వారికను మీ ఎల్దెవ్వడు పొడిచి ఎడుచు నతని నవలతు. ఆ ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకడు వచ్చి ఈ చెయ్యి ఉచ్చుకుని ఒకడు, ఆ చెయ్యి ఉచ్చుకుని ఒకడు లాగాడు. సుందరి నన్నే చూచి నవ్వావు కదా, నన్నే వలచావు కదా అని సుందుడు. లేదు లేదు సుందరి, వాడిని చూచి కాదు, నన్నే చూచి నవ్వావు, నన్నే ప్రేమించావు కదా, నన్నే ప్రేమించానని చెబుతావలేదా అన్నట్ట. ఈ విధంగా ఇద్దరు కూడా, మా ఇద్దరిలో ఎవరిని నీవు ప్రేమించావు వలచావు అని అడిగితే ఆవిడ ఇటు ప్రేమగానవి ఇటు ప్రేమగానవి ఏమందో తెలిసిన, మీ ఇద్దరూ నాకు సమానమే, ఇద్దరు మహాత్ములే, అయినా ఇద్దరిని కట్టుకోవడం కష్టం కదా, మీ ఇద్దరిని కట్టుకోవడం కష్టం తట్టుకోవడం ఇంకా కష్టం, కాబట్టి మీకు పోటీ పెడుతున్నాను, మీ ఇద్దరు యుద్ధం చేసి ఎవరు నెగ్గుతారో మీ ఇద్దరిలో నెగ్గినటువంటి వాడిని బతికున్నవాడిని నేను పెళ్లి చేసుకుంటాను అనగానే, ఓహ్ నేనే వీరుణ్ణి అన్నాడు సుందుడు. కాదు నేనే వీరుణ్ణి అన్నట్టు వీడు, ఆయ్ అన్నాడు వీడు, ఆయ్ అన్నాడు వీడు. తస్యారూపేణ సమ్మత్తౌ విగత స్నేహ సౌహృదౌ తస్యా హేతో గదే భీమే సంగృహాయతావభౌ తదా. ఆ రూపం వాళ్ళకి మత్తు కలిగించిందట, సమ్మత్తులైపోయారు ఆ రూపాన్ని చూచి, పిచ్చెక్కిపోయారు. ఉమ్మెత్తకాయ తింటే పిచ్చెక్కుతుంది, కానీ ఈ రూపం చూస్తే పిచ్చెక్కింది వాళ్ళకి. దాంతో స్నేహం పోయింది, ప్రేమ పోయింది, వాడు లేకుండా నేనుండలేను, నేను లేకుండా వాడు ఉండలేడు అనుకున్న వీళ్ళిద్దరూ పెద్ద పెద్ద భయంకర గదలు పట్టుకున్నారట. తస్యా హేతో గదే భీమే భయంకరమైన గదలు పుచ్చుకున్నారు. ఆ గదలు పుచ్చుకుని ఘోర యుద్ధం చేశారు. పట్ట 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 కొట్టేసుకున్నారు, వీపులు విరగొట్టేసుకున్నారు, ఆఖరికి పిడికిళ్లు బిగించి ఒకళ్ళ మూతుల మీద ఒకళ్ళు కొట్టుకున్నారు. కొట్టుకోవడంలో వాడి ముక్కు వీడు, వీడి ముక్కు వాడు పగలగొట్టారు. ఒక్క దెబ్బకి తలకాయలు పగిలి చచ్చిపోయారట. బ్రహ్మ ఇచ్చిన వరం అలా ఫలించింది. ఆ ఇద్దరు కొట్టుకు తెచ్చారు. ఇప్పుడు నారదుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు అర్థమైంది కదా సుందోపసుందుల కథ. ఇంతుల నిమిత్తమున్న ధృతిమంతులు పొందుదురు భేదము, ఇంతుల నిమిత్తమున ధృతిమంతులు పొందుదురు భేదమతి కావున మీరెంతయు నెరిగి ఒండులు చింతింపక సమయమిందు చేయుడు బుద్ధిన్. ఎంత పండితులైనా బుద్ధిమంతులైనా ధైర్యం కలిగిన వాళ్ళైనా స్నేహితులైనా సుందర్యముడుల వ్యామోహంలో పడి ప్రాణాలు తీసుకుంటారు. స్త్రీ నిమిత్తం లోకంలో ఎంతోమంది కొట్టుకు తెచ్చారు. వాడు వీడు అని కదట, ఎప్పుడో వార్ధక్యం వచ్చాక శరీరంలో అవయవాలన్నీ ఓపిక పోయినప్పుడు ఉడిగినప్పుడు ఇంద్రియ నిగ్రహం అంటాడు తప్ప, నేనల్లే సుమా వ్యాసుడు చెప్పాడు నారదుని ద్వారా, మళ్ళీ నా మీద పడకండి. నవయౌవనంలో ఉన్నప్పుడు ఈ మాట అన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు నాయన? కాబట్టి నవయౌవనంలో ఇంతి నిమిత్తం ధృతిమంతులు భేదమతి పొంది నశిస్తారు, ఇది మీరు గ్రహించండి. కాబట్టి మాట వరసకు కూడా మీలో మీరు కొట్టుకోకండి. ద్రౌపది వంటి సుందరీమణి వ్యామోహంలో పడి మీరు నశించిపోతే దుర్యోధనాదులకి పిలకిచ్చినట్టు అవుతుంది అనగానే, మహానుభావులు మీరు చెప్పినటువంటి నియమాన్ని మేము మర్చిపోం అని ఆయనకి దండం పెట్టి ఆయన ఎదురుగుండానే పాండవులు ఒక నియమం పెట్టుకున్నారు. ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరానికి ఒకసారి ద్రౌపది ఇల్లు మారుతుంది, అంటే ద్రౌపది ధర్మరాజు దగ్గర ఒక ఏడాది, ఆ తర్వాత సంవత్సరం భీముడి దగ్గర, తరువాతి సంవత్సరం అర్జునుడి దగ్గర, తరువాత నకులుడి దగ్గర, తర్వాత సహదేవుడి దగ్గర, ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. ఈ సంవత్సరము పగటిపూట ద్రౌపది ఏ ఇంటిలో ఉన్నా ఆ ఇంటికి అందరం వెళ్ళొచ్చు, కానీ రాత్రిపూట మాత్రం శయన సమయంలో మాత్రం ఆ ఇంటికేసి మేము ఒకరం ఒకరం కన్నెత్తి చూడం. ధర్మరాజు ఇంట్లో ద్రౌపది ఉందనుకుందాం, రాత్రిపూట ధర్మరాజు ద్రౌపది నిద్రిస్తున్న గదికేసి ఇంకా తక్కిన వాళ్ళు రాకూడదు. ఒకవేళ పొరపాటును వస్తేనో 12 నెలల పాటు తీర్థయాత్రలు చేస్తాం ప్రాయశ్చిత్తంగా అని వాళ్ళు నియమం పెట్టుకున్నారు. సహభాష్ అని వాళ్ళని దీవించి వెళ్ళిపోయాడు నారదుడు. అప్పటి నుంచి వాళ్ళు అంత నియమంతో ఉండేవారట. ఒక సంవత్సరం ధర్మరాజు గారి ఆశ్చర్యంలో ద్రౌపది ఉన్నది. రాత్రిపూట గాఢంగా నిద్రపోతున్నారు ధర్మరాజు ద్రౌపది. ధర్మరాజు గారు ఆ రోజున ఆయుధాగారంలో పడుకున్నాడు, అంటే ఆయుధాలన్నీ ఉన్నటువంటి భవనంలో పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ అర్జునుడు నిద్రపోతూ ఉండగా ఓ బ్రాహ్మడు పరుగు పరుగుని వచ్చాడు. అర్జున అర్జున బాబోయ్ రక్షించన్నాడు. ఏమిటన్నాడు అర్జునుడు, నాకు కొన్ని ఆవులు ఉన్నాయండి, అందులో ఒక ఆవు సురభి చాలా గొప్ప ఆవు, ఆ ఆవు యొక్క పాలతోటే నేను యజ్ఞాలు అవి చేస్తాను, ఆ ఆవు దూడ ఏడుస్తోంది నా ఇంట్లో, ఎందుకో తెలుసా, ఆ ఆవుని దొంగలు ఎత్తుకుపోయారు, పరమ క్రూరులు బలవంతులు వాళ్ళు, ఎవర్రా నా ఆవు మీకేమిటి ఉపయోగం అంటే నువ్వు చేసే యజ్ఞముల వల్ల ధర్మం పెరుగుతోంది, మాకు ధర్మం పెరగకూడదు, అధర్మమే పెరగాలి, అందుకే నీ ఆవే పట్టుకుపోతున్నావు అని లాగి నా గోప మీద కొట్టెత్తుకుపోయారు. సాధారణంగా బ్రాహ్మడి సొమ్ము ఏ పాపాత్ముడు అపహరించడు, అటువంటి ఆ దొంగలు నా ఆవును ఎత్తుకుపోయారు వాళ్ళు. వాళ్ళు పాకిస్తాన్లో పుట్టవలసిన దౌర్భాగ్యులు వాళ్ళు. వాళ్ళు నా ఆవును ఎత్తుకుపోయారు, వాళ్ళని చంపి నన్ను రక్షించనగానే అర్జునుడు ఆలోచించాడు, ఎలాగండి ఇది పెద్ద సమస్య, నా ధనుస్సేమో ధర్మరాజు గారి గృహంలో ఉంది,
ధర్మరాజు ద్రౌపదితో చేయనించున్నాడు. రాత్రిపూట కన్నెత్తి చూడకూడదని మేము నియమం పెట్టుకున్నాం. ఆయుధం లేకుండా దొంగల మీద కలబెడతాం, ఒట్టి చేతులతో చీకట్లో వాళ్ళు ఎలా కొడతాం, వాళ్ళ దగ్గర బాణాలున్నాయి పైగా ఎలా అనగానే. ఈలోపు బ్రాహ్మడు ఏమయ్యా రక్షించంటుంటే ధనుస్సును పుచ్చుకుని వెళ్ళిపోతున్న ఆ దొంగల్ని ఉపేక్షిస్తావా, వాడు దూరం వెళ్ళిపోతారేమో అన్నట్ట. ఇంకా ఏమైతే దయ్యింది, ఒక బ్రాహ్మడు రక్షించమన్నాడు, వాడి కోసం నియమాన్ని ఉల్లంఘిద్దాం, మహా అయితే ఉంది తీర్థయాత్రలు చేద్దాం అనుకుని ధనుస్యాల కోసమని ధర్మరాజు ఉన్న భవనంలో అడుగుపెట్టి ఆయుధాలున్న తోటికెళ్ళి ధనుస్సు అమ్ములు పొది వెంట పెట్టుకుని దొంగలందరితో ఘోర యుద్ధం చేశాడు. దొంగలు బాణవర్షం కురిపించారట, వాడు చాలా పరాక్రమవంతులు అన్నాడు. చోరులు అర్జునుడితో చీకట్లో యుద్ధం చేయగలిగారట, వాళ్ళందరినీ నరికవతలు పారేశాడు ఈయన బాణాలతో. ఆ తర్వాత ధనుస్సు యథాప్రకారంగా పెట్టి పొద్దున్నే వచ్చి ధర్మరాజు గారు జపం చేసుకుంటూ ఉండగా కాళ్ళ మీద పడిపోయి, అన్నయ్య నేను 12 నెలల తీర్థయాత్ర కడతానన్నట్ట. ఇదేమిటి తమ్ముడు అకారణంగా అకాలంలో తీర్థయాత్ర ఏమిటన్నాడు ఆయన. ఏ పద్మాకర్ గారు ఆగస్టులో వెడుతున్నప్పుడు కాశ్మీర్ వెళ్ళి కావాలంటే ఆయనతో కలిసి, నువ్వు ఒంటరిగా ఎందుకు పెడతావంటే, లేదన్నయ్య ఇలా రాత్రి నేను నీ మందిరంలో ప్రవేశించాను అని జరిగింది చెప్పగానే చిరునవ్వు నవ్వి, ఇది అధర్మం కాదు, ఆపదలో ఉన్న ప్రాణిని రక్షించడం కోసం వాగ్దాన భంగం చేసిన వాడికి పుణ్యం తప్ప పాపం రాదు. నువ్వెందుకు మన నియమాన్ని ఉల్లంఘించావు, స్వార్థం కోసం కాదు, ఒక విప్రుణ్ణి రక్షించడానికి, గో సంరక్షణ కోసం. ఆపదలో ఉన్నవాడిని ఎవ్వడైనా మనం రక్షించడానికి ఎన్ని పాపాలు చేసినా అది పాపం కాదని శాస్త్రం చెబుతున్నది. అందువల్ల ఇందులో నియమోల్లంఘన, పాపము, ప్రాయశ్చిత్తం ఇవి రావు. అనగా నువ్వు అన్నది నిజమే, ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే కొన్ని మంచి పనులు చేయడానికి మనం పెట్టుకున్న నియమాన్ని ఉల్లంఘిస్తే అదేం దోషం కాదు. కానీ రేపు పొద్దున ప్రజలు ఏమంటారు, ఈ ప్రజల సంగతి తెలియదే ఉంది, ఆ పాండవులు వాళ్ళ కోసం నియమం పెట్టుకుని వాళ్ళకి వాళ్లే కావాలని సర్టిఫికెట్లు ఇచ్చేసుకుని నియమాన్ని ఉల్లంఘించారు. కావాలంటే నియమాలు పెట్టుకుంటారు, వద్దంటే ఉల్లంఘిస్తారు, ఈ వీళ్ళకు కూడా నియమం ఉందా అని ఎవడో ఒకడు అంటాడు. అనకుండా ఎందుకుంటాడు, అర్జునుడు గొప్పవాడు అనుకున్నాం, ధర్మరాజు గొప్పవాడు అనుకున్నాం, వాళ్ళ స్వార్థం దగ్గరకు వచ్చేసరికి యాత్రలు మానేశారు, అదే మనలాంటి వాళ్ళని తప్పు చేస్తే మనల్ని మాత్రం శిక్షిస్తారు అంటారు. దాంతో నువ్వు కూడా ఎవడన్నా దుర్మార్గుడు తప్పు చేస్తే శిక్షించలేవు, రాజు అయ్యుండి ఎలా శిక్షిస్తావు, రేపు పొద్దున ఎవడన్నా నువ్వు అర్జునుడిని శిక్షించలేదుగా నన్నెందుకు శిక్షిస్తావు అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి ఇలాంటి మాటలు వద్దు, నేను తీర్థయాత్రకు వెళ్ళిపోతున్నాను అన్నట్ట. సరే వెళ్ళిరా, బ్రాహ్మణోత్తం వల్లి సంపదని వెంట పెట్టుకు వెళ్ళిరా అన్నాడు. ధర్మరాజు కూడా ధర్మం తప్పడం ఇష్టం లేదు కనుక వెళ్ళిరా అన్నట్ట. అర్జునుడు మహానుభావులైన పండితుల్ని, పురాణములు చెప్పేవాళ్ళని, ఎక్కడికక్కడ పౌరాణికులతో వెళ్ళాలి, అప్పుడు వాళ్ళైతే ఏ తీర్థయాత్రకి ఏ మహిముందో, ఎక్కడ ఎలా స్నానం చేయాలో, ఎక్కడ సంకల్పం చెప్పుకోవాలో, ఎక్కడ ఏ విగ్రహం ఉన్నదో ఇవన్నీ చెబుతారు. అందుకే మహావీరులైనటువంటి సైనికుల్ని కొందరని, పౌరాణికుల్ని, వేద పండితుల్ని వెంట పెట్టుకుని అసహాయ సూర్యుడైన అర్జునుడు గొప్ప ధనుస్సు కూడా తీసుకుని యాత్రలకు వెళ్ళాడు. అలా వెళ్ళి వెళ్ళి గంగాద్వారం అంటే హరిద్వార చేరాడు. స గంగాద్వారమాశ్రిత్య నివేశమకరోత్ ప్రభు అపకృష్టో మహాబాహు నాగరాజస్య కన్యయ. హరిద్వారంలో స్నానం చేస్తున్నాడు. ఆ రోజు పర్వదినం, పర్వకాలములలో అంటే అమావాస్య, సంక్రాంతి ఇలాంటి పర్వకాలాలలో గంగానదిలో హరిద్వారంలో స్నానం చేయడానికి దేవతలు, పాతాళలోకవాసులు వస్తారు. అందులో పాతాళలోకంలో ఉన్నటువంటి నాగరాజు గారి యొక్క కూతురు ఉలూచి అనే ఆవిడ స్నానానికి వచ్చింది. ఆవిడ మానవ స్త్రీ వేషంలో స్నానానికి వచ్చింది, అర్జునుడిని చూచింది. వచ్చినప్పటి నుంచి ఈవిడ స్నానం మర్చిపోయిందిట. అర్జునుడు రావడం, ధనుస్సు బాణాలు పక్కన పెట్టడం, బ్రాహ్మణోత్తములతో సంకల్పం చెప్పించుకోవడం, స్నానం చేయడం, ఆ స్నానం చేసినప్పుడు పెద్ద పెద్ద అంగలేస్తూ ఈత కొట్టడం, ఆ ఈత కొడుతున్నప్పుడు ఆయన బాహువులకున్న కండలు ఇవన్నీ చూసి మతిపోయిందిట ఆవిడికి. ఇక్కడ విజయ విలాసంలో చామకూర వెంకటకవి ఒక అద్భుతమైన విజయ విలాసం అనే పేరుతో అర్జునుడి చరిత్ర రాశాడు. ఆయన ఒక అద్భుతమైన పద్యం రాశాడు, పై పై కౌతుకంబు దైవారి అటుండగా అంత మజ్జనం వై పువ్వు జప్పరంబున వయారముగా కయిచేసి దానలీలా పరతంత్రుడై కలకల నగుచుండెడి సవ్యసాచి ఇంద్రోపల రోచి చూచి తలయూచి ఉలూచి రసోచితం బుగం. ఎన్ని చీలు పెట్టాడు దోణ, శుభ్రంగా స్నానం చేసి అలంకరించుకుని పువ్వులు పెట్టుకున్నట్ట. ఆ తర్వాత దానం చేయటంలో ఆయన అంత గొప్పవాడు లేదు, అందుకని దాన లీలా పరతంత్రుడు అనమాట. అదొక లీల,
తన దగ్గర ఉన్న బంగారాన్ని బ్రాహ్మణోత్తములకి దానం చేస్తున్నాడు. అలా దానం చేస్తున్నప్పుడు కూడా ఓ 10 రూపాయలు ఇచ్చాక ఏడవకూడసమా నవ్వుతున్నాడు. సాధారణంగా దానం చేయడంలో 2 రకాలు ఉంటాయి. మొహమాటానికి దానం చేయడం, తీరా చేతిలో పెట్టేశాక అయ్యి బాబోయ్ వాడికి 2 దుద్దులు ఇచ్చేశాను, పొరపాటు నేను అడిగాడు నేను ఇచ్చేశాను అని తర్వాత ఏడవకూడదు, ఇచ్చినందుకు సంతోషించాలి. అందుకని అర్జునుడు యావజ్జీవితము ఇచ్చిన దానం గురించి ఆనందిస్తాడు, ఇంకా ఇవ్వలేకపోయాను అనుకుంటాడు తప్ప ఇచ్చానని ఏడవడట, ఇచ్చి నొచ్చుకోడు. అందుకనే దానలీలా పరతంత్రుడై కలకలం నవ్వుతుండెడి, కళకళ నవ్వుతున్నాడు ఆయన, పకపక నవ్వుతూ ఆనందంగా ఇస్తున్నాడు. అటువంటి సవ్యసాచి ఇంద్రోపల రోచి చూచి తలవూచి ఉలూచి రసోచితంబుగన్, అటువంటి సవ్యసాచిని ఇంద్ర ఉపల రుచి అంటే ఇంద్ర నీలమణి వలే నీలంగా ఉన్నటువంటి వాణ్ణి, నీలంగా వెలిగిపోతున్న వాణ్ణి చూచింది, తలూచింది, భలే అందగాడు అనుకున్నది. మా నాగజాతిలో ఒక్కడికి ఇలాంటి వెన్నుపోసుందా, అసలు వెన్నుపోసలేని జాతి మాది అనుకున్నది. అందుకని చూచింది, తలూచింది, ఆ ఉలూచి ఆవిడలో ప్రేమ పుట్టింది. ఆయన అర్జునుడు దానం చేశాక మళ్ళీ ఒక్కసారి ములగాలి కదా, బుడుంగని చెవులు ముక్కులు మూసుకుని ముడిగాడు. మునిగిన తర్వాత ఇక తేడాడు, టక్కన అక్కడ చేరి అదృశ్యంగా ఆయన పట్టుకుని పాతాళానికి పట్టుకుపోయింది. ఈలోపు ఒడ్డు మీద ఉన్న బ్రాహ్మలు, ఇదేంటండి బాబు, గంగా అనేది అసలే హరిద్వారం దగ్గర మహావేగంగా ఉంటుంది, ఆయన బుడుంగు బుడుంగని వద్దంటే వినిపించుకోకుండా ములిగాడు, బుడుంగు అన్నవాడు మడుంగులో ములిగిపోయాడో ఏమిటో అంటూ ఉంటే కొంతమంది పురోహితులు అన్నారు, ఇది శుభ సమయం, అర్జునుణ్ణి ముంచి పాతాళానికి పట్టుకెళ్లే శక్తి ఉన్న ఎవరో ఒకరు పట్టుకెళ్లారు తప్ప ఆయనకి ఏం జరగదు, ఆయనేమిటి కారణజన్ముడు అన్నారట. ఈలోపు ఉలూచియ్యని పట్టుకుని పాతాళ లోకంలో నాగలోకానికి పట్టుకుపోయింది. అర్జునుడు బుడుంగుని ములిగి మళ్ళీ పైకి తేలదామని చూస్తే తేలక్కర్లేకుండా ఓ చోటున్నాడు. అదొక అందమైన బంగారు మందిరం, చుట్టూ అద్దాలున్నాయి. ఆ అద్దాల మందిరంలో ఉలూచి యొక్క సౌందర్యం చూసి తెల్లబోయి, ఎవరో నువ్వంటే నేను నాగకన్యని, కౌరవ్యుడు అని ఒక కద్రువ యొక్క మనవడు ఉన్నాడు, కద్రువ వంశంలో పుట్టిన కౌరవ్యుని యొక్క కూతుర్ని, పరమసుందరీమణిని, ఎన్నాళ్ళైందో మా నాన్న పెళ్లి చేసుకోమని నాకు పురమాయించి, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా నాన్నగారు ఎంత పోరినా ఎవరిని పెళ్లి చేసుకోలేదు, అసలు మనుషుని చూస్తే నాకు చిరాకు, మొగాళ్ళంటే అసహ్యంగా ఉండేది, మొగాడంటే నువ్వే, అందుకే నిన్ను చూడగానే నా మనస్సు పరవశించిపోయింది, అర్జునా నన్ను పెళ్లి చేసుకోవా అంది. ఆయన చిరునవ్వు నవ్వి, నాకు మాత్రం ఇష్టం లేక కాదనుకో, కానీ అది బ్రహ్మచర్య దీక్ష, 1 ఏడాది పాటు బ్రహ్మచర్య దీక్షతో తీర్థయాత్రలు చెయ్యాలని మేము ఒట్టు పెట్టుకున్నాం కదా అంటే, వారి పిచ్చాడా, బ్రహ్మచర్య దీక్ష అంటే ద్రౌపదితో, అది మీ అన్నయ్య గారు పెట్టిన నియమం, తక్కిన భార్యలతో అనలా అనగానే ఓహో ఇది ఒకటి ఉందా అన్నాడు ఆయన. అంటే ఆవిడ దేవకన్య కదా, బ్రహ్మచర్య దీక్షతో అంటే ద్రౌపదితో అని అక్కడ అర్థం. ఏ ద్రౌపదిని వేరే శయనాగారంలో ఉండగా మనం అక్కడికి రాత్రి వెడతామో ఆ ద్రౌపదితో 1 ఏడాది పాటు బ్రహ్మచర్య దీక్షగా ఉండాలి, తక్కిన చోట తీర్థయాత్రకు వెళ్లాలని మీ అన్నగారి ఉద్దేశం, పైగా వనిత తనంత తాను వలచి వస్తే కాదనడం మహాపాపం, కావాలంటే నువ్వు ఇంద్రుణ్ణి అడుగు అనగానే అప్పుడు ఇంద్రుడు కూడా తథాస్తు అన్నాడు. వెంటనే అక్కడే ఆమెను వివాహం చేసుకున్నాడు. సద్యో గర్భంలో ఆవిడకు కొడుకు పుట్టట్టు వెంటనే గర్భం ధరించి కుమారుణ్ణి కన్నది, వాడికి ఇరావంతుడు అని పేరు పెట్టారు. నాగరాజు గారు ఆ మనవాణ్ణి దగ్గరికి తీసుకున్నప్పుడు వాడిలో నాగశక్తులు నరశక్తులు 2 ఉన్నాయి. ఈ విధంగా అక్కడ 3 రోజులుండి కుమారుణ్ణి చూచి వాడు ఒకేసారి పొడుగువాడయ్యాక వాడిని ఆశీర్వదించి మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చేశాడు. ఈ విధంగా ఇరావంతుడి తర్వాత భూలోకానికి వచ్చిన తర్వాత ఈ బ్రాహ్మణోత్తములంతా, అర్జున వచ్చావా ములిగిపోయావని అందరూ బెంగ పెట్టుకుంటున్నారంటే, ములిగిపోయాను, కాకపోతే ప్రేమలో ములిగిపోయాను అన్నట్టే, గంగలో కాదు అదొక ప్రేమ సామ్రాజ్యంలో ఒలిగిపోయాను అని జరిగింది చెప్పి, నాకు ఒక కొడుకు పుట్టాడు మంచి సుకుమారుడు వాడు, నిజం చెప్పాలంటే అందరికంటే ముందు పుట్టినవాడు వాడే, కాకపోతే మానవ స్త్రీ వల్ల పుట్టినవాడు అభిమన్యుడు అవడం వల్ల అభిమన్యుడు పెద్దవాడయ్యాడు. దురదృష్టం ఏంటంటే ఇరావంతుడు కూడా యుద్ధరంగంలో అలంబసుడనే రాక్షసుడి చేతిలో పాండవ కౌరవ యుద్ధంలో చచ్చిపోయాడు, దృష్టజుమ్రుడు చచ్చిపోయాడు. ఆ తర్వాత దృష్టజుమ్రుడు అంటున్నారు, ఈ హిడింబ పుత్రుడైనటువంటి ఘటోత్కచుడు చచ్చిపోయాడు, ఇరావంతుడు చచ్చిపోయాడు, సౌభద్రుడు పోయాడు, ఉప పాండవులు పోయారు, అందరూ యుద్ధరంగంలో పోయారు పాపం, పాండవ పుత్రుల వాళ్ళు వీళ్ళనే తేడా లేకుండా ఒక్కడ మిగలలేదు, అందుకే వంశనాశనం అన్నారు యుద్ధం జరిగితే. ఇరావంతుడు మహాపరాక్రమవంతుడు, అర్జునుని యొక్క కొడుకుల్లో మొదటి కొడుకు ఇరావంతుడు. ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళంతా తీర్థయాత్రకి వెళ్ళారు, మణిపూర దేశం చేరారు, మణిపూర్ అన్నమాట. ఆ మణిపూర రాజుగారు చిత్రవాహనుడు, ఆయనకి చిత్ర అంగదా అనే ఒక అందగత్య ఉన్నది. ఆయన అర్జునుడు వచ్చాడని తెలుసుకుని అర్జునుడిని ఎంతో ప్రేమతో ఆహ్వానించాడు. అర్జునుడిని తన సింహాసనం మీద కూర్చోబెట్టి అర్ధసింహాసనంలో పూజించాడు. ఇంతలో ఎదురుగుండా చిత్రాంగద చిత్రరాజుగారి యొక్క పుత్రి కనబడింది. వెంటనే అర్జునుడు ఆమెను ప్రేమించాడు, ఆమె కూడా ప్రేమించింది. నీ పుత్రికని నాకు భార్యగా ఇవ్వగలవా అన్నాడు ఆయన. నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే మేము చెప్పే ఒక నియమాన్ని నువ్వు పాటిస్తే నా కుమార్తెని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు నాకు అల్లుడు అవ్వచ్చు అన్నట్టు ఆయన. ఏమిటన్నాడు ఈయన, మాకు చాలా కాలం నుంచి మా వంశంలో ఒక విచిత్రమైన నియమం ఉన్నది. అయితే మా వంశంలో ఒక్కడే కొడుకు పుడతాడు, కొంతమందికి మధ్యలో కొడుకు పుట్టకుండా కూతురు పుడతారు. అప్పుడు మేమేం చేస్తున్నాం, ఆ మా వంశంలో పుట్టిన స్త్రీకి పెళ్లి చేసి ఆమెకు పుట్టే పిల్లవాణ్ణి మళ్ళీ మేము దత్తత తీసుకుని మా వంశాన్ని నిలబెడుతున్నాం. ఈ మధ్యకాలంలో 10 తరాలుగా మాకు మగపిల్లలే పుట్టారు, కానీ నా తరం దగ్గర నుంచి మళ్ళీ మార్పు వచ్చింది. నాకు ఒక్క కూతురే పుట్టింది చిత్రం కదా, ఇంకా నాకు కొడుకులు లేరు. ఇప్పుడు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. దీనిని పుత్రీభావంతో పెంచాను. పుత్రీభావం అంటే ఒక అర్థం ఉందండి సంస్కృతంలో, తన పుత్రికకి పుట్టే కొడుకు మళ్ళీ తనకి కొడుకు అయితే అటువంటి ఆవిడ పుత్రి అంటారు. కూతురు కొడుకుని దత్తత తీసుకునేటటువంటి అవకాశం ఉన్న కూతురైతే ఆమెకి మాత్రమే పుత్రి అని పేరు. ఈ కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, మీకు కొడుకు పుట్టగానే ఆ కొడుకును నాకు దత్తత ఇచ్చేయాలి, అప్పుడు నేను వాడిని పెంచుకుని వాడికి నా సామ్రాజ్యం ఇస్తాను. దానికి నువ్వు ఇష్టపడితే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానంటే సందేహం లేకుండా అన్నాడు ఆయన. పుత్రికాహేతు విధినా సంగీత భరతర్షభ తస్మాదేక సుతో యాస్యాం జాయతే భారతత్వయా పుత్రో మమాయమితిమే భావనా పురుషర్షభ. ఈమె నాకు కొడుకు, ఈమెకు పుట్టేటటువంటి కొడుకు నాకు కొడుకు అవ్వాలి ఆ భావనతో పెంచాను కాబట్టి అందుకు అంగీకరిస్తావంటే అర్జునుడు అంగీకరించాడు. వాళ్ళిద్దరికి వివాహం చేశాడు. అక్కడ వాళ్ళు కొంతకాలం ఉన్నారు. ఈమెకు కూడా సజ్జోగర్భంలో ఒక కొడుకు పుట్టాడు, వాడికి బభ్రువాహనుడు అని పేరిట్టారు. మహావీరుడు బభ్రువాహనుడు, అర్జునుడితో యుద్ధం చేశాడు అశ్వమేధ పర్వంలో. ఆ బభ్రువాహనుడు తండ్రిలాగే నీలంగా ఉండేవాడు, చెవులకు కుండలాలతో పుట్టాడు. వాణ్ణి మామగారికి దత్తత ఇచ్చేశాడు, అంటే రెండో కొడుకు అర్జునుడికి. ఈ విధంగా రెండో కొడుకుని ఇచ్చేసి మణిపూరరాజు గారికి కొద్ది రోజులు అక్కడే ఉంటూ, ఈ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా స్నానానికి అంటే, ఇక్కడికి దగ్గరలో సముద్రం ఒకటి ఉన్నది, బంగాళాఖాతం తూర్పు సముద్రం. ఆ తూర్పు సముద్రంలో 5 గొప్ప మడుగులున్నాయి. ఆ మడుగులకి పంచతీర్థములు అని పేరు. వరసగా 5 తీర్థములు చాలా గొప్పవి. అందులో మొదటి తీర్థం పేరు సౌభద్ర తీర్థం. అందులో స్నానం చేసిన వాడికి మంచి భద్రత కలుగుతుంది. ఇక్కడ టెక్నిక్ జాగ్రత్త వినండి. ఆ తీర్థం పేరు సౌభద్ర తీర్థం. భద్రము అంటే శుభం, సౌభద్రము అంటే మంచి శుభం. అందులో స్నానం చేసిన వాడికి గొప్ప లాభం కలుగుతుంది. ఆ తర్వాత ఆయనకి సుభద్ర తగిలింది, అందుకే దానికి సౌభద్ర తీర్థం అని పేరు. ఈ సౌభద్ర తీర్థంలో స్నానం చేసిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు అని మామగారు చెప్పాట. అయితే మీరంతా ఇక్కడే ఉండండి, పురోహితుల్ని కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని నేను స్నానం చేసి వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర భోజనం చేసి అప్పుడు యాత్రలు కొనసాగిస్తాను అన్నట్ట. మామగారు వెళ్ళి రమ్మన్నాడు చిత్రవాహనరాజు. అర్జునుడు కొంతమందిని వెంట పెట్టుకుని సముద్రంలో ఉన్నటువంటి సౌభద్ర తీర్థానికి వచ్చాడు. అంటే అది సముద్ర తీరములో ఉండే మంచినీళ్ల మడుగనమాట. కొన్ని చోట్ల ఎదురుగుండా ఉప్పు నీరు ఉంటుంది సముద్రం, కానీ ఆ సముద్రం పక్కనే మాత్రం ఉన్న నీరు మంచినీరు ఉంటుంది. మీరు ఎప్పుడైనా గోకర్ణం చూడండి, గోకర్ణంలో అంత సముద్రమైనా పైనుంచి కొండల్లోంచి చల్లని నీరు మంచినీరు వస్తుంది. ఆ జలపాతంలో స్నానం చేస్తాం హాయిగా, ఆ జలపాతం వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. భగవంతుడు ఇచ్చిన వరం అది, అలా ఇవ్వకపోతే కష్టం. కటిక చలితో ఉండే బదరీలో ఉష్ణకుండం పెడతాడు, బాగా ఉష్ణంతో ఉడికిపోయే ప్రాంతంలో చల్లని నీళ్లు పెడతాడు. చూడండి మహానందిలో చూడండి, ఎప్పుడు నీరు అలా ఊరుతూనే ఉంటుంది, యావత్కాలం అలా ఊరుతూనే ఉంటుంది. అవే లేకపోతే ఈ సృష్టి నిలబడదు. అలాగే యాగంటోటి అక్కడ అంత ఎప్పుడు సన్నగా నీరు అలా వస్తూనే ఉంటుంది. లేకపోతే అక్కడ ఉన్నవాడికి ఒక్క చుక్క నీరు ఉండదు, నదులు లేవు కదా అక్కడ. ఈ విధంగా భగవంతుడు అనేక విచిత్రాలు సృష్టించాడు. సౌభద్ర తీర్థం సముద్రానికి ఒడ్డునుంటుంది. ఇప్పటికి కూడా అది మీకు వీలుంటే పశ్చిమ బెంగాల్ వెడితే కలకత్తా దగ్గర నుంచి గంగా సంగమం అనే ప్రాంతం దగ్గర ఉంటుందన్నమాట. అక్కడ సముద్రం ఉంటుంది, ఇక్కడ మాత్రం మడుగు ఉంటుంది. ఈ మధ్యకాలంలో మడుగులు కూడా కుళ్ళు చేసేసి ప్లాస్టిక్ వేసి చెత్త వేసి పాడు చేసి పారేశారు. చాలా బాధ అనిపిస్తుంది. మానవులం కదా మనం, ఈ కలియుగ మానవులం, అన్నీ పాడు చేస్తాం. కదలకుండా ఉంటే నన్ను కూడా ఎత్తుపోయి వండుకు తినేస్తారు. అక్కడ సౌభద్ర తీరానికి వెళ్ళాడు ఈయన. అందులో స్నానానికి దిగబోతుంటే ఇంతలో అక్కడ ఉన్న మునులు చెయ్యి పుచ్చుకు లాగేశారు. అయ్య బాబోయ్ అర్జున, కొంప ములిగిపోను అందులో దిగి ఉంటే నువ్వు ఎవరో చెప్పారని వచ్చి సౌభద్రంలో స్నానం చేయబోతున్నావేమో అన్నట్ట. అవునండి, ఏ ఇందులో మునిగితే ఏమవుతుంది అన్నాడు అర్జునుడు. అవ్వడానికి ఇది మంచినీళ్ల కొలను, విశాలమైన పెద్ద కొలనే, కానీ ఈ కొలను అతి భయంకరమైనది.
ఇది చొరంగన్న సాధ్యమేరికి ఇందు వంశవరేణ్యవిన్ మిదియకాదివి ఏను తీర్థములి సముద్ర తటంబునన్ విదితముల్ దురితాపకంబులు వీని నడు నాడు నోడుదురు సన్మునులిందు కోల్ మొసలుల్ గొనుల్ వడిదొచ్చిన.
ఓ వీరుడా, ఈ మడుగు చల్లని సువాసనతో కూడిన నీళ్లతో ఉన్న మడుగే అయినా ఇందులోకి ఎవ్వరూ అడుగు పెట్టలేరు, అడుగు పెడితే బయటికి రారు. ఎందుకో తెలిసినా, ఇందులో భయంకరమైన ఒక మొసలి ఉన్నది. ఆ మొసలి లోపలకు అడుగు పెట్టాక ఎటువంటి ఏనుగులైనా సింహాలనైనా మనుషులైనా పీక్కు తినేస్తుంది. ఆ మొసలి నోటికి చిక్కిన వాడు ఒక్కడు బతకలేదు. మేము బలిష్ఠులం, యుద్ధం చేసిన వాళ్ళం, అస్త్రశస్త్రాలు కలిగిన వాళ్ళమని ఎంతోమంది రాజులు దిగి చచ్చిపోయారు, ఎంతోమంది విప్రులు చచ్చిపోయారు, మరి ఎంతోమంది పౌరులు చచ్చిపోయారు, ఎంతోమందిని తిన్నది. ఇదొక్కటే కాదు, ఇంకా ఐదు ఉన్నాయి ఇలాంటివి. మొత్తం అన్నీ కలిపి ఐదు మడుగులు. ఈ ఐదు మడుగులు వరుసగా సౌభద్రం, పౌలోమం, కారంధమం, ప్రసన్నం, భారద్వాజం. ఈ ఐదు మడుగులలో ఐదు మొసళ్ళున్నాయి. ఏ మడుగులో గడుగు పెట్టినా ఇగవాడు బయటికి రాడు, అవి కరకర తినేస్తాయి. ఈ ఐదు ఇంటిలో ఇది మొదటిది. ఇంకా ఇది కాక ఇంకో నాలుగు ఉన్నాయి అనగానే అర్జునుడు, మీరు చెప్పింది నిజమే అనుకోండి, అయినా పరాక్రమవంతులు మొసళ్ళకి తడిసి స్నానం చేయకుండా ఎలా ఉంటారు? కురువంశవీరుడు మొసలికి భయపడి సౌభద్రంలో స్నానం చేయలేదు అని ఒక అపఖ్యాతి నాకు వస్తుంది, మీరు అక్కడే ఉండండి అనగానే, ఏమో నాయనా మేము చెప్పాం, దేవుడు నీకు మేలు చేయగాక అని అలా గుట్టకలేస్తూ ఒడ్డు మీద ఉండిపోయారట. ఈయన హాయిగా పంచి కట్టేసుకుని స్నానం చేయడానికి ఇలాంటి పంచి కాకుండా వేరే పంచులు ఉంటాయి. కొంతమంది అయితే బొత్తి మరీ బొత్తిగా అంత గొడ్లు కట్టుకుంటూ దిగిపోతారు, కానీ అలా కాకుండా ధర్మశాస్త్ర ప్రకారంగా స్నాన వస్త్రం అని ఉంటుంది, అది ధరించి సంకల్పం చెప్పుకుని నీళ్ళల్లో దిగాడు. దిగగానే టప్ప టప్ప తోకతో నీళ్లు బాదుకుంటూ వచ్చేసింది పెద్ద మొసలి. అది మొసలిలా లేదట, ఏకంగా సముద్రమే మీదకు వస్తుందా అన్నంత విశాలమైన నోటితో ఉందిట. ఆ పెద్ద మొసలి వచ్చి పిక్కబట్టేసింది. అర్జునుడు పిక్కబట్టిన ఆ మొసలిని ఇలా పట్టుకుని చేత్తో ఎత్తి గిరగిరా తిప్పి ఒడ్డు మీద విసిరేశాడు అశ్రమంగా. మహాబాహు ఆయన ఏకధాటిన ఆరు నెలలు మంచినీళ్ళు తక్కువ యుద్ధం చేయగలడట. తెలుసా అర్జునుడు బాణాలు వేయాలంటే మాటల, అలా బాణములు వేయడానికి ఈ భుజములకు ఎంత శక్తి కావాలి? గట్టిగా నాలుగు సార్లు దండల పైకి కిందకి ఎత్తండంటే బాబు ఆయన ఎరసం అండి. పాతికేళ్ళు ఉండడం లేదు కుర్రాళ్ళు, మేడమెట్లు రెండుసార్లు దిగి మూడోసారి గురువు గారండి కాళ్ళు నిప్పండి అంటున్నారట ఈ యుగంలో. అటువంటిది అర్జునుడు ఆరు నెలల పాటు ఏకధాటిగా బాణాలు వేస్తాట రెండు చేతులతో. అందులో ఎడం చెత్తు ఇంకా బాగా వేస్తాడు, అందుకే సవ్యసాచి అన్నారు. సవ్యము అంటే ఎడమ. చాలా మంది అనుకున్నట్టుగా రెండు చేతులతో బాణం వేస్తే సవ్యసాచి కాదు సుమా, ఆయన కుడి చేత్తో ఎడం చేత్తో వేసేవాడు, కానీ ఎడం చేత్తో ఇంకా స్పీడ్ వేస్తాడు, అంత వేగంగా వేయగలడు. అందుకని సవ్యము అంటే ఎడమ గనక ఎడమ చేతితో కూడా బాణములు వేసే నైపుణ్యం కలిగిన వాడి సవ్యసాచి అయ్యాడు ఆయన. అటువంటి మహానుభావుడు టక్కన మొసలిని ఎత్తి ఒడ్డు మీద విసరగానే ఆ మొసలి ఒడ్డు మీద పడి పడ్డంతో ఒక అందగత్తిగా మారిపోయింది. అర్జునుడు తెల్లబోయి ఎవరో నువ్వు అన్నట్ట, ఇదేమందం, ఇటువంటి సౌందర్యవతివి, దేవతాస్వరూపిణివి, ఈ దరిద్రపు జల జంతువై ఇంతమందిని ఎందుకు పీడిస్తున్నావు అన్నాడు ఆయన. ఆ లలితాంగి చూచి నరుడద్భుతమంది మృగాయతాక్షి ఇట్లేల జలేచరత్వమున ఇజ్జలధిల్వసిల్చితిప్పుడు ఇట్లేల సురూప భామవయితి ఎందులదానవు నీవు నావుడు బాలిక పాండుపుత్రునకు పార్థునకిట్ల నియం ప్రియంబునన్. ఆ లలితాంగిని, ఆ సుందరిని చూచి ఆశ్చర్యపోయి అర్జునుడు, ఓ సుందరి, లేడి కన్నులు వంటి కన్నులు కలిగిన దారా, ఇంత అందగత్తెవి, ఈ భయంకరమైన మొసలి రూపంతో సముద్ర తీరంలో ఉన్న సౌభద్ర తీర్థంలో వసిస్తున్నావెందుకు? ఈ మొసలి రూపంలో ఇంతమంది ప్రాణాలు ఎందుకు తీసావు? ఇది శాపమా లేక కావాలని చేస్తున్న కుట్ర? ఇప్పుడు ఎలా అయ్యావు అందగత్తెగా అనగానే ఆవిడ ఎంతో ప్రియముతో రెండు చేతులు జోడించి నమస్కరించి, నాయన నీలాంటి మహానుభావుడి ధర్మమానని మళ్ళీ నా రూపం నాకు వచ్చింది, నేనేమి కావాలని మొసలి రూపం ధరించలా, ఇది నా కర్మ. అప్సరాస్మి మహాబాహో,
దేవారణ్య విహారిణి ఇష్టాధనపతేర్ నిత్యం వందా నామ మహాబల. ఓ మహాబల, నేను కుబేరుడికి ప్రేమికురాలిని, కుబేరుడికి ఇష్టురాలైన భార్యని. నా పేరు వంద. కుబేరుడి భార్యల్లో నా అంత అందగా తెలియదు. నాకున్న ప్రేమ, నా మీద నా భర్తకున్న ప్రేమ, నా భర్త మీద నాకున్న ప్రేమ ఈ లోకంలో ఇంకెవరికీ ఉండవు. అంత ఇష్టముగా బతికిన వాళ్ళం. ఓసారి నేను నా సోదరీమణులతో కలిసి దేవలోకం అంతా విహరించాం. అప్పుడు దేవలోకంలో ఉన్న కొందరు అన్నారు, దేవలోకమే కాదు భూలోకంలో కూడా అందమైన అడవులున్నాయి అన్నారట. దాంతో భూలోకంలో దేవలోకంలో ఉన్నంత అందమైన అడవులున్నాయా, ఉద్యానాలు ఉన్నాయా చూద్దామని మేము ఐదుగురం భూమికి వచ్చాం. దారిలో నైమిషారణ్య ప్రాంతంలో ఒక బ్రాహ్మణోత్తముడు అగ్నివంటి తేజస్సుతో కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్నాడు. అతన్ని చూడగానే మనకి చిలిపి బుద్ధి పుట్టింది. ఈ బ్రాహ్మణుడు నిజంగా తపస్సు చేస్తున్నాడా, లేకపోతే మనలాంటి అందగత్తి కనబడితే కళ్ళు విప్పి కన్ను గీటి రమ్మంటాడా, ఈ నిష్ఠ ఎంతవరకు ఉంటుంది, ఈ తిష్టెంతవరకు ఉంటుంది, ఈ సుందరి కంటబడేదాకాని, అందగత్తి కనబడితే ఎంత గొప్పవాళ్ళైనా నిష్ట విడిచిపెట్టి మన కౌగిట్లోకి వస్తారు అనుకుని మేము వేళాకోళం వాడి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన్ని ముక్కుపుచ్చుకు లాగాం, పైన చీర చెంగుతో కొట్టాంట. రాగము చేదు విరాగము చేదు అనురాగమే మధురమని పాడాం. ఆయన చలించలేదు. చివరికి మేము మీదబడి కౌగిలించుకుని జుట్టు పట్టుకుని దువ్వాం. దాంతో ఆయన కళ్ళు తెరిచాడు, పళ్ళు పటపట కొరికాడు. మూర్ఖురాండ్రు మీరు, 1000 సంవత్సరములుగా కళ్ళు తెరవకుండా కఠోర దీక్షతో మహానియమంతో తపస్సు చేసుకుంటున్న నన్ను, ఇంద్రియ నిగ్రహంతో ఉన్న నన్ను అనవసరంగా ముక్కు కాళ్ళు చేతులు పట్టుకుని పీకి అందులోంచి బయటికి లాక్కొచ్చారు. నా తపస్సుని, నా నియమాన్ని భగ్నం చేశారు. ఇది మొసలి బుద్ధి. మొసలి పట్టినట్టుగా నా ముక్కు పీకుతారటే, మీ ఐదుగురు ఐదుగురు మడుగుల్లోకి పోయి మొసళ్ళు అయి పడి ఉండండి అని చెప్పించేశాడు. దాంతో మేము మొసళం అయిపోయి ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడ్డాం. ఆయన కాళ్ళ మీద పడి, మహానుభావులు మీరు ఈ చిన్న విషయానికి ఇంత కోపగిస్తారా, ఎవరైనా మిమ్మల్ని పరీక్షిస్తే ఆ పరీక్షలో మీరు నెగ్గాలి కానీ ఆగ్రహోదగ్గురులు అయిపోతే ఎలాగా, మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు ఎవరిని ఏడిపించమనగానే ఆయన జాలిబడి, వెర్రిపీనుగుల్లారా నా తపస్సు పాడు చేశారనే ఉక్రోషంతో శపించాను తప్ప నాకు మీ మీద ద్వేషం ఉంటుందా, బాధపడకండి, చాలా కాలం మీ ముగ్గురు మీ ఐదుగురు సౌభద్ర పౌలోమకారంధమ ప్రసన్న భారద్వాజమని పేరు కలిగిన 5 మడుగుల్లో ఉండండి, మీకు మహాశక్తి ఇస్తున్నాను, మీ మడుగులోకి అడుగు పెట్టిన వాడు ఎంత గొప్పవాడైనా వాడిని మింగేయండి. చాలా కాలం తర్వాత నరుడు నారాయణునిలో సగ అంశం భూలోకంలో అర్జునుడు అనే పేరుతో పుడతాడు. ఆయన మహాత్ముడు, విష్ణువులో సగభాగం ధర్మాత్ముడు కాబట్టి ఆయన చేత్తో ఎత్తి ఒడ్డు మీద పారేయగానే మీ రూపం మీకు వస్తుంది అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి నరుడు ఎప్పుడు పుడతాడా అని ఎదురు చూశాం. మా అదృష్టవశాత్తు నీవే ఆ నరుడివి, నన్ను ఉద్ధరించావు, నీకు పుణ్యం ఉంటుంది. ఇంకా నాకు 4 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ పక్కనే ఉన్నటువంటి మడుగుల్లో ఏడుస్తున్నారు, వారందరికీ శాప విముక్తి కలగజేస్తే అందరం ఒకేసారి వెళ్ళిపోతాం, మళ్ళీ విడివిడిగా ఎవరికి వాళ్ళకి టిక్కెట్లు బుక్ చేసుకోవడం కష్టం, అందరం 5 గురు పెడతామనగానే ఆయన సంతోషపడి ఆవిడ చూపించిన తక్కిన 4 మడుగుల దగ్గరికి వెళ్ళి అందులో అడుగు పెట్టి పిక్కపట్టిన వెంటనే ఆ మొసళ్ళని పట్టి ఒడ్డు మీద విసిరాడు. ఈ విధంగా ఈ 100 యొక్క సోదరీమణులకు కూడా విముక్తి అయ్యింది. ఆ 5 గురు అర్జునుడిని దీవించి, నీకు ఇంద్రియ నిగ్రహం ఇస్తున్నాం, ఆ నిగ్రహం వల్ల నీకు అజ్ఞాతవాసంలో సుఖమవుగాక అని అదృశ్యమైపోయారు. అదే అజ్ఞాతవాసంలో ఆయనకు ఉపయోగపడింది. ఎలాగా, ఊర్వశి వరించినా చెలించని ఇంద్రియ నిగ్రహం అది. ఆ తర్వాత అర్జునుడు అక్కడి నుంచి ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. సౌరాష్ట్రంలో సోమనాథలింగం ఉన్నటువంటి జ్యోతిర్లింగాలలో అత్యద్భుత జ్యోతిర్లింగం సోమనాథలింగం. చంద్రుడు ఆ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి తద్వారా క్షయరోగం తొలగించుకున్నాడు. ఒకప్పుడు చంద్రుణ్ణి వాళ్ళ మామగారు దక్షుడు, నీకు క్షయరోగం వచ్చుగాక అని చెప్పిస్తే ఆ రోగం పోవడానికి ఎంతో దీక్షతో సౌరాష్ట్ర చేరి సోమనాథుడనే పేరుతో తన పేరు మీదుగా సోమేశ్వరుడు యొక్క లింగం ప్రతిష్ఠించాడు. అప్పుడు ఈశ్వరుడు ఆయనకి ఆ క్షయరోగం తొలగించాడు. అప్పటి నుంచి భూలోకంలో పశ్చిమ సముద్రంలో ఆ సోమనాథలింగం జగత్ ప్రసిద్ధికెక్కి ప్రజలను రక్షించింది. చాలా కాలం క్రితం మహమ్మద్, గజనీ మహమ్మద్ అనే ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు. ఆ గజనీ మహమ్మద్ అన్నవాడు భారతదేశం మీదకి దండయాత్ర చేసి మొత్తం లింగాన్ని పీకి పక్కన పారేసి బంగారం ఎత్తుకుపోయాడు. అక్కడ వాడు మసీదు కట్టాడు. ఆ వెంటనే కొంతమంది మహానుభావులు ఆ లింగాన్ని జాగ్రత్తగా పక్కన దాచారు. ఆ తర్వాత మనదృష్టవశాత్తు మహానుభావుడు సర్దారు వల్లభాయ్ పటేలు స్వాతంత్ర్య ఉద్యమం పూర్తి అవ్వగానే ఆ లింగాన్ని ఆ పండాల దగ్గర నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చి ఎన్ని యుగాలుగానో ఆలయం లేకుండా రోడ్డు మీద పడింది ఆ లింగం. ఒక కొంతమంది పురోహితులు రక్షించారు పాప మన అదృష్టవశాత్తు. దాదాపుగా 11వ శతాబ్దంలో 10వ శతాబ్దంలో జరిగింది అది. అంటే 1000 ఏళ్ల పాటు ఆ లింగాన్ని సముద్ర తీరంలో ఆచ్ఛాదన లేకుండా పూజించారు. 1000 ఏళ్ల తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అద్భుతంగా ఆలయాన్ని కట్టించాడు. ఆ ఆలయం ఇప్పుడు మనం చూస్తున్నాం. పటేల్ లాంటి మహానుభావుడు లేకపోతే ఈ ఆలయాలు కూడా మనకు ఉండేవిగా తెలుసునండి. ఆయన మనల్ని ఎంతో కాపాడాడు. ఎంతో కొంత ఆయన చేసిన సాయం వల్లే కాశీలో గుడి మిగిలింది, సౌరాష్ట్రం మిగిలింది. ఇంకా కొద్ది రోజులు ఆయన ఉంటే తుక్కు కింద కొట్టేసేవాడు వీళ్ళందరినీ, మిగతా గుళ్ళు మనకి దక్కేవి. మన దురదృష్టం ఆయన తొందరగా పోయాడు. మనకు దౌర్భాగ్యుడు ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉండిపోవడంలో నాస్తికుడు ఒకడు ఉండిపోవడంతో వాడికేమో హిందువుల మీద ద్వేషం. అటువంటి వాడు 17 ఏళ్ళు పరిపాలిస్తే అవుతుంది దేశానికి? ఇలా అన్నానని ఏమనుకోకండి. మన మన కోసం మాట్లాడుకోకపోతే దేనికి మాట్లాడుకుంటాం? మన ధర్మం మీద నమ్మకం ఉన్నటువంటి ప్రభువులు మనకు కావాలి. మన ధర్మాన్ని మనం హిందువులు అని చెప్పుకోలేనప్పుడు, మన వేదాన్ని మన పురాణాన్ని రక్షించుకోలేనప్పుడు ఇక మనం బ్రతికిన చచ్చిన వాళ్ళతో సమానమే. అందువల్ల ఆ ఆలయం చూసినప్పుడల్లా, ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క శాసనం చూసినప్పుడల్లా కన్నీళ్లు వస్తాయి ఒక్కోసారి. అంతలో కొంత ఆనందం వస్తుంది. ఆ సౌరాష్ట్రం ఇప్పుడు గుజరాత్లో ఉంది కదా, చాలామంది వెళ్లే ఉంటారు. ఎప్పుడైనా వెళ్ళకపోతే ఒకసారి నాతో వెడదురు కానీ. ఆ ప్రభాస క్షేత్రం అంటారు దానిని. సముద్రంలో ఆ క్షేత్రంలో చాలా కాలం పాటు ఎంతో మంది తపస్సులు చేశారు, స్నానాలు చేశారు. యాదవ వంశం అక్కడే విధ్వంసం అయ్యింది. అటువంటి పవిత్ర క్షేత్రం అక్కడికి అర్జునుడు వెళ్లి స్నానం చేస్తూ ఉండగా ఆయనకి కృష్ణుడు గుర్తుకొచ్చాడు. ఎందుకంటే ప్రభాసకి ద్వారక దగ్గర కదా, అందుకని పరమాత్మ అనగానే కృష్ణుడు వచ్చేశాడు. వచ్చి నువ్వెందుకు పిలిచినా నేను మాత్రం నీకు సలహా ఇస్తాను. నా చెల్లెలు సుభద్ర నీకోసమే పుట్టింది. మీ ఇద్దరికి పుట్టే ఒక కారణ జన్ముడి కోసం మేము ఎదురు చూస్తున్నాం. కానీ మా అన్నయ్యకి దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుంది నా చెల్లెల్ని, నీకు ఇవ్వాలని లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ వేషంతో ద్వారకొస్తే పెళ్లి మాట ఎలా ఉన్నా లేనిపోని యుద్ధాలు వస్తాయి. నువ్వు మారు వేషంలో వస్తే బాగుంటుంది. యతీశ్వరుడి వేషంలో వచ్చావనుకో మా అన్నయ్యకి మునులంటే సన్యాసులంటే ఇష్టం, అలా రా అన్నట్ట అని మళ్ళీ నేను చెప్పానని చెప్పకోయ అన్నట్ట బావా. మళ్ళీ కృష్ణుడు మహానుభావుడు కదా, నేను యతి వేషంలో రమ్మన్నానని చెప్పక సమాను కానీ నాకు ఆ మాత్రం తెలియదా బావా అని చక్కగా మంచి బవిరిగడ్డం పెంచుకుని జుట్టంతా బిగించి కట్టుకుని దానికి రుద్రాక్షలు తులసి పూసలు ధరించి అందమైన యతి వేషం వేసుకుని శివోహం అనుకుంటూ ద్వారకొచ్చాడు. ఒక యతీశ్వరుడు ఎవరో మహానుభావుడు వచ్చాట అని కృష్ణుడు చెప్పగానే బలరాముడు గౌరవంగా తీసుకొచ్చి తన అంతఃపురంలో పెట్టి మా చెల్లెలండి సుభద్ర, ఈవిడ మీకు సేవలు చేస్తుంది, మీరు ఆశీర్వదించండి, ఆవిడకి మంచి భర్త రావాలి. నా దృష్టిలో దుర్యోధనుడు అనుకోండి అనగానే ఈయన కురువంశంలోకి ఆమె వెళ్ళుగాక అన్నాడు. ఎంత తెలియనాడు చూసారా, కురువంశంలోకి వెళ్ళుగాక అంటే బలరాముడు ఏమనుకుంటున్నాడు, కురువంశంలో దుర్యోధనుడు ఆయన దృష్టిలో, కానీ కురువంశంలో అర్జునుడు కూడా ఒకడు కదా, అందుకని కురువంశపు కోడలువుగాక అని దీవించాట. ఈ అర్జునుడు వచ్చిన దగ్గర నుంచి సుభద్ర ఆయనకి ఎంతో సేవ చేసింది. ఏమండి మీరు తీర్థయాత్రలు చేస్తూ వచ్చారట కదా యతీశ్వరుడు, నేను అర్జునుడు అంటే ఇష్టపడతాను మా బావ, మా కుంతీదేవి పుత్రుడు, ఈ యాత్రల్లో ఆయన ఎక్కడైనా మీకు కనబడ్డాడా అంటే కనబడ్డం ఏమిటమ్మాయి, ఆయనే నేను, నేనే ఆయనగా బతికామనుకో అన్నట్టు. అబ్బా అంత స్నేహంటండి, ఆయన ఎలా ఉంటాడు అంటే, ఎలా ఉంటాడు అంటే ఏం చెప్పను, చాలా అందగాడు. నాకు ఈ మధ్యన పంచనదాల దగ్గర సరస్సుల దగ్గర మొసళ్ళ దగ్గర కనబడ్డాడు. మొసళ్ళు పట్టుకు పీకుతున్న హా సుభద్ర నీవే నాకున్న సౌందర్య ముద్ర అంటూ రుద్రుణ్ణి తలుచుకోవడం అని రుద్ర అంటం లేదు సుభద్ర అంటున్నాడు. తీర్థయాత్రలకు వెళ్ళిన వాడు రుద్ర అంటే ఏంటి సుభద్ర అంటున్నాడు ఏమిటనుకున్నాను. ఓహో ఆ సుభద్ర నీవా, అందుకే నీ వంటి సౌందర్యవతిని చూస్తే ఎవడైనా రుద్ర అంటాడా సుభద్ర అంటాడా అన్నట. అయితే మా వాడు అంత అందంగా ఉంటాడండి అంది. అర్జునుడి పాపం ఇంతవరకు చూడలేదు ఆవిడ అంది, అందుకని చాలా అందంగా ఉంటాడని వినడమే కానీ చూడలేదండి. ఆయన ఒక్కసారి చూపించరా, మీ దగ్గర ఎన్నో మహిమలు ఉంటాయి కదా అంటే, నువ్వు అంటే ఈ క్షణంలోనే చూపిస్తాను నా తపశ్శక్తితో అన్నట్టు ఈయన. నేను ఊ అన్నాను కదండి అంది ఆవిడ. అయితే ఇదిగో చూడన్నాడు గడ్డం పీకేసి. ఇంకేముందో చూస్తే అర్జునుడు ఆవిడకి మర్చిపోయింది. ఇప్పుడు బలరాముడు వాళ్ళు రైవత పర్వతం దగ్గర ఉన్నారు. ఆ రైవత పర్వతం దగ్గర ఒక ఉత్సవంలో ఉన్నారట అమ్మవారిని పూజిస్తూ. ఇప్పుడు వాళ్ళు మన దగ్గరకు రారు, నువ్వు నా రథం ఎక్కు నాతో పాటు వచ్చేయి అన్నాడు ఆయన. వెంటనే ఆవిడ రథం ఎక్కించుకుని వెళ్ళిపోతుంటే ఈ కాపలా వాళ్ళు అడ్డం వచ్చారు. వాళ్ళని చితకొట్టి పారేశాడు ఆయన. వాళ్ళు పరుగు పరుగున బలరాముడి దగ్గరికి వెళ్ళారు. వెంటనే బలరాముడు పళ్ళు పటపట కొరికి, సాత్యకి మన యాదవ సైన్యాన్ని సిద్ధం చెయ్యండి, ఎవడు ఆ అర్జునుడు అనేవాడు మన అమ్మాయిని ఎత్తుకుపోతాడా, మనం లేని సమయం చూసి పైగా యతి రూపంలో వస్తాడా, నాకు మతిపోతోంది అనగానే అర్జునుడు అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాట. ఈలోపు కృష్ణుడు వచ్చాడు. కృష్ణ, నాకు తెలియకడుగుతున్నాను, నీకు తెలియకుండా అర్జునుడు లాంటి వాళ్ళు ఈ అంతఃపురంలోకి రాగలరా? ఈ ప్రపంచంలో నీకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా? ఈ కుట్టలో నీకు కూడా ఏమైనా భాగం ఉందా అన్నాడు బలరాముడు. ఇంత స్పష్టంగా అడిగాడు భారతంలో. అప్పుడు అర్జునుడు చిరునవ్వు నవ్వి, అన్నయ్యా, అర్జునుడెవరు? మన సొంత మేనత్త, వసుదేవుడి సొంత చెల్లెలు కుంతి కొడుకు. ఆ మాత్రం తన మరదల్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకునే హక్కు అతనికి లేదా? పోని ఆ మహాపరాక్రమవంతుడు ఎత్తుకుపోతున్నాడు. ఈ సైన్యం అంతా వెళితే మాత్రం ద్రోణాచార్య శిష్యుడు నా భావమరిది, అతనితో యుద్ధం చేసి అతన్ని ఓడించి అమ్మాయిని విడిపించగలరా? రెండు మాటలు అన్నాడండి కృష్ణుడు. తన మరదల్ని పెళ్లి చేసుకునే హక్కు అతనికి లేదా? ఒకవేళ అతను వెళ్ళిపోతున్నాడో తప్పనుకుని మనం యుద్ధం చేస్తే మాత్రం మనల్ని చితక్కొట్టి ఓడించి ఆమెను పట్టుకెళ్ళలేడా? ఎందుకు వచ్చింది బంధుత్వం పాడు చేసుకోవడం? మనకి మేనత్ అంటే ఇష్టం, మేనత్తు కొడుకంటే సుభద్రకి ఇష్టం. ఆవిడ మనస్సు నాకు తెలుసు, నువ్వు రాజర్షివి, నువ్వు మహాత్ముడివి, ఊరికే కోపం వస్తుంది కానీ నీ అంత మంచివాడు లేడు అనగానే బలరాముడు కరిగిపోయి నువ్వు అన్నది నిజమే, మేనత్తలతోటి యుద్ధం ఏమిటి, మేనత్తు కొడుకులతో ఏమిటి, కాకపోతే పెళ్లి మనం వైభవంగా చేస్తే బాగుండేది కదా, పోన్లే పెళ్లి ఎలా చేసుకున్నా, మనం ఆ మాత్రం కట్నాలు ఇవ్వలేమా, మనం వెనకే వెళ్ళి కట్నం ఇద్దాం అన్నట్ట. అంటే మొత్తం మార్చేశాడు వ్యవస్థ అంతా. చివరి కోపించి యుద్ధానికి వెడదామన్న బలరాముడి కట్నాలు ఇచ్చేటట్టు తీసుకొచ్చాడు. వీళ్ళంతా బయలుదేరి వెళ్లేలోపు అర్జునుడు సుభద్రతో చాలా వరకు ప్రయాణం చేసి మరి కాసేపట్లో మనం ఇంద్రప్రస్థం వెడుతున్నాం. తీరా ఇంద్రప్రస్థం వెళ్ళిన తర్వాత ఓ చిన్న ఇబ్బంది ఒకటి వస్తుంది. ఏమిటో తెలిసినది? ద్రౌపదికి నిన్ను పరిచయం చేయాలి. ద్రౌపది పరమపతివ్రత, ఆవిడలో అమ్మవారి అంశ ఉన్నది. చెప్పా పెట్టకుండా నిన్ను గోడలుగా తీసుకొస్తే ఒకవేళ ఆవిడ కోపగించి శాపం పెడితే అది తగులుతుంది. కాబట్టి నేను రాను, ముందుగా నువ్వు వెళ్ళి ద్రౌపదికి దండం పెట్టి ఆవిడ ఆశీస్సులు పొందన్నాడు. అంతఃపురానికి వెళ్లడంతో అర్జునుడిని అందరూ ఆదరించారు. ఈమె మాత్రం పరుగు పరుగున ద్రౌపది పాదాలకి కుంతి పాదాలకి నమస్కరించి ముందు ద్రౌపదికే నమస్కరించింది. ద్రౌపది ప్రేమగా కౌగిలించుకుని వంశాన్ని నిలబెట్టుదువుగాక అందిట. ఆ మాటే నిజమే, చూసారా, ఈ వంశాన్ని నిలబెట్టు అన్నది. కుంతీదేవి కూడా కౌగిలించుకుంది, ఎన్నాళ్ళయిందమ్మా, ఎప్పుడో నేను చూశాను చిన్నప్పుడు, వసుదేవుడు కొత్తల్లో ఒకసారి అక్కడికి తీసుకొచ్చేట సుభద్రని, మేనల్లుడి కంటే ముందు చిన్నప్పుడు ఈమెనే చూసింది, నా ఇంటికి కోడలిగా వచ్చావని మురిసిపోయింది, ధర్మరాజాదులంతా గౌరవించారు. ఈలోపే అక్కడికి వచ్చేసాడు బలరాముడు కృష్ణుడితో. బావగారు, చెప్పా పెట్టకుండా అమ్మాయిని పట్టుకొచ్చినా మేం మాత్రం చెప్పే వస్తున్నాం, పెళ్లి మా సన్నిధానంలో చేస్తాం, ఇదిగో కానుకలని అపారమైనటువంటి ధన కనక వస్తు వాహనాదులన్నీ ఇచ్చేశారట. అపూర్వంగా పెళ్లి జరిగింది, హాయిగా అక్కడ వాళ్ళు ఉన్నారు. సంవత్సరం గడవగానే సుభద్రకి అభిమన్యుడు కుమారుడిగా పుట్టాడు సౌభద్రుడు. అతడు పుట్టిన తర్వాత వరుసగా ద్రౌపదికి ధర్మరాజు వల్ల, భీముడి వల్ల, అర్జునుడి వల్ల, నకుల సహదేవుల వల్ల ఐదుగురు కొడుకులు పుట్టారు. పాండవుల యొక్క కొడుకులకు వీళ్ళకి ఉప పాండవులు అని పేరు. ప్రతివింధ్యుడు, సోముడు, శృతసేనుడు, శృతకీర్తి, శృతప్రసేనుడు, ఈ ఐదుగురు కొడుకులు పుట్టారు. ఈ విధంగా ఇటు సుభద్రాకుమారుడు సౌభద్రుడు అభిమన్యుడు పుట్టాడు. మరో పక్కన ద్రౌపదికి ఐదుగురు కొడుకులు పుట్టారు. సుభద్ర వచ్చిన వేళ విశేషం, ఆవిడికి కొడుకు పుట్టాడు. ఆవిడికి పుట్టిన వెంటనే ఏడాది తిరగకుండానే వరుసగా మరో ఐదుగురు వంశాంకురాలు పుట్టుకొచ్చారు. వంశం కళకళలాడిందని మెచ్చుకున్నది కుంతి. క్రమంగా భయంకర వేసవికాలం వచ్చింది. ఆ వేసవికాలంలో కృష్ణ పరమాత్ముడు సుభద్ర కొడుకు పుట్టాడనే ప్రేమతో ఎక్కువ కాలం అక్కడే ఉండిపోయాట. ఉన్నంతకాలం అభిమన్యుడికి రకరకాల విద్యలు తాను దగ్గరుండి నేర్పాడు. అర్జునుణ్ణి, నీ కొడుకుని ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవడికి లేనటువంటి విలు విద్యను ఇమ్మన్నట్టు అన్నీ ఇచ్చాడు. ఒక్క పద్మవ్యూహంలోకి మాత్రం వెళ్లడం నేర్పాడు, రావడం నేర్పలేకపోయాడు. ఎందుకంటే అప్పటికి భయంకరమైన వేసవికాలం వచ్చింది. ఆ వేసవికాలంలో ఉత్తర భారత్లో ఎండలంటే మాటలు కాదు, రాళ్ళు పగిలిపోతాయి అటువంటి ఎండనమాట. ఇప్పుడు అన్ని చోట్ల అలాగే ఉందిలేండి, గుంటూరులోనే ఉండలేకపోతున్నాం, ఏలూరులోనూ ఉండలేకపోతున్నాం. పూర్వం ఒక్క ఉత్తర భారత్లోనే మరీ ఎక్కువ ఎండలు ఉండేవి. అటువంటి వేసవి ఎండకి తట్టుకోలేక అభిమన్యుణ్ణి సాత్యకికి కృతవర్మకి అప్పగించాడు. కృతవర్మ అంటే యాదవులకి సేనాధిపతి. యాదవ సేనాధిపతి కృతవర్మ దగ్గర అభిమన్యుడు బాగా నేర్చుకున్నాడు. సాత్యకి దగ్గర అంటే కృష్ణుడి తమ్ముడి దగ్గర కూడా విద్య నేర్చుకున్నాడు. వాళ్ళకి అప్పగించి, బావా, ఈ ఇంద్రప్రస్థంలో ఉండలేం బాబోయ్, ఈ ఢిల్లీ ఎండలతోటి మనం కష్టపడిపోతున్నాం, మనం పోయ్. ఇంద్రప్రస్థమే ఢిల్లీ అంటే, న్యూఢిల్లీని ఇంద్రప్రస్థం అంటారు, పాత ఢిల్లీని హస్తినాపురం అంటారు. హస్తినాపురం ఇంద్రప్రస్థం పక్కపక్కనే ఉంటాయి, అందుకే ఇది ఓల్డ్ ఢిల్లీ, అది న్యూఢిల్లీ అన్నట్టు. ఇంద్రప్రస్థం ఏమో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టు తెలుస్తూనే ఉంటుందిలేండి. మనిద్దరం కాండవన ప్రాంతానికి వెళ్ళి హాయిగా అక్కడ చల్లగా విశ్రాంతి తీసుకుందాం. ఎందుకంటే కాండవనంలో మడుగులు ఉన్నాయి, పద్మాకరాలు ఉన్నాయి, పక్షులు తిరుగుతూ ఉంటాయి, చెట్లు ఎక్కువ ఉంటాయి, సుఖంగా ఉంటుందనగానే అర్జునుడు కృష్ణుడు ఏ ఆయుధాలు లేకుండా విహారం కోసమని కాండవనానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి హాయిగా కొద్ది రోజులు పాటు సుఖంగా తిరిగారు. తీరా వాళ్ళు సుఖంగా తిరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని సుఖంగా ఉండనివారుగా కొందరు, వీళ్ళు సుఖంగా ఉంటున్నారని కళ్ళలో నిప్పులు పోసుకున్నాడా అన్నట్టుగా ముసలాయన నడుము వంగిపోయి కర్ర చేత్తో పోటేసుకుంటూ వచ్చాట. చూడటానికి ముసలాడు, నడుము వంగిపోయింది, చేతిలో కర్ర ఉంది, పోటేసుకుంటూ వచ్చాడు. కానీ ముఖంలో మాత్రం ఒక అద్భుతమైన తేజస్సు ఉంది, కాంతి ఉంది. ఆయన వచ్చి, అర్జున కృష్ణ అనారోగ్యవంతుణ్ణి, నాకు మంచి మందు ఇప్పించండి బాబు, చచ్చిపోతున్నాను అన్నట. అర్జునుడు తెల్లబోయి, మేం వైద్యులం కాదే, ఏదో అడవిలోకి వచ్చి విహారం చేద్దాం అనుకున్నాం, నీకేం మందు కావాలంటే మీరు వైద్యులే, మీరు తలుచుకుంటే నాకు వైద్యం చెయ్యగలరు, నాకు ఒక అనారోగ్యం ఉంది, ఆ అనారోగ్యాన్ని కేవలం కృష్ణార్జునుడే తొలగించగలరు అని నాకు తెలుసు, మీరే ఆ కృష్ణార్జునుడని తెలుసు అనగానే, ఇంతకీ ఎవరు నాయనా అన్నాడు అర్జునుడు. ఇదిగో నేను ఎవరో చూడు అని టక్కన ముసలాయన కాస్తే ఎదురుగుండా ఒక అద్భుతమైన దివ్యమూర్తిగా మారిపోయాడు. ఆయన అగ్నిహోత్రుడు, సాక్షాత్తు అగ్నిదేవుడు ఈ ముసలాడి రూపంలో వచ్చాట. అగ్నిభట్టారక, నీవా ఈ వృద్ధ రూపంలో వచ్చింది, నీకా రోగం, మాయిదార రోగాలన్నీ తగలబెట్టి నాశనం చేసేవాడివి నువ్వు. ఎక్కడైనా బ్యాక్టీరియా ఉంటే నువ్వు తగలబెట్టేవాడి, అక్కడ బ్యాక్టీరియా ఉండదు, అటువంటిది నీకు రోగం ఏమిటి అన్నాడు అర్జునుడు. చెబుతా విను, చాలా ఏళ్ల క్రితం శ్వేతకి అనే ఒక రాజుగారు ఇక్ష్వాకు వంశంలో ఉండేవాడు. ఆయన రాజ్యం మీద వ్యామోహం కంటే యజ్ఞాల మీద ఎక్కువ వ్యామోహం కలవాడు. అందుకే ఆ శ్వేతకిని రాజ ఋషి అనేవారు. ఆయన యజ్ఞములు చేస్తూ ఉంటే ఇంక పురోహితులు ఋత్యుక్కులు విసిగిపోయి, నీకు మేము యజ్ఞం చేయించడం ఎల్లకాలం యజ్ఞాలేనా, మాకు మాత్రం పెళ్ళాం బిడ్డలు ఉండరా, మాకు సుఖాలు వద్దా, ఎప్పుడు చూసినా నువ్వు యజ్ఞాలు 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 అంటావు, ఎంతకాలం చేస్తాం, ఇక మమ్మల్ని వదిలే అని విసుక్కుని వెళ్ళిపోయారట. అంటే అంతలా యజ్ఞం చేశాడు ఆయన. అప్పుడు మహాత్ములారా, మీరు కూడా నన్ను తిరస్కరిస్తే నా యజ్ఞతే క్షేమవుతుంది అన్నాడు. నీకు యజ్ఞములు చేయించే ఓపిక బ్రహ్మకి తప్ప ఇంకెవరికి లేదు, వెళ్ళి బ్రహ్మని పట్టుకున్నారు వాళ్ళు. వెంటనే ఈయన బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు జాలిపడి దుర్వాస మహర్షిని ఇచ్చాడు. ఆ దుర్వాస మహర్షి యొక్క అనుగ్రహంతో రుద్రయజ్ఞం చేశాడు ఆయన. ఆ రుద్రయజ్ఞం ఏకధాటిగా చేస్తున్నప్పుడు మహామంత్రములతో కుంభవృష్టి కింద నెయ్యి పోసేశాట. ఆ మంత్రములతో కూడిన నేతి దెబ్బకి అగ్నిహోత్రుడికి కూడా అజీర్ణం పట్టుకుంది. అగ్నిమాంజ్యం అంటే అగ్ని పూర్వంలో వెలగలేకపోయాడు. అగ్నికి సప్తార్చి అని పేరు. ఏడు రంగులతో ఉన్న జ్వాలలుంటాయి. ఆ ఏడు రంగుల్లో ఒకటి నీలం, ఒకటేమో ఎరుపు, ఒకటి బూడిద రంగు, ఒకటి పసుపు రంగు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ ఏడింటిలో ఐదు రంగుల అగ్నిజ్వాలలు చిక్కిపోయాయి, ఇంకా రెండే మిగిలాయి. ఆ రెండింటితో బతుకుతున్నాను నేను. నేను ఇప్పుడు సప్తార్చిని కాదు, ద్వేర్చిని, రెండు అర్చులే అంటే రెండే రెండు జ్యోతులు ఉన్నాయి నాకు, ఐదు పాయలు నశించాయి. ఈ జీర్ణానికి ఏదన్నా మందు వాడాలి అనే ఉద్దేశంతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ అజీర్ణం పట్టుకుంది, నా అగ్నిజ్వాలలు ఏడు ప్రజ్వరిల్లడంలా ఐదు అగ్నిజ్వాలలు చల్లారాయి, ఈ ఉన్న రెండింటితో యజ్ఞాలు చేస్తే కొంతకాలానికి ఇవి కూడా పోతాయి, చివరికి నేను చచ్చిపోయేటట్టున్నాను, అన్నిటికంటే గ్యాస్ ట్రబుల్ ఇండైజేషన్ చాలా ప్రమాదం సుమా, నాకు మంచి మందు ఇయ్యంటే నీకు ఒకటో ఒక మందు అన్నట్ట బ్రహ్మ. ఏమిటా మందు? భూలోకంలో కాండవ వనం అని ఒక వనం ఉన్నది. ఆ వనంలో ఉన్న పాములు కప్పలు చెట్లుతో సహితంగా దేన్ని విడిచిపెట్టకుండా పూర్తిగా తగలబెట్టాయి. అందులో ఉన్న జంతువుల్లో ఔషధ గుణాలు ఉన్నాయి, అందులో ఉన్న చెట్లలో మూలికలలో అన్ని ఔషధాలే, అవన్నీ తగలబెట్టి తినేసేవంటే నీకున్న రోగం అంతా పోయి మంచి ఆరోగ్యంగా మళ్ళీ పద్మాకర్ గారిలో హుషారైపోతావు, తర్వాత నీ ఇష్టం అనగాని ఈయన పరిగెత్తుకుని భూలోకానికి వచ్చాట. మరి వచ్చినవాడు ఆ కాండవాన్ని తగలబెట్టచ్చుగా, నీ రోగం తగ్గుతుందిగా అన్నాడు అర్జునుడు. కంగారు అడకయ్య బాబు, ఇక్కడే ఉంది గొడవ. ఈ కాండవ వనంలో తక్షకుడు అనే ఒక పాము ఉన్నాడు, వాడికి ఒక పెళ్ళాం ఉంది ఇక్కడ, ఆ పెళ్ళానికి కొంతమంది కొడుకులు ఉన్నారు, ఈ పెళ్ళాం బిడ్డలతో వాడు ఇందులో మకాం పెట్టాడు. ఈ తక్షకుడేమో ఇంద్రుడికి మిత్రుడు, అందువల్ల నేను వచ్చి ఈ తక్షకుడున్నటువంటి కాండవాన్ని తగలబెట్టాలనుకున్న తక్షణం ఇంద్రుడు వచ్చి వర్షం కురిపించి ఆర్పేస్తున్నాడు. మామూలు వర్షం కాదట, అది భయంకర వర్షం. ఆ వర్షం వల్ల ఏమవుతుంది, నేను ఈ అడవి తగలబెట్టడం, ఆయన వర్షం కురిపించడం, నేను చల్లారిపోవడం, ఇంకా కొత్త రోగం వస్తుంది నాకు. నాకు ఐదు జ్వాలలు మళ్ళీ పైకి వచ్చే అవకాశం కనబడడంలా, నా జీర్ణం పోవడంలా, నువ్వు ఈ కృష్ణుడు కలిసి ఈ అడవిని తగలబెట్టడానికి
నాకు సాయం చెయ్యండి, నేను మీకు ఉపకారం చేస్తానన్నాడు ఆయన. నిజమే, నువ్వు అడిగినట్టే ఈ అడవి తగలబెట్టడానికి సాయం చేస్తాం. నిజంగా అడవిలో చాలామంది పాపాత్ములు ఉన్నారు, భయంకరమైన కొన్ని దరిద్రపు సర్పాలు ఉన్నాయి, అవి ఇప్పటికే చాలామందికి ప్రమాదం తెచ్చిపెడుతున్నాయి, అవి కాలడం నాకు ఇష్టమే అని కృష్ణుడు ఏమన్నాడు? దుష్ట శిక్షణ కోసం చేసిన పని కదా ఇది కూడా. కానీ ప్రస్తుతం అర్జునుడికి ఆయుధాలు లేవు, నా దగ్గర ఆయుధాలు లేవు, మేమేదో విహారయాత్రకు వచ్చాం. ఈ మధ్యకాలంలో ఏటీఎం కార్డులు పేటీఎం కార్డులు వాడుతున్నట్టుగా డబ్బులు లేకుండా జేబులో వచ్చిన వాడికి కార్డు కూడా లేకపోతేలాగా. మా దగ్గర ఇప్పుడు స్వార్డు లేదు, కత్తి లేదు, ధనుస్సు లేదు, మేము ఆయుధాలు లేకుండా ఉన్నామనగానే మీరేం కంగారు పడకండి, ఆయుధాలు మీకు ఇచ్చి అప్పుడు నేను అడవి తగలబెడతాను అని వెంటనే వరుణదేవ రమ్మన్నాడు. తక్కన వరుణదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వరుణదేవ, చంద్రుడి దగ్గర నుంచి ముచ్చటపడి నువ్వు తీసుకున్న గాండివమనే ధనుస్సుని ఈ అర్జునుడికి అక్షయ తూణీరాలి, గంధర్వలోకంలో పుట్టిన గుర్రములు పుంచిన రథమియ్యి అనగానే వెంటనే వరుణదేవుడు ఒక అపూర్వమైన అద్భుతమైన 5 గుర్రములు పుంచిన ఒక రథాన్ని సృష్టించాడు. ఈ రథం చంద్రుడిది, నేను చంద్రుడి దగ్గర తీసుకున్నాను, ఈ రథం నీకు భారత యుద్ధం వరకు ఉపయోగపడుతుంది, అంటే భవిష్యత్తులో యుద్ధం జరుగుతుందని చెప్పకుండానే చెప్పాడు, నీకు ఒక పవిత్ర యుద్ధానికి ఉపయోగపడుతుంది. ఈ గుర్రములు ఎవరి చేతిలోనూ చావవు, దివ్యాస్త్రములు కూడా వీటిని అంత తేలిగ్గా ఏమీ చేయలేవు, గంధర్వలోకంలో పుట్టిన గుర్రములు. ఈ గుర్రములతో ఉన్నటువంటి ఈ రథం నీది, దీంతో పాటుగా గాండీవమనే ఈ విల్లు ఇస్తున్నాను. ఈ విల్లు బ్రహ్మ సృష్టించాడు, బ్రహ్మ దగ్గర 60,000 సంవత్సరాలు ఉంది ఆ విల్లు, 60,000 ఏళ్ళు బ్రహ్మ దాన్ని ధరించాడు. ఆ తర్వాత ప్రజాపతి సేకరించాడు, ప్రజాపతి దగ్గర నుంచి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది, ఇంద్రుడి దగ్గర నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళింది, చంద్రుడు ముచ్చటపడి వరుణుడికి ఇచ్చాడు. ఆ వరుణుడు ఇప్పుడు ఏమంటున్నాడు, నీకోసం దీన్ని అగ్నికి ఇస్తున్నాను, అగ్ని ద్వారా నీకు ఇప్పిస్తున్నాను అని ఆ గాండీవం ఇచ్చాడు. అర్జున, ఈ ధనుస్సు 65 ఏళ్ళు నీ దగ్గర ఉంటుంది, 65 ఏళ్ల తర్వాత తిరిగి వరుణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ ధనుస్సు అంత తేలికగా ఎవరి చేత విరగ గొట్టబడనిది, అజేయమైనది. ఈ ధనుస్సు చేత పట్టుకుని బ్రహ్మదేవుడు పరమ పాపాత్ములైన రాక్షసుల్ని నాశనం చేశాడు, ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ గాండీవం ధరించడం వల్ల నీకు గాండీవి అని పేరు వస్తుంది, ఈ గాండీవన్ నీకు ఇస్తున్నాను. 100,000 విండ్ల యొక్క బలం ఉంటుంది అంటే అందులో, అంటే 100,000 అంటే 100,000 ధనుస్సులలో ఎంత బలం ఉంటుందో ఈ ఒక్క విల్లులో అంత బలం ఉంటుందిటండి. అందుకే ఆ విల్లు ఎప్పుడు విరగదు, ఎంతమంది బాణాలు వేసారు కొట్టినా అది విరగదు. ఈ విల్లు తీసుకో, ఇంకా నీకు 2 అమ్ములు పొదులు ఇస్తున్నాను, ఆ అమ్ములు పొదులు భుజం మీద పెట్టుకో, అందులో ఎప్పుడు 4 బాణాలే ఉంటాయి, కానీ ఎన్ని బాణాలు తీసినా మళ్ళీ 4 వస్తాయి, అందుకే వాటికి అక్షయ తూణీరములు, తరగనటువంటి బాణములు కలిగిన అమ్ములు పొదులు, ఎన్ని బాణాలు తీసినా మళ్ళీ 4 ఉంటాయట, ఒకటి తీశాడు మళ్ళీ ఒకటి రెడీ. ఈ మధ్యన కుర్రాడు నా దగ్గరికి వచ్చాడు, గురువుగారు ఇలాగే అక్షయమైనటువంటి ఏటీఎం కార్డు ఒకటి తయారు చేసి ఇవ్వకూడదా ఏదైనా మంత్రశక్తితో, అంటే నా బ్యాంక్ అకౌంట్లో నేను 500 ఒకటి తీయగానే మళ్ళీ 500 అందులో పడిపోవాలి. కలియుగన్ ఆయన కష్టం అయినా ఆ శక్తి నా దగ్గర ఉంటే నీకెందుకు, నేనే చేసుకునేవాడిని, హాయిగా కాశీలో పీఠం కట్టుకుని అక్కడ పోయేవాడిని అన్నాను. కాబట్టి కలియుగంలో అలాంటి వాటి కష్టం కానీ వాళ్ళకి అక్షయ తుండీరాలు ఉండేవి, ఎన్ని తీసినా వస్తాయి, అవి ఇస్తున్నాను. ఈ విధంగా రథం, ధనుస్సు, బాణాలు ఇచ్చాడు. ఇంకా వాసుదేవ, నీ సుదర్శన చక్రము గద ఎక్కడో ఉన్నాయి కదా, అటువంటివే సృష్టించిస్తాను, ఇది సుదర్శన చక్రం వంటిది, కౌమోదకి గద ఈ 2 ఇస్తున్నాను, ఈ 2 గదలు నీకు ఉపయోగపడతాయి, తర్వాత నీ చక్రం నీ గదలో కలిసిపోతాయి అని చక్ర గదలు వాసుదేవునికి ఇచ్చాడు. ఇక కాండవనాన్ని దహించనా అంటే, ఈ అద్భుతమైన ఆయుధాలు వచ్చాక ఇంక దహించడానికి ఆలస్యం ఉంది అని అర్జునుడు కృష్ణుడు రథం ఎక్కారు. కానీ అన్నారు, ఇంకా ఆయన అగ్నిజ్వాలని చెట్ట పట్ట శబ్దాలు చేసుకుంటూ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చుట్టూ ఆక్రమించేసి అలా 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 కాల్చుకుంటూ అడవిని వచ్చేస్తున్నట్టు మధ్యలోకి. ఈ విషయాన్ని విన్నటువంటి ఇంద్రుడు ఉలిక్కిపడ్డాడు. అమ్మ బాబో, నా మిత్రుడు తక్షకుడు ఏమైపోతాడో అనుకుని భయంకరమైన వర్షం కురిపించేశాడు. ఏమాత్రం శంకించక పుష్కలావర్త సంవర్తక మేఘాలను పంపాడు. ఆ మేఘములొచ్చి ఉరుములు ఉరుముతూ పెటిల్లు అనే శబ్దంతో పిడుగులు కురిపిస్తూ కుంభవృష్టి కురిపించాయి. అప్పుడేం చేశాడు అర్జునుడు, పాండుసుతుడల్ తన నా కాండ సహస్రములనేసి ఘనముగ చేసిన్ కాండవ గృహమున ఖండ కాండవ గృహమున ఖండాఖండల ధారలకు దూరగా కొండన్. పైనుంచి కిందకి వర్షం వస్తోంది, ఈ వర్షం వస్తే అగ్నిహోత్రుడు చల్లారుతాడు, చల్లారిపోతే ఆయన్ని రక్షిస్తామని ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. అందుకని వెంటనే దివ్యాస్త్రాలతో బాణాలతో ఆకాశమంతా పెద్ద చక్రం కట్టేశాట. బాణములతో చక్రం, రేకుల షెడ్ మనం వేయలే ఎక్కడ వర్షం పడకుండా, ఈ రేకుల షెడ్ అనేక వేయడానికి ఏడాది అడుతుంది మనకి. అటువంటిది ఆయన బాణములతో షెడ్ వేసేట పైన. అది ఎలా ఉంది, ఆ బాణములతో ఉన్నటువంటి పంజరం గిర్రం తిరుగుతోంది, పైన వర్షం పడి చుట్టూతో ఎక్కడికో పోతోంది, అంతేగాని కింద మాత్రం ఒక్క చుక్క పడ్డల్లా, హాయిగా కింద ఉన్న అగ్నిహోత్రుడు భోజనం చేయడం మొదలెట్టాడు. చెట్లు, పొట్టలు, గొట్టలు, పావులు, జంతువులు అన్నిటినీ కకావికలు చేసి కరుచుకు తినేయడం మొదలెట్టాడు, కాల్చుకు తినేయడం మొదలెట్టాడు. పెద్ద పెద్ద భయంకరమైన పడగలున్న 1000 పడగలు, 100 పడగలు, 101 పడగలు ఉన్న పావులన్నీ కాలి బూడిదైపోవడం మొదలుపెట్టాయి. కొన్ని లక్షల మందికి ద్రోహం చేసిన పావుల్ని మింగాడు ఆయన. ఇంకా రకరకాల దరిద్రపు దౌర్భాగ్యపు జంతువుల్ని కాల్చిపారేశాడు, చెట్టు కాల్చేశాడు, అందులో మూలికలున్నాయి, ఔషధులున్నాయి, వాటిని తింటూ వచ్చేసట. ఈలోపు నిజానికి తక్షకుడు అక్కడ లేడు, వాడు పాతాళానికి వెళ్ళున్నాడు, వాడికి ఈ విషయం తెలియదు పాపం. వాడికి ఒక కొడుకున్నాడని చెప్పానుగా అశ్వశేనుడిని, ఈ అశ్వశేనుడు ఉలిక్కి పడిపోయి రివ్వున పైకి లేచిపోతుంటే వాళ్ళమ్మ, ఒరే నన్నురా, నన్ను కూడా రక్షించందిట. ఈ అశ్వశేనుడు తల్లిని తోక పట్టుకో అన్నాడు. తోకని తల్లి కరుచుకునేలా చేసి ఆ తల్లిపాము ఆ తోకను అలా కరుచుకున్నాక నోటితో రిమ్మున పైకి లేచాడు. అగ్నిహోత్రుడు ఏమన్నాడు, ప్రతి పాము నాకు ఆహారమే, అర్జున ఆ పాము పారిపోతుంది అన్నట. వెంటనే అర్జునుడు రిమ్మున బాణం వేశాడు. ఆ బాణం పైకి ఎగిరిపోతున్నాడు కాబట్టి అందులో తోకకి తగిలింది. దాంతో తోక మీద ఉన్న వాళ్ళ అమ్మ తెగి కింద పడి అందులో పడి కాలిబూడిదైపోయింది, వాడికి తోక తెగిపోయింది. దాంతో పళ్ళు పటపట కొరికాడు వాడు. అయినా ఏం చేస్తాడు అర్జునుడు అంటే భయం, అందుకని కీచ్ బాచడు పైకి ఎగిరిపోతుండట. వెర్రచి తల్లి తోక కర్రపించుకొని దివి పరచు వాణి చూచి పార్థుడలిగి వాణి తల్లి శరముతో ఉన్న తత్పుచ్చం బుధునిసి అగ్నిశిఖల దొరగనేసే. ఈ అశ్వశేనుడు తల్లిని తోక కరుచుకున్నాను, కరిపించుకుని ఎగురుతున్నాను, ఆ తోకలో ఉన్న అమ్మని చంపేశాడు వీడు, నన్ను చంపేస్తున్నాడు, నన్ను ఎవరు రక్షిస్తారు బాబోయ్ అంటూ ఉంటే అగ్నిహోత్రుడు వాడు ఇంకా ఎగిరిపోతున్నాడు, అర్జున వాణ్ణి కూడా నరికే, వాణ్ణి కూడా కాల్చి చేస్తే గానీ నాకు ఆరోగ్యం రాదన్నట్టు అగ్నిహోత్రుడు. ఈలోపు అర్జునుడు ఇంకో బాణం తీసి అశ్వశేనుడికి వేయబోయాడు. ఇంతలో ఇంద్రుడు పరుగు పరుగుని వచ్చి, అమ్మో నా మిత్రుడు తక్షకుడు కొడుకు చచ్చిపోతాడని మోహిని అనే మాయ ప్రయోగించాడు. ఆ మోహిని మాయ వల్ల ఏమైంది, అశ్వశేనుడు కనబడలేదు, ఆకాశం శూన్యమైంది, వాడు మాయమైపోయాడు, అర్జునుడికి కాసేపు కళ్ళు కనబడలేదు. ఈ విధంగా మోహిని మాయతో అశ్వశేనుడు రక్షించాడు. ఆ అశ్వశేనుడు పళ్ళు పటపట కొరికి బుస్సు కస్సు అని, ఓరి అర్జున మా అమ్మని చంపావా, నా తోక తెగ్గొట్టావా, నీ అంతం చూస్తాను అని పరుగు పరుగున కర్ణుడి దగ్గరికి వెళ్ళి, కర్ణ ఈరోజు నుంచి నన్ను నువ్వు పూజించు, నాగాస్త్రం అనే పేరుతో నీ దగ్గర ఉంటాను, యుద్ధరంగంలో సమయం వచ్చినప్పుడు అర్జునుడి మీద వెయ్యి, వాడు అంతం చూస్తానన్నట. వీడనమాట కర్ణుడి దగ్గర ఉన్న నాగాస్త్రం. ఈ అశ్వశేనుడు తక్షకుడి కొడుకు కర్ణుడి దగ్గర చేరాడు. కర్ణుడు రోజు పూజామందిరంలో పెట్టి వాడిని పూజించడం మొదలెట్టాడు. ఈలోపు ఇంద్రుడు ఈ లోపల తక్షకుడు ఎక్కడైనా ఉన్నాడేమో అనే ఉద్దేశంతో ఆ పంజరంలోంచి కిందకి దిగొచ్చి అర్జునుడితో ఘోర యుద్ధం చేశాట. నిశిత శర వర్షమున్న ఉగ్ర శిలావర్షము చిత్రగతి నస్త్ర కళా కుశలుడు నరుడు అశ్రమమున్న ప్రశాంతి పొందించే అమరపతి వెరగందన్. ఇంద్రుడు ఒక్కడితో అర్జునుడు తీవ్ర బాణ వర్షం కురిపించి అతడు కురిపించే రాళ్ల వర్షాన్ని చీల్చి చెండాడాడు. అర్జునుడి బాణాలు తట్టుకోలేక ఇంద్రుడు తెల్లబోయి, నువ్వురా నా కొడుకు అంటే, ఆహా నా పుత్రుడివి అని గర్విస్తున్నాను, అయినా పోరు పోరే అన్నట్ట. అప్పుడు ఆకాశవాణి అంది, ఇంద్రా నువ్వు ఎంత యుద్ధం చేసినా వీళ్ళని ఏమీ చేయలేవు, నువ్వు ఇంద్రుడివి గనక వాళ్ళు నిన్ను చంపరు, ఈ యుద్ధం ఎంతసేపు జరిగినా అది వ్యర్థమే, నువ్వు అటు గుర్తుపెట్టుకో, నీ మిత్రుడు తక్షకుడు ఇక్కడ లేడు, వాణ్ణి రక్షించడం కోసమే నువ్వు ఇన్ని శ్రమంలో పడ్డావు, తక్షకుడు పాతాళంలో ఉన్నాడు, వాడికి ఇప్పట్లో చచ్చే యోగం లేదు, కలియుగాంత వరకు వాడు బతుకుతాడు, ఇంక వీళ్ళు ఎవరనుకుంటున్నావు, పరమమునులైన తొల్లిటి నరనారాయణులు కృష్ణనామంబుల ఉర్వర నుదయించిరి నీకయ్యిరువుర పేర్మియును వెంతయేది విజేంద్ర. ఓ దేవేంద్ర, పరమమునులు బదరీలో తపస్సు చేసుకున్న నరనారాయణులు వీళ్ళు కృష్ణుడనే పేరుతో పుట్టారు. ఈ ఇద్దరు కృష్ణులు నరనారాయణులు, వీళ్ళ గొప్పతనం నీకు తెలుసు, ఆ మహాత్ములతో యుద్ధం చేసి అపచారం చేసి వాళ్ళకి కోపం తెప్పించక వెళ్ళిపో అనగానే వాళ్ళకి నమస్కరించి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఈలోపేమైంది, అడవిలో మయుడు అని ఒకడున్నాడు, రాక్షసుల యొక్క శిల్పి. ఆ మయుడు కూడా బాబోయ్ అని పైకి ఎగరబోతూ ఉంటే కృష్ణ కృష్ణ మయుడు ఎగిరిపోతున్నాడు, వాణ్ణి కూడా కాల్ చేయాలి అన్నట్టు అగ్నిహోత్రుడు. వెంటనే కృష్ణుడు బాణం ఎక్కుపెట్టాడు. పాప వాడేమన్నాడు, కృష్ణుడు చంపేస్తున్నాడు అర్జున రక్షించు అన్నట్ట. అప్పుడు అర్జునుడు బావా వాణ్ణి రక్షించు అని ఆ ధనుస్సు వాడికేసి ఎక్కువ పెట్టకుండా ఆపెట్టాడు. అప్పుడు మయుడు వచ్చి అర్జునుడి దేవుళ్ళ బతికి పట్టగట్టాను, కృష్ణ నువ్వు కూడా నీ బావగారి మాట విని నన్ను రక్షించావు, నేను ఎప్పుడూ మీకు సేవకుండా ఉపకారం చేస్తానన్నాడు. ఈ విధంగా మయుడొక్కడు బతికాడు, అశ్వసేనుడు పారిపోయాడు, తక్కిన వాళ్ళంతా కాలిపోయారు. అనగానే మళ్ళీ ఇక్కడ సౌనకాదులు సూతుండి అడిగారు, జనమేజయుడు వైశంపై నుండి అడిగాడు, ఆ అడవి మొత్తంలో కేవలం ఇద్దరే బతికారా అంటే ఇంకొక నలుగురు బతికారన్నట్ట. ఎవరో చెబుతున్నా విను, పూర్వం మందపాలుడని పేరు కలిగినటువంటి ఒక ఋషి ఉండేవాడు. ఆయనకి పిల్లలు లేరు. పిల్లలు లేకుండా 1000 ఏళ్ళు తపస్సు చేసి ఆ తపస్శక్తితో స్వర్గానికి వెళ్ళగానే ఇంద్రుడు స్వర్గానికి రావద్దు అని తలకిందులుగా కిందకు తోసేశాడు. ఏమి ఇంద్రా నన్నెందుకు స్వర్గమైన లోకానికి రానివ్వడం లేదంటే, నువ్వు కఠోర బ్రహ్మచర్య దీక్షతో కట్టుకున్న పెళ్ళాన్ని ఏడిపించి పిల్లలు లేకుండా చేసి ఆవిడ ఏడిపించి ఇక్కడికి వచ్చావు. నీ పెద్ద భార్య లపిత పిల్లలు లేక ఏడుస్తోంది. భార్యని ఏడిపించి పిల్లలు లేకుండా చేసిన దుర్మార్గుడు ఎంత తపస్సు చేసినా సంతానహీనుడు అవడం వల్ల స్వర్గానికి రాలేవు. సంతానం పొందితే నీ తపశ్శక్తి ఫలిస్తుంది, భూలోకానికి పోనగానే వీడు తన భార్య దగ్గరికి వెళ్ళి, లపిత నీ వల్ల నాకు ఎప్పటికీ సంతానం కలుగుతుంది అన్నట్ట. ఏమండి మీరు ముసలాళ్ళు అయిపోయారు స్వర్గానికి వెళ్ళారు కాబట్టి మీ దేహం వల్ల నా దేహానికి ఇక సంతాన ప్రాప్తి కలగదందిట అసలు భార్య లపిత. అప్పుడు ఈయన ఆలోచించి పిల్లలు లేకపోతే స్వర్గం ఉండదు, స్వర్గం లేకపోతే ఎలాగా అని వెంటనే ఒక పిట్ట కింద మారిపోయి అక్కడ జరిత అని పేరు కలిగిన ఒక పక్షి ఖాండవనంలో ఉంది, ఆ పక్షిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పక్షికి 4 పిల్లలు పుట్టుకొచ్చారు. ఆ 4 పిల్లలు బుల్లి బుల్లి పిల్లలు, ఇంకా రెక్కలు రాని వాళ్ళు. ఈ పిల్లలు పుట్టి పుట్టగానే ఇంకా నాకు పిల్లలు పుట్టారు కనుక మోక్షం వస్తుంది అనుకుని వెంటనే తన పెద్ద భార్య లపితతో స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన అలా స్వర్గానికి ఇంకా పూర్తిగా వెళ్ళాడు లేదో అంటే స్వర్గ ద్వారం దాకా కూడా వెళ్ళలే. ఈలోపు ఈ మొత్తం వనాన్నంతా ఖాండవ వనాన్ని భయంకరమైన అగ్నిజ్వాలతో తగలబెట్టేశాడు అగ్నిహోత్రుడు. అప్పుడు ఈయన స్వర్గానికి వెళ్ళగానే పైనున్న దేవతలు అన్నారట, ఓరి మూర్ఖుడా నువ్వు స్వర్గానికి వచ్చావు నీ తపశ్శక్తితో, కానీ నువ్వు కన్న పిల్లల్ని అక్కడ అగ్నిహోత్రుడు కాల్ చేస్తున్నాడు, అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు ఆలోచించు అనగానే వెంటనే ఆయన స్వర్గం లోపలికి వెడుతూ ఉండగానే అగ్నిహోత్రుడి యొక్క ఒక జ్వాల కనబడితే ఆ జ్వాలకి దండం పెట్టి, అగ్నిదేవ నేను నా పిల్లల్ని నిమిత్తమాత్రుణ్ణి సృష్టించాను, వాళ్ళు ఇప్పుడు ఖాండవంలో ఉన్నారు, పసిపిల్లలు రెక్కలు రాని బుల్లి నోళ్లు కలిగిన పాపలు, వాళ్ళని కాపాడు, ఏ లోకంలో ఉన్న అగ్ని అగ్ని అని ప్రార్థించగానే అగ్నిహోత్రుడు బాధపడకు, ఖాండవం అంతా తగలబడిన ఆ 4 మాత్రం నేను కాపాడతానన్నట్ట. అమ్మయ్యా అని అనుకుని ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఈలోపు ఇక్కడ జరిత అడవి తగలబడుతోంది, తాను ఎగిరిపోగలదు కావాలంటే, కానీ పిల్లలు ఎలాగా, అందుకని నాయనలారా మీతో పాటు నేనైనా చచ్చిపోతాను రాదట. లేదమ్మా నువ్వు మాత్రం ఎగిరిపోతే మా మీద ఒట్టు, నీ ప్రాణం నువ్వు కాపాడుకో, మేము ఏదో రకంగా బ్రతుకుతాం, అగ్నిని ప్రార్థిస్తాం అనగానే ఓ పని చేయినా, ఇక్కడ ఒక ఎలక్కన్నం ఉంది ఆ కన్నంలో పెట్టి పైన మట్టి కప్పేస్తాను, లోపల కంట వెళ్ళిపోండి, ఆ లోపల కంట ఈ వేడి రాదు, కాస్త చల్లగా ఉంటుందేమో బతుకుతారేమో అంటే నీకేమన్నా పెచ్చ అందులో ఇంత ఎలకలు ఉన్నాయి మేము చూసాం, నువ్వు అలా వెళ్ళగానే గుటుక్కున్న కొరికి తినేస్తాయి. అసలు మామూలుగా ఎలకలు ఉన్నాయంటే ఇంట్లో పడుకుంటే కూడా కొరుకుతాయి. ఈ మధ్య రైళ్లలో ఏసీ ఎక్స్ప్రెస్ల్లో కూడా ఏసీ కంపార్ట్మెంట్లో కూడా వచ్చి కొరికాయి. అటువంటిది మేము అందులోకి వెడితే మమ్మల్ని చంపేస్తాయి, ఆ దరిద్రపు మరణం కంటే అగ్నిహోత్రుడిలో కాలి బూడిదవడం మంచిది, మా మీద ఒట్టు నువ్వు వెళ్ళిపో అనగానే పాపం జరిత వెళ్ళిపోయింది. అప్పుడు ఈ 4 పిల్లలు అగ్ని సూక్తాలు చదివి అగ్నిని ప్రార్థించగానే ఆ 4 ఉన్న చెట్టు దగ్గరికి రాకుండా ఆ చెట్టుని మాత్రం రక్షించాడు అగ్ని, దానితో వాళ్ళు బతికారు. అప్పుడు జరిత అగ్ని చల్లారాక అక్కడికి వచ్చి పిల్లల్ని చూసి ముద్దు పెట్టుకుందిట. ఈలోపు మందపాలుడు కూడా స్వర్గం నుంచి దేవతల అనుజ్ఞతో భూలోకానికి వచ్చి, బతికారా అయితే మీరు సుఖంగా ఉండండి, మీ శరీరం ఉన్నంతకాలం సుఖంగా ఉండి స్వర్గానికి రెండని దీవించి ఆయన వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఖాండవ వనంలో అశ్వసేనుడు మయుడు ఈ 4 పిల్లలు మాత్రం బ్రతికారు, తక్కిన వాళ్ళంతా కాలిబూడిదైపోయారు, ఆ ప్రదేశం అంతా నున్నగా అయిపోయింది. అప్పుడు ఇంద్రుడు వచ్చి, అర్జున కృష్ణ మీ పరాక్రమాన్ని మెచ్చుకున్నాను, నాతో యుద్ధం చేసి నన్ను మెప్పించడం ఎవరి వల్ల అవుతుందనగానే వీళ్ళిద్దరు వినయంగా వచ్చి, దేవేంద్రుడివి నీతో యుద్ధం చేసే శక్తి మాకెక్కడిది, నువ్వే కావాలని ఆ శక్తినిచ్చి తగ్గావు అని దండం పెట్టారట. వాళ్ళు మహాత్ములు నరనారాయణులు అయినా ఎందుకు దండం పెట్టారో తెలిసినా, ఇక్కడ ఒక మాట చెప్పారు భారతంలో, అనఘులు నరనారాయణుల నాది యుగంబునన్ సురాసురులు నుతులయ్యును అప్పుడు మనుజులగుట వినయం బునమృక్కి రమర విభునకునంతన్. వాళ్ళు నిజానికి నరనారాయణులు, ధర్మ సంస్థాపన కోసం పుట్టిన విష్ణువులు అయినా, దేవతలందరి యొక్క ప్రశంసలు పొందవలసిన వాళ్ళైనా, ఇంద్రుడి నమస్కారానికి కూడా అర్హులైనా, మానవ శరీరాలతో ఉండడం వల్ల మానవులకు మళ్ళీ నటించి నమస్కరించారట. అంటే మానవ రూపంలో ఉన్నప్పుడు మనం పెద్దవాళ్ళకి దండం పెట్టాలి అని నిరూపించారు. అప్పుడు ఆ ఇంద్రుడు మెచ్చుకుని అర్జునుడికి అపూర్వమైన అస్త్రాలు ఇస్తున్నాను, ఐంద్రాస్త్రం, వాయవ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఈ అస్త్రములతో యుద్ధంలో నీకు తిరుగుండదు అని వివిధ అస్త్రాలు ఇచ్చాడు. ఈ విధంగా అస్త్రములు పుచ్చుకుని సుఖంగా పాండవుల దగ్గరికి మళ్ళీ వీళ్ళు చేరారు. ఇక్కడితో భారతంలో ఆదిపర్వం పూర్తయింది. సరిగ్గా ఆదిపర్వానికి 8 రోజులు పట్టింది. ఇంకా రేపు సభాపర్వం. సభాపర్వంతో మళ్ళీ యథాప్రకారంగా 6:30కి కలుసుకుంటాం. మనకి చూస్తూ ఉండగా ఒక 8 రోజులు, బుధవారం ప్రారంభించా, బుధవారం గడిచింది. భగవంతుడి అనుగ్రహంతో నిర్విఘ్నంగా 54 రోజులు ఈ పవిత్ర యజ్ఞం సాగాలి. ఇందులో చెప్పబడుతున్న పై కథలు అనుకోకండి, మంత్రాక్షరములు శ్రద్ధగా విని పరమాత్ముడైన కృష్ణుడి యొక్క అనుగ్రహం, వేదవ్యాసుని అనుగ్రహం పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.